अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानाम् चैतन्यस्तबकमकरादस्रुतिझरी दरिद्राणाम् चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपद्द्वंद्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। ఒకసారి వాళ్ళందరూ కూడా గోవిందునికి గట్టిగా ఓం క్లీం కృష్ణాయ గోపీజన వల్లభాయ నమః। శ్రీకృష్ణ పరమాత్ముడు సకల లోక నియంత, మళ్ళీ ఒక్కసారిగా అందరూ వెళ్ళిపోయే ముందు దుర్యోధనాదులను ఆపి, దుర్యోధన అన్ని విధాలుగా నిన్ను రక్షించడానికి నేను చెప్పవలసినవన్నీ చెప్పాను, అయినా నువ్వు వెండంలా, పాండవులు ఒకవేళ దయ తెలిసి నిన్ను రక్షించాలనుకున్నా ఒక పరమ పతివ్రతకి ద్రౌపదికి నువ్వు చేసినటువంటి కీడు, ఆవిడకి నువ్వు తలపెట్టిన అవమానం అంటే వస్త్రాపహరణం, అది మాత్రం నిన్ను విడిచిపెట్టదు। నువ్వు దయ తెలిచినా లేక వాళ్ళు దయ తెలిచినా యుద్ధం ఆగిపోయినా ఏదో ఒకనాడు ఆ పాపం నిన్ను కట్టి కొడపక తప్పదు, అది సామాన్యమైన పాపం కాదు। ఆ పాపం నుంచి కూడా బయటపడేసే శక్తి మళ్ళీ ఆ పాండవులకి ఉంది, అందుకే ఇంకొకసారి చెబుతున్నాను విను అంటే, అప్పుడు కూడా ఆ మూఢుడు ఏమంటున్నాడు మళ్ళీ, మాటికి చీటికి నాది తప్పంటావు, అసలు నేను జోదానికి పిలిస్తే చేతులు కాళ్ళు ఊపు పరిగెత్తు రావడం ఒక తప్పు, వచ్చిన తర్వాత జోదం ఆడడం నేను నా బదులుగా శకుని ఆడతాడు అంటే తన అంతరం చూసుకోకుండా శకుని గొప్పతనం తెలుసుకోకుండా శకునితో పాచికలాడడం రెండో తప్పు, ఆడేటప్పుడు వెనక ముందు చూడకుండా ఏం పెళ్ళాను అడ్డమంటే ఒడ్డేస్తాడా అది ఆయన తప్పే, మేము వాళ్ళని లక్క ఇంట్లో తగలబెట్టామంటే మాకు కసొచ్చి తగలబెట్టడానికి ప్రయత్నించాం అది మా తప్పు కాదు, అది వాళ్ళ తప్పే, వాళ్ళకి బలం ఉండడమే తప్పు, వాళ్ళు ధర్మంగా ఉండడమే తప్పు, అంచేత ఏ రకంగా చూసినా మా దగ్గర ఏ తప్పు లేదు, నేను మాత్రం భూమి ఇవ్వను, ఇది నా ఆఖరి మాట, ఏమును వారు పంచి కొన్ని ఏళ్ళుట కలగదు పల్కకుండు మింకేమియు వాడి సూది మొన ఇంచుక మోపిన ఎంత మాత్రయు భూమి యొనర్చి పాండు నృపపుత్రులకిత్తునే ఎవరైనా సంగ్రామమునన్ జయంబుగొని రాజ్యము చేయుట నిశ్చయించితిన్, మేము వాళ్ళు పంచుకొని రాజ్య పరిపాలన చేయటం అసంభవం అన్నాడు ఆయన, కలగదు ఇదా జరగదుగాక జరగదు, అటు సూర్యుడు ఇటైనా పొడవచ్చేమో కానీ నేను మాత్రం వాళ్లతో కలిసి రాజ్య భాగాన్ని పంచుకోను, ఇంక రెండో మాట నువ్వు మాట్లాడద్దు, నీ మీద ఉన్న కాస్తో కోస్తో ఉన్న అభిమానం కూడా పోతోంది, ఇదిగో ఇది ఆఖరి మాట, ఒక వాడి అయిన పదునైన సూది నేల మీద మోపితే ఇంత కన్నం పడుతుందే ఆ కన్నమంత నేల కూడా వాళ్ళకి ఇవ్వను, ఇది అప్పుడే మూడోసారి అన్నాడు వాడు, వాడి సూది మన ఇంచుక మోపిన ఎంత మాత్రయున్ భూమి వనర్చి పాండు నృపపుత్రులకు ఎత్తునే పంచి వాళ్ళకి ఇవ్వను, ఇక వాళ్లైనా మేమైనా యుద్ధంలో విజయం పొందవలసింది, నేనో వారు ఎవరో ఒకళ్ళు విజయం పొందుతాం, పొందిన వాళ్ళదే రాజ్యం, కాబట్టి యుద్ధము ద్వారా విజయము పొంది రాజ్యములు సంపాదించవలసినదే, గాని ఎట్టి పరిస్థితుల్లోనూ సంధి మాత్రం పొసగదు అనగానే సరే చాలా సంతోషం, ఆయన నీ మాట మాత్రం నేనెందుకు కాదనాలి, అయినా ఒక్కసారి నీకు పాండవులు గొప్పతనం చెబుతున్నాను. ఇంతకాలం నువ్వు ధర్మరాజు అంటే ఏదో సామాన్యుడు భీముడిలా దేహబలం లేదనుకుంటున్నావు, కానీ ఆ ధర్మబలం ఎంత గొప్పతో చెబుతున్నాను విను. మహాత్ముడైన ధర్మరాజు గారు ఏనుగులా తన శక్తి తాను ఎరగడం, ధర్మరాజుకున్నది అనంత శక్తి. కానీ వచ్చిన తెప్పులు ఏంటంటే శాంతం వల్ల ఆ శక్తిని ఉపయోగించడం. ఆయనకి గనక రాకరాక కోపం వస్తే మాత్రం లోకాలు నాశనం అవుతాయి. ఆ ధర్మబలం ముందు మీ శరీర బలాలు ఏం పనికిరావు. ఇక్కడ అద్భుతంగా పాండవ విజయాలలో చెళ్లపిళ్లవారు నాలుగు ఆణిముత్యాలు లాంటి పద్యాలు రాశారు. ఇప్పటికీ తెలుగునాట ఆ నాలుగు పద్యాలు ఎప్పుడు ప్రసిద్ధికెక్కుతాయి అన్నమాట. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవు కర్ణులు పదివేవురైన అని మృత్తురు చత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపు విపన్నుల లోకుల కావు మెల్లరన్. చాలా సులభముగా అంటే సంస్కృత శ్లోకానికి వ్యాసుడు రాసిన శ్లోకానికి ఇంత తేలిక అనువాదం అన్నమాట ఇది. సాధారణంగా ధర్మరాజు గారికి కోపం రాదు, అజాత శత్రువు ఆయన. తన ప్రాణం తీయడానికి వచ్చిన వాడిని కూడా చూసి ఒరే ఎందుకురా అనవసరంగా చెడిపోతావు, నేను నిన్ను రక్షిస్తానంటట. దానికి ఉదాహరణ శ్రీకృష్ణుడు మళ్లీ చూపించాడు, నువ్వు ఏడిపించడానికి ద్వైతవనానికి వెళ్ళావు, గంధర్వులు నిన్ను బంధించారు, ఇంకోడెవడైనా ఏమంటాడు హమ్మయ్య పెంట వదిలిపోయింది అనుకోవాలి కదా, నువ్వు పోతే శనుదిలిపోయినట్టే, కానీ నువ్వెక్కడ చస్తావు అని మళ్లీ నిన్ను విడిపించాడు. ఎంత కరుణ స్వరూపుడు ఎక్కడ ఉంటాడండి. ఇప్పుడు నేనో మీరో ఎవ్వరం వర్ణించక్కర్లా, మన కళ్ళ ముందు అరణ్యపురంలో ద్వైతవనంలో మహానుభావుడు ధర్మరాజు గంధర్వులు బంధించి పట్టుకుపోతున్న దుర్యోధనుణ్ణి మళ్లీ అర్జునుణ్ణి భీముణ్ణి పంపించి విడిపించకపోతే అసలు భారత యుద్ధమే లేదు కదా, ఆ పని అక్కడికి తీరినట్టే కదా. అయినా జాలి చూపించాడు. అటువంటి కరుణాస్వరూపుడు ధర్మరాజు అంటే ఆయనకి కోపం రాదు. వచ్చాడంటే సప్త సముద్రాలు ఒక్కటైపోతాయి, విడివిడిగా ఉన్న సముద్రములన్నీ పొంగి భూమిని నాశనం చేస్తాయి. ఈ కర్ణులు నువ్వేదో గొప్పవాళ్ళు అనుకుంటున్నావే, వాళ్ళు పదివేవులైనా ఒక్కసారి తస్తారు, ఒక ఇద్దరు కర్ణులు కాదు పదివేల మంది కర్ణులైనా ఆయన కోపం వల్ల తస్తారు, ఆయన యుద్ధం చేయక్కర్లా. నిజంగా కూడా కర్ణపర్వంలో ధర్మరాజు కోపం వల్లే వాడు చచ్చిపోయాడు. ధర్మరాజు మీదకి యుద్ధానికి వెళ్ళాడు, ధర్మరాజు నాలుగు దెబ్బలు కొట్టాడు. ధర్మరాజు వాడు చచ్చిందాక నేను ఈ రాత్రి భోజనం చేయనన్నాడు, దాంతో అర్జునుడు వాడిని చంపేశాడు. అంటే ధర్మరాజు గారి కోపం అర్జునుడి రూపంలో వాడిని వధించింది. ధర్మరాజు గారికి ఆగ్రహం కలిగితే నువ్వనుకున్న ఈ కర్ణులు పదివేల మంది అయినా యుద్ధరంగంలో కూలిపోతారు, స్పృహ తప్పిపోతారు, చివరికి చస్తారు. నా మాట నమ్ము, ఈ చావడానికి సిద్ధంగా ఉన్న 11 అక్షౌహిణీల సైన్యాన్ని అటువైపు ఉన్న 7 అక్షౌహిణీల సైన్యాన్ని రక్షించు, ఎందుకంటే యుద్ధం జరిగితే అటు ఇటు కూడా పోతారు కనుక. మరొక మాట, ఇంతకాలం వాళ్ళు ఓపిక పట్టారు, అది చెల్లిందో చెల్లలేదో ఎవరికి తెలుసు. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరున్ తొల్లి గతించే నేడు నను దూతగా బంపిరి సంధిచేయ మీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ సంధి చేసెదో ఎల్లి రణం బెగూర్చదవో ఏర్పడదెల్పు కౌరవేశ్వర. ఇదొక రెండో పద్యం. వాళ్ళకి శక్తి ఉందో లేదో అది పక్కన పెట్టు. కొంతమంది ఏమన్నారు ఓపిక లేదు కాబట్టి అరణ్యవాసం చేశారు అజ్ఞాతవాసం చేశారన్నారు. సరే మొత్తం మీద వాళ్ళ దగ్గర శక్తి ఉందో లేదు ఇవన్నీ మనం పక్కన పెడదాం. ఏదో రకంగా ఆ కార్యక్రమం అయిపోయింది. తమకి ఎన్ని రకాల అపకారాలు మీరంతా కలిసి చేసినా వాళ్ళు ఓపిక పట్టారు, సహించారు. ఆ రోజులు గడిచిపోయాయి, తొల్లి గతించే గడిచింది ఏదో గడిచింది, గతం గత. ఇప్పుడు నన్ను మళ్లీ వాళ్ళు కొత్తగా దూతగా పంపారు, పాతదాన్ని మర్చిపోదాం, కొత్తగా మళ్లీ మనందరం జీవితాన్ని ఆరంభిద్దాం, రాజ్యాన్ని పంచుకుందాం, మేము వాళ్ళు చేసిన అపకారాలు మర్చిపోయామని పంపించారు నన్ను. అందుకే తొల్లి గతించే అని కృష్ణుడు అంత గొప్ప మాట అన్నాడు. అయ్యిందేదో అని దాన్ని వాళ్ళు ఏం పట్టించుకోవటంలా, ఎప్పుడు నువ్వు సంధి చేస్తే. నన్ను అందుకే సంధికి పంపారు, నన్ను దూతగా పంపారు. నీ పిల్లలు మనవలు మనవరాళ్ళు అందరూ సుఖంగా ఉండాలంటే దుర్యోధనుడికి అప్పటికేం తక్కువేంటి, మనవలు ఉన్నారు వాడికి. ఒక పాండవుల కంటే అభిమన్యుడికి మాత్రం పెళ్ళయింది, మిగతా వాళ్ళకి చాలా మందికి పెళ్లి గల. ఘటోత్కచుడికి అయ్యింది, ఘటోత్కచుడు ఎక్కడ ఉండాలో ఎవరికి తెలియదు. చాలా మందికి ఇంచుమించుగా ఉప పాండవులు అయితే పెళ్లి కాకుండానే పోయారు, కాబట్టి వాళ్ళకి లేరు. కానీ లక్ష్మణ కుమారుడికి 14 మంది పిల్లలు ఉన్నారు,
ఆ పిల్లలు తెచ్చారు ఇద్దరంగంలో. వాళ్ళు కాస్త 14-15 ఏళ్ళ వాళ్ళు ఎటువాళ్ళు అంటే వాళ్ళకి కొంచెం తొందరగా వివాహాలు అవ్వడం, సంతానం రావడం. అందువల్ల ఏమన్నాడు, ఓ పక్క నీ కొడుకులు, ఆ కొడుకులు కొడుకులు మరోరాళ్ళు, వీళ్ళంతా సుఖంగా ఉండాలంటే సంధి చేయడం మంచిది. లేక ఎల్లి అంటే రేపు, తెలుగులో ఎల్లి అంటే ఎల్లుండని కాస్తామా, ఎల్లి అనే శబ్దం వరకు రేపు, రేపు యుద్ధానికి వస్తావో సిద్ధపడు. సహజంగా మనం ఈ పదం తర్వాత జరిగేదనేనా, ఏమండి రేపు రాబోయే శుక్రవారం అంటే రేపే శుక్రవారం కాదు, అక్కడ రాబోయే శుక్రవారం అని అర్థం అన్నమాట. కాబట్టి త్వరలో యుద్ధమే చేస్తావో నీ నిర్ణయం మళ్ళీ ఒక్కసారి చెప్పేస్తే నేను నా దారిని వెళ్ళిపోతాను. కానీ ఒక్క మాట చెబుతున్నాను విను, అతి భయంకరమైన ఒక దృశ్యం నీ కళ్ళ ముందు కనబడుతున్నది. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు ముందు శతవాచి శ్రేయణియున్భూంచి నే దండం బొంగుని తోలు చందనము మీదన్నారిసారింపుచున్ గాండీవంబు ధరించి ఫల్గునుడు మోకల్ చెండుచున్నప్పుడు ఒక్కండు నీ మర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగల్. సంతోషంబున సంధి చేయుదురే వస్త్రం బూడ్చుచో ద్రౌపదీ కాంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దేర్ప భీముండు నీ పొంతం సహజల్ము రొమ్ము రుధిరమ్ముల్ త్రావునాడేని నిశ్చింతం తద్గదయున్ త్వదూరు యుగమున్ ఛేదించునాడేనియున్. ఈ రెండూ కూడా గొప్ప హెచ్చరిక అన్నమాట. నాయన యుద్ధం అంటే చాలా సరదా పడుతున్నావు, కానీ ముందుగా నీకు కనిపించేది అర్జునుడు. ఆ అర్జునుడు శతవాజిశ్రేణి తెల్లని గుర్రములు పుంచిన రథం మీద వస్తాడు. అర్జునుడికి ఎప్పుడు కూడా తెలుపులైన గుర్రాలు ఉంటాయి. శత అంటే తెలుపు, వాజి అంటే గుర్రాలు. శతవాజిశ్రేణియుం గూర్చి తెల్లని గుర్రాలు కట్టి రథం మీద అర్జునుడు ఎక్కుతాడు. పైన జెండా మీద ఎవడు ఉంటాడు, ఆంజనేయ స్వామి వారు రెపరెపలాడతాడు. కపిధ్వజం అది ఆకాశంలో రెపరెపలాడుతూ ఉంటుంది. ఇంకా ముందుగా కనపడేది ఆయన కాదు, నేనే. నేను ఆ తొట్లో కూర్చుని చేతిలో కర్రొచ్చుకుని మునిగోల పుచ్చుకుని తోలుతూ ఉంటాను రథాన్ని. అలా నాంతటివాడు తోలుతున్న రథంలో తెల్లని గుర్రాలు పూంచినటువంటి రథంలో జెండా మీద కపిరాజు రెపరెపలాడుతుండగా గాంధీవన్ చేతిలో పుచ్చుకుని ధనుష్టంకారం చేసి పాశుపతం వంటి అస్త్రాలు విడిచిపెట్టేటటువంటి అర్జునుడితో యుద్ధం అంటే మాటలా. ఆయన ఒక్కసారి విజృంభించి మీ వాళ్ళందరినీ మోక అన్నాడు. అక్కడ మోక అంటే ఏమిటనమాట, అల్ప సైన్యం, మీకేం పరాక్రమం లేదు. సంస్కృతంలో ఉన్న కొన్ని పదాలకి తెలుగులోకి అనువాదం వస్తే మరీ ఎందుకు పనికిరాని వాళ్ళు, నువ్వేదో మీ వాళ్ళంతా గొప్పవాళ్ళు, భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, వాళ్ళు ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు అనుకుంటున్నావేమో. వీళ్ళంతా అర్జునుడు యుద్ధం చేయడం మొదలెడితే మోక కింద లెక్క, ఉత్తి పనికిమాలిన సైన్యం కింద లెక్క. అలాంటి వాళ్ళని ఆయన చెండాడతాడు, ముక్కలు ముక్కల కింద తరిగేస్తాడు. అప్పుడు ఒక్కడు కూడా నేను రక్షించేవాడు అన్నాడు. సరిగ్గా చివరికి అలాగే అయింది. ఆఖరి కథ విన్నప్పుడు మీకు తెలుస్తుందన్నమాట, శల్యపర్వంలో ఒంటరిగా బతికాడు వాడు. చివరి రోజులు వాడు తెచ్చేటప్పుడు మాట వరుసగా ఉన్న ఎవడన్నా రక్షించాడా, మంచినీళ్ళిచ్చే దుక్కుందా, కాబట్టి ఒక్కడూ నీ మొర ఆలించేవాడు లేడు, నా మాట విను. మళ్ళీ ఇక్కడ ఒక వ్యంగ్యం, కురుక్ష్మానాథ, ఎంత కౌరవ సైన్యాన్ని పరిపాలించే ఓ మహారాజా. క్ష్మా అంటే భూమి, క్ష్మానాథ అంటే ఓ భూమి వల్లభ, భూమిని పరిపాలించే రాజా. ఈ కౌరవ వంశంలో పుట్టిన మహారాజా, నీకు చివరికి మంచినీళ్లు కూడా ఉండవరా, నేల మీద పడతావరా, నక్కలు అవి నీ శరీరాన్ని పీక్కుతుంటాయి, ఆ దిక్కులేని స్థితికి వెళ్లకు, రాజు రాజులా బతుకు, సంతోషంతో నువ్వు సంధి చేస్తే లాభం. ఎందుకని సంతోషంతో సంధి చేయమంటున్నానంటే, ఆనాడు వెకిలిగా విరగబడి నవ్వి ద్రౌపదీదేవి చీరలని సభలో లాగారు, నువ్వు నీ స్నేహితులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఆ ప్రమాదం అంతా ఇప్పుడు రాబోతున్నది. ఆనాడు మీరు చేసిన పనికి తగిన ప్రమాదం, దానికి తగిన శాస్తి ఇప్పుడు అవ్వబోతోంది. భీముడు సులభముగా పెద్ద కష్టపడకుండా నీ తొడలు గదతో విరగ్గొడతాడు, అప్పుడు ఆ గదలు తుక్కు తుక్కు అయిపోతాయి, అప్పుడు నువ్వు సంధి చేద్దామన్నా చేయలేవు. ఆ ఒకటైనా నీ కళ్ళ ముందే దుశ్శాసనుడు మీదబడి వాడి వక్షస్థలం చీల్చి ఉబికి వస్తున్న ఎర్రని నెత్తురు, వేడివేడి నెత్తురు వాడు తాగేస్తాడు, అప్పుడు నిన్నొక్కడు రక్షిస్తాడా. ఆ స్థితి రాకుండా సంధి చేసుకో అనగానే పళ్ళు పటపట కొరికి కర్ణుడికేసి శకునికేసి సైగ చేసి మనం బయటికి పోదామన్నట్ట. దుర్యోధనుడికి నేను నచ్చ చెబుతూ ఉంటే బయటికి పోతున్నాడు ధృతరాష్ట్ర మహారాజా, మరి నీ సంగతి ఏమిటన్నాడు కృష్ణ.
నువ్వంటే నాకు ఎంతో అభిమానం, కానీ మా అబ్బాయిని కాదని నేను మాత్రం ఏం చేస్తాను, నువ్వు చూస్తున్నావు కదా నా మీద ఏమన్నా తప్పు పెడతావు కానీ నా దగ్గర తప్పు ఉందా అన్నట్ట. ఈలోపు ఏం చేశాడు, సాక్షికి పరుగు పరుగును వచ్చి, అన్నయ్యోయ్ ఈ దుర్యోధనుడు కొంతమంది వికటమైన సైనికుల్ని వెంట పెట్టుకుని పెద్ద పెద్ద తాళ్ళు వలలు పట్టుకొస్తున్నాడు, వాటితో నిన్ను బంధించాలనుకుంటున్నాడు, యుద్ధానికి సిద్ధం కానా, మన సైన్యాన్ని సంసిద్ధం చేయనా అని అంతలోనే కృతవర్మని, కృతవర్మ మన యాదవ సైన్యాన్ని తీసుకుని బయట నిలబడు, ఈ లోపల వాళ్ళ సంగతి నేను చూస్తానన్నట్ట. అంటే సాత్యకి అప్పటికే ఉగ్రుడైపోయాడు. దుర్యోధనుడు బయటికి వెళ్లడం క్షణమాత్రంలో ఈ కర్ణుణ్ణి, శకునుని, దుశ్శాసనుణ్ణి, మరికొంతమంది తనకి కావలసిన వాళ్ళని వెంట పెట్టుకుని కృష్ణుణ్ణి బంధించడానికి వస్తున్న విషయం చూశాడు ఆయన. అందుకని యాదవ సేనాధిపతి కృతవర్మ ఇప్పుడు దుర్యోధనుడికి సాయంగా వచ్చాడుగా, ఆయన్నేమో బయట ఉండి అవసరమైతే యుద్ధానికి సిద్ధంగా ఉండన్నాడు, తాను లోపల నిలబడ్డాడు, ధనుస్సు పుచ్చుకున్నాడు, నేనొక్కడిని చాలు, శ్రీకృష్ణుడి దాకా అక్కర్లేదు అని రెచ్చిపోబోతూ ఉంటే కృష్ణుడు ఒక్క క్షణమాగి, నేను అలిగితే వీళ్లంతా ఒక క్షణం ఆగుతారని ఆయన, నువ్వు యుద్ధానికి సిద్ధపడక్కర్లేదు అనే లోపు విదురుడు అదిరిబడి, అదిగో దుర్యోధనాదులు తాళ్లతోటి వలలతోటి వస్తున్నారు, ఉరులు వేసుకొస్తున్నారు, ఉరులు అంటే ఉచ్చులు అనమాట, ఇలా విసిరి బంధించడానికి పనికొచ్చేటటువంటి ఉచ్చుతాళ్లు పుచ్చుకొస్తున్నారు. ధృతరాష్ట్ర మహారాజా, నీ కొడుక్కి పిచ్చి పట్టింది, ఇదివరకు ఉన్న పిచ్చి కంటే ఇప్పుడు కొంచెం పిచ్చి ముదిరినట్టుంది, లేకపోతే ఈ మూర్ఖుడు 8 సంవత్సరాల వయస్సులో ఒంటరిగా వెళ్లి కంసుణ్ణి వాడి నగరంలో సైనికులతో పాటు మల్లులతో పాటు కువలయాపేయడంతో పాటు వధించాడు, అటువంటి కృష్ణుడి బంధించబోతున్నాడు అనేలోపు ఈయన కంగారు పడి ధృతరాష్ట్రుడు కొడుకా అన్నట్ట. ఏం కొడుకు, వాడు దుడుకు అప్పటికే, వాళ్ళంతా పగ్గాలు పుచ్చుకొచ్చారు, వాడికి పట్ట పగ్గాలు లేవు, పగ్గాలు పట్టుకొచ్చారు, ధృతరాష్ట్రుడు ఏదో అనబోతున్నాడు. ఈలోపు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కసారి ఆ సభలో నారదాది ఋషులు, ద్రోణాది భూదేవులు, భీష్ముడి వంటి మహానుభావులు చూస్తుండగా ఒక్కసారి భూమి ఆకాశాలు నిండిపోతున్న అనంత విశ్వరూపాన్ని ప్రదర్శించాట. ఓ భూమి పాదముగా, ఆకాశం శిరస్సుగా, అగ్నిహోత్రుడు ముఖంగా, ఈ దిశలన్నీ చెవులుగా, సూర్యచంద్రులు నేత్రాలుగా, దంతములుగా, సకల దేవతలు విశ్వదేవతలు తన ఉదరంగా, సముద్రాలన్నీ ఆయన గర్భంలో ఉన్నటువంటి లోకములుగా, మొత్తం లతాసాలములు రోమములుగా, గాలి ప్రాణంగా, బాహువులు రెండు సురేంద్రులుగా, ఈ విధంగా విశ్వమంతా నిండి ఉన్న మహారూపాన్ని ఒక్కసారి సభలో ప్రదర్శించాడు ఆయన. విచిత్రం ఏంటంటే ఆ పరమాత్ముడు ఒక్కసారి విజృంభిస్తూ ఉంటే భూమి ఆకాశాలు దద్దరిల్లిపోతున్నట్టుగా, శరీరం వ్యాపిస్తూ ఉంటే కుడి భుజం నుంచి బలరాముడు, ఎడం భుజం నుంచి అర్జునుడు వచ్చాడు, శిరస్సు మీద నుంచి భీముడు వచ్చాడు, ఎడమ చెవులోంచి నకుల సహదేవులు వచ్చారు, వక్షస్థలంలోంచి ధర్మరాజు వచ్చాడు, నానా కోటాను కోట్ల సైనికులు, నారాయణ గోపాలురు వీళ్ళంతా పుట్టుకురావడం మొదలెట్టారట, వాళ్ళంతా ఆకాశంలో నిలబడ్డారట. ఈ కౌరవ సైన్యానికి కొన్ని కోట్ల రెట్లలో వీళ్ళంతా నేల మీద ఉంటే వాళ్ళు పైన నిలబడున్నారు. ఆ విచిత్ర రూపాన్ని చూసి భీష్ముడు మొదలైనటువంటి వాడు గోవింద, వాసుదేవ, పరంధామ అంటూ ఉండగా ఈ కలకలం విని వణికిపోయి, ఏం జరిగింది ఏం జరిగింది అన్నాడు ఈ గుడ్డ ఆయన పక్కనున్న విదురుణ్ణి. ఏం జరగడం ఏమిటి, పరమాత్ముడి యొక్క విశ్వరూపాన్ని చూస్తున్నాం, అహో ఆకాశం భూమి నిండిపోతున్నది ఆ తేజస్సు, ఒకేసారి కోటాని కోట్ల మంది సూర్యులు దివిలో ఉదయిస్తే ఎంత కాంతియో అంత కాంతితో పరమాత్ముడు ఉన్నాడు, మేము ఆయన్ని చూడలేకపోతున్నాం అనేలోపు శ్రీకృష్ణుడు ఈ భీష్ముడికి, ద్రోణుడికి, విదురుడికి, కృపుడికి, అశ్వత్థామకి వీళ్ళందరికీ దివ్య దృష్టి ప్రసాదించాడు. ఆయనిచ్చిన దివ్య నేత్రాలతోటి వాళ్ళ చూచి పులకించిపోయారట. చారు లక్షణ లక్షిత నఖ పాత గొల్ఫజాను జంఘోరు కఠినాభి మధ్యోధరుండును సాధరుండును కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబుకంధరుండును పాల నాసాధర వదన కర్ణుండును నేల నేరదవర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోజ్జా విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును అయ్యొప్పున పురుషోత్తముని గాంచి భక్తి సంభ్రమంబులు అగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి ఇట్లనిరి. ఆయన సకల శుభలక్షణాలతో ఉన్నాడాయన, అనంతమైన లోకాలన్నీ ఆవరించి ఉన్నాడాయన, భూమి ఆయనకి పాదములుగా ఉన్నది. ప్రహ్లాదుడు, నారదుడు, సనకుడు, సనందనుడు మొదలైన వాళ్లు ఆయన చుట్టూ చేరి ఓం నమో నారాయణ అంటున్నారు. ఓ కోటాను కోట్ల సూర్యుల కాంతితో వెలిగిపోతున్న కిరీటం శిరస్సు మీద ఉన్నది, చెవులకి మకరకుండలాలున్నాయి, భుజకీర్తులున్నాయి, నడుముకి వడ్డాణం ఉన్నది, మెడలో కౌస్తుభమణి ఉన్నది, కుడివేపున శ్రీవత్సం అనే పుట్టుమచ్చున్నది, ఎడంవేపున లక్ష్మీదేవి మెరిసిపోతోంది,
చేతుల్లో తామర పువ్వుల వంటి శుభచిహ్నాలున్నాయి. అనేక బాహువులు, అనేక నేత్రాలు, అనేక శిరస్సులతో ఉన్నాడు ఆ మహానుభావుడు. అరికాళ్లలో శంఖ చక్రాల వంటి శుభచిహ్నాలున్నాయి. శంఖం, చక్రం, గద, పద్మం వంటి అనేక ఆయుధాలు చేతుల్లో ధరించాడు. ఇటువంటి అపూర్వ రూపాన్ని చూచి శ్రీ పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇల, ఊర్జ, విద్య, అవిద్య వంటి 9 శక్తులు సేవిస్తూ ఉండగా ఆకాశం భూమి నిండిపోతున్న ఆ పరమాత్ముని చూచి అందరూ గోవింద వాసుదేవ పరమాత్మ అని యథాశక్తిగా నామస్మరణ చేస్తూ ఉంటే తట్టుకోలేక ధృతరాష్ట్రుడు, పరమాత్మ ఇప్పుడు నేను ఏడుస్తున్నాను, ఎందుకో తెలుసా, ఇంతకాలం కళ్ళు లేవు అని బాధపడ్డాను, ఆ బాధ తాత్కాలికం, ఆ కళ్ళు లేకపోవటం వల్ల వచ్చే నష్టం ఇప్పుడు తెలుస్తోంది, నీ రూపం చూడలేకపోవటం కంటే దురదృష్టం ఏమున్నది, ఆ నీ రూపాన్ని, అనంతమైన రూపాన్ని వీళ్ళంతా చూచి సంభ్రమంతో పులకిస్తున్నారు, నాకు కూడా చూసే భాగ్యం ఎమ్మరగానే దివ్య దృష్టి ఇచ్చాట ఆయన. అప్పటి వరకు కళ్ళు లేని ధృతరాష్ట్రుడు అందరూ చూస్తూ ఉండగా, ఇంతమంది ఆఖరికి దుర్యోధనాదులు కూడా చూస్తూ ఉండగా, చాలా విశాలమైన నేత్రములతో శ్రీకృష్ణుడి యొక్క రూపాన్ని చూచాడు, పులకించిపోయాడు, తట్టుకోలేకపోయాడు ఆ రూపాన్ని, అంత కాంతి ఉంటుందని ఆయనకి ఎప్పుడూ తెలియదు, అందుకని వణికిపోయాడు. కరుణి పుము సంశ్రిత భయహరణ ధురీనా సహింపుమజ్ఞానంబున్ శరణం భువేడద భవచ్చరణం బులుకనుంగొన ప్రసాదింపగదే. కరుణించు, కరుణించు, నిన్ను ఆశ్రయించుకున్న వాళ్ళకి సంసార భయములు లేకుండా చేస్తావు నువ్వు. ఎవరైనా ఒక్కసారి కృష్ణ అని స్తోత్రం చేస్తే వారికి ఎప్పుడూ కూడా ఇక సంసారంలో ఏ భయము ఉండదు, దుఃఖాలు తొలగిస్తావట. అటువంటి నీ పాదాలను చూచే భాగ్యం ప్రసాదించావు. ఇన్నాళ్లుగా నాకు కళ్ళు లేవనుకున్నందుకు ఒక్కసారిగా 1000 నేత్రాలు ఇచ్చినట్టయింది నీ ధర్మమానని, నా అజ్ఞానాన్ని సహించు, నీ పాదపద్మాలని ఇప్పుడు నేను శరణు శరణు అంటున్నాను, నిన్ను ఎప్పుడూ చూసే భాగ్యం ప్రసాదించు. కానీ ఇంకొక కోరిక, నీ పవిత్రమైన ఈ దివ్య వెంగళ విగ్రహాన్ని, ఈ విశ్వరూపాన్ని చూచిన కళ్ళతో దౌర్భాగ్యుడైన నా కొడుకును చూడను. ఇది జ్ఞానం, తెలియకుండానే భగవంతుడిని చూడడం వల్ల వచ్చింది. అదే భగవంతుడి రూపం మాయమైపోయాక మళ్ళీ వాడికి పశ్చాత్తాపం కలిగింది, అయ్యో నేను ఎందుకు చూపు పోగొట్టుకున్నాననే. కానీ అప్పుడు పరమాత్ముడిని చూస్తున్నాడు, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూచాడు, అందువల్ల అతనిలో దివ్య జ్ఞానం ఉదయించింది. కొడుక్కే చూడలేదు తెలిసేవాడు, కేవలం కృష్ణుడిని చూచి ఈ నేత్రములతో నేను పనికి మాలిన లోకాన్ని చూడను, నా కొడుకుని చూడను, నా కళ్ళు తీసేయి, మళ్ళీ చూస్తే నిన్నే చూడాలి అనగానే నీ కోరిక నేను కాదనాలి తదాస్తు అన్నాడు ఆయన. మళ్ళీ కళ్ళుపోయే తర్వాత ఏడ్చేటండో, ఇదంతా అయిపోయాక మళ్ళీ గుర్తుకొచ్చి ఎంత పిచ్చాండి నేను, పట్లో పట్టు ఆ కృష్ణుడిని అడిగితే కళ్ళు ఇవ్వపోతాడా, కానీ అప్పుడు అలా బుద్ధి తోచలేదు అనిపించింది ఒక క్షణం. మానవ బలహీనత అది, భగవంతుడు ఎదురుగుండా ఉన్నప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి ఆలోచన వేరు, ఆయన లేకపోయిన తర్వాత వచ్చే ఆలోచన వేరు. లేకపోతే కృష్ణుడిని చూసినప్పుడు అర్జునుడు, మంగళ విగ్రహం చూసినప్పుడు ఒక రకంగా, ఒత్తప్పుడు ఒక రకంగా ప్రవర్తించలే. ఇవన్నీ కూడా వైరాగ్యాలు, తాత్కాలిక వైరాగ్యాలు. పురాణ వైరాగ్యం అని ఉంటుంది. ఇప్పుడు ఈ పురాణం వింటున్నాసేపు మీకు కూడా ఏమనిపిస్తుంది, అయ్యి బాబు రేపటి నుంచి మేము కూడా కృష్ణుడిని అర్జునుడు పూజించినట్టు పూజిద్దాం అనిపిస్తుంది, నేను స్వస్తే అన్నాక మళ్ళీ వేడి పులిహారం దాడి ఏ రోజుకో రోజు అనమాట. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఈ ఫోన్ తెచ్చుకోకూడదు, టిక్ టిక్ అనిపించకూడదు అనిపిస్తుంది, అయినా సరే మళ్ళీ మామూలు దిక్కుమాల ఫోను. అవన్నీ మనకి మానవ బలహీనతలు అంటారు. ఒక్క క్షణకాలంలో శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని ఉపసంహరించాడు. ఆ తర్వాత ఇక వెళ్ళి వస్తానడగానే అందరూ ఆయనతో పాటు బయటకు వచ్చారట. కృష్ణుడు బయటకు వచ్చి రథం ఎక్కేదాకా ఈలోపు దుర్యోధనాదులు ఈ రూపాన్ని చూచి వణికిపోయి స్పృహ తప్పిపోయారు. వాళ్ళు వాళ్ళు అతి కష్టం మీద కోలుకున్నారు. ఆ భగవంతుడు అంత తేలిగ్గా చిక్కుతట్టండి, ఆయన దేనికి చిక్కడు. అందుకే భాగవతంలో ఏమన్నారు, చిక్కడు క్రతువుల వ్రతముల, మనం చేసే యజ్ఞాలకి వ్రతాలకి చిక్కడు ఆయన. చిక్కడు శౌచముల దానశీలతకు దయం చిక్కడు, భక్తిని చిక్కిన క్రియాచ్యుతుండు సిద్ధముసుండి. ఆయన ఏ దానాలకి శౌచాలకి చిక్కడు అంటే అంత కష్టం ఆయన్ని పొందడం అంటే. ఆయనని మనము చేసే ఈ దానక్రియలతోటో లేకపోతే ఇంకో పుణ్యకార్యక్రమాలతో పొందలేము. సులభముగా పొందడానికి ఒక మార్గం ఉన్నది, పరమాత్ముణ్ణి మనం చాలా తేలికగా పొందవచ్చు. దానికి మార్గం ఏమిటి, భక్తి. భక్తికి చిక్కినట్టుగా ఇంక దేనికి చిక్కడు. అటువంటి వాడిని ఈ పిచ్చివాళ్ళు వలలతోటి ఉరులతోటి పట్టుకుందాం అనుకున్నారట. అందుకే వాళ్ళందరికీ సమ్మోహనం కలగజేసి బయటకు వస్తూ ఉంటే ధృతరాష్ట్రుడు రథం దాకా వచ్చాడు పాప, అలా చేతులు పుచ్చుకుని విదురుణ్ణి. ఏమంటారండి ఆఖరిసారిగా ధృతరాష్ట్ర మహారాజా అన్నాడు మళ్ళీ ఈయన. కృష్ణ, పరమేశ్వరుడివి, నీకు తెలియందేముంది,
నా తరమా నా కుమారుణ్ణి మార్చడం, నీ విశ్వరూపమే వాడిని మార్చలేకపోతే నేనేం మారుస్తాను, ఇందులో నా తప్పేమీ లేదని గ్రహించు, నన్ను మాత్రం అనుగ్రహించన్నట. అప్పుడు కృష్ణుడేమన్నాడు, విన్నారా భీష్మాదులారా, తక్కిన సైనికులారా, మహాత్ములారా, ఈ రాజుగారు ఏమంటున్నాడు ఇప్పుడు మీ అందరు ఎదురుగుండా, ఇప్పుడు ఈ సభ పుట్టిన ఎంత వట్టు మీకు తెల్లంబుగాదే, ఈ మేదిని విభుండు తానేమిటికి ముఖ్యుండగాను తప్పు తన దశ లేదని చెప్పి విడిచే. మీరందరూ ఇప్పటి వరకు జరిగిందంతా చూశారు, కళ్ళారా చూశారు, చెవులారా ధృతరాష్ట్రుడు మొదలైన వాళ్ళందరూ మాట్లాడిన మాటలు విన్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నాడు మీ అందరికీ అర్థమయ్యేలాగా, నాకేమీ సంబంధం లేదు, నేను ఇందులో జోక్యం చేసుకోను, తానేమిటికి ముఖ్యుండుగాను అంటే నేను ఊరికే రాజునే కానీ ఈ జరిగే పనులకి మాత్రం నాకేం సంబంధం లేదు, నేను దేన్ని అదుపులో పెట్టలేను, తప్పు నా వైపు లేదని చెబుతున్నాడు. రేపొద్దున ఏదైనా ఉప్పు వస్తే కృష్ణ నీ వల్ల ఇది జరిగిందని ఇతను నన్ను అనకూడదు, తర్వాత మీ ఇష్టం, సాక్ష్యం చెప్పడానికి మీరు ఎలాగో ఉండరనుకోండి అని కూడా అన్నాడు ఆయన. రేపొద్దున జరగబోయేదానికి మళ్ళీ మీరు ఎలాగో సాక్ష్యం చెప్పరు, కానీ రేపొద్దున ఇతని సంగతి నాకు తెలుసు, అసలు నువ్వే యుద్ధానికి మూలకారకుడివి అని నన్ను తెప్పుతాడు, నా ప్రయత్నం అంతా నేను చేశాను, రేపొద్దున అతను తెప్పితే దానికి నాకు సంబంధం లేదు, ఇక నాకిక్కడ పని లేదు, ఇంత అయ్యాక నేను చెప్పిన ఏ మాట విననప్పుడు, నన్నే బంధించడానికి సిద్ధపడినప్పుడు, నాకు సంతోషం కలిగించడం కోసమైనా ఐదూళ్లు పాండవులకు ఇవ్వలేనప్పుడు ఇక్కడ నేను ఉండడం దండగా అని అందరినీ వెంట పెట్టుకుని కొంతమంది కూడా వచ్చారు. ఏది భీష్మాదులు, ధృతరాష్ట్రుడు అక్కడే దిగబడ్డాడు. ఎందుకో కాని దుర్యోధనుడు కర్ణుడు కూడా వెళ్ళడం మొదలెట్టారట. లోపల కృష్ణుడికి సంధి చెయ్యాలి, కృష్ణుడు వచ్చాడు సంధి చేద్దామని కోరిక లేకపోయినా ఆయనతో పాటు వెళ్ళారు. ఎక్కడికి వెళుతున్నాడో ఏం చేస్తున్నాడో చూద్దామని అనుకుంటారు బహుశా. ఈయన కుంతింటికి వెళ్ళాడు కృష్ణుడు. అక్కడ దాకా భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ కూడా వెళ్ళారు. అయస్కాంతం వెనకాతల పడే ఇరప ముక్కల్లాగట. ఆయనేం రమ్మన్నాడా, రమ్మల్లా, కానీ ఏదో తెలియని ఆకర్షణ శక్తి లాక్కెడుతోంది. మూర్ఖుడైన దుర్యోధనుడు ఇష్టం లేకపోయినా వెళ్ళాడు, వాడు ఉద్దేశం వేరనుకోండి. ఇప్పుడు కుంతీదేవికి నమస్కరించాడు ఆయన. అమ్మా, వీళ్ళందరూ వింటూ ఉండగా నా ప్రయత్నం నేను చేశాను, అత్తయ్యోయ్ పాండవులకి ఈ దుర్యోధన మహారాజు గారు రాజ్యం ఇవ్వనన్నాడు, నేను ఇప్పుడు నీ కుమారుల దగ్గరికి వెడుతున్నాను, నువ్వేమైనా వాళ్ళకి కర్తవ్య బోధ చేస్తావా, నీ మాటలు కూడా వాళ్ళకి చెబుతానడు. గానే కుంతీదేవి లేచి అన్నది, అసలు ఈ సంధికి రావడమే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అయ్యిందేదో అయిపోయింది, ఈ దుర్యోధనాదులు ఆ మాట ఎవరి మాట వినరు, క్షత్రియులై పుట్టిన వాళ్ళు పరాక్రమం ప్రదర్శించాలి అని నేను చెప్పానని చెప్పు, భార్యామణికి నిండు సభలో జరిగిన అవమానమునకు తగిన ప్రతీకారం తీర్చుకోమని చెప్పు అన్నదావిడ. ఇంతవరకు కుంతి ఒక్కనాడు మాట్లాడితే ఒట్టు, ఏది దుర్యోధనుడు వింటూ ఉండగా, ఇప్పుడు దుర్యోధనుడు, భీష్ముడు ఇంతమంది పలుకుతూ ఉండగా ఆవిడంత గట్టిగా, పాండవులకి పరాక్రమ ప్రదర్శనయే ముఖ్య కర్తవ్యమని నేను చెప్పానని చెప్పు, అదే పాండురాజు గారి పుత్రులుగా మీరు ఆయనకి తీర్చుకోవలసిన రుణం, చెల్లించవలసిన రుణానికి ప్రతిఫలం అని చెప్పు అనగానే, ఇది విన్న భీష్మాదులు పక్కకి తిరిగి మాకు బమ్మెర పోయింది, అంటే దెమ్మ తిరిగిందన్నారు. కుంతి ఇంత గట్టిగా, అవసరమైతే స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు వాళ్ళు అనుకోలేదు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏమన్నారో తెలుసా, దుర్యోధన మాకివాళ మొదటిసారిగా స్పృహ తప్పుతోంది, ఎప్పుడూ మెత్తగా చాలా కోమలముగా కుమారులను సాత్వికంగా ఉండండి అని చెప్పే కుంతి ఏమిటి, ఇప్పుడు కృష్ణుడు మనము వింటూ ఉండగా యుద్ధానికి సంసిద్ధం అవ్వండి, ప్రతీకారం తీర్చుకోండి అని చెప్పడం ఏమిటి కృష్ణుడికి అంటే, ఆవిడలో తెలియకుండానే క్రోధాగ్నిజ్వాలలు అంతకంతకి ఉద్రేకమవుతున్నాయి, ప్రజ్వరిల్లుతున్నాయి, ఇప్పుడు నీకు సావు తప్పదని మాకు అర్థమైపోయింది. ఎందుకో తెలిసిన, అసలే భీముడు అర్జునుడు అగ్ని, ఆ అగ్నికి ఇప్పుడు కుంతీదేవి యొక్క ఆజ్ఞ అనే వాయువు తోడయ్యింది. తల్లి మాట వాళ్ళు కాదనరు, తల్లి కోసమే ఇంతకాలం వాళ్ళు శాంతంగా ధర్మం అనే ఒకనొక సూత్రానికి కట్టుబడి అడవులకు పోయారు, అజ్ఞాతవాసం కూడా చేశారు. ఇక నాకెందుకో భయంగా ఉంది, భీష్ముడు పాపం కొద్ది గట్టిగా చెప్పాడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇంకొక్కసారి ఆలోచించన్నట్ట, పాండవులు అగ్ని అయితే నేను పెద్ద తుఫాను వర్షం, నువ్వు ఊరుకోయి తాత అన్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు కూడా ఆఖరిసారిగా పాండవులనే అగ్నిని చల్లార్చేటటువంటి కుంభవృష్టి నేను వర్షాన్ని అనగానే, ఇంకెందుకులే మేము ముసలాళ్ళం, బతికినంతకాలం బ్రతకం, నీకోసం మేము శరీరం విడిచిపెడతాం, మా బలహీనత ఏమిటంటే నీ దగ్గర ఉన్న కారణం చేత నేను వదలలేం, నిజానికి వాళ్ళు ధర్మాత్ములు, వాళ్ళ వైపైనా మీ వైపైనా మాకు సమానమే, మీరిద్దరూ అంటే కురుపాండవ వీరులిద్దరూ మాకు రెండు కళ్ళైనా, దురదృష్టవశాత్తు మా మనస్సు ఇక్కడే లాగుతోంది, మీకు సాయం చేస్తాం, మా శరీరం విడిచిపెడతాం, నీ చావు తర్వాత మేము కళ్ళారా చూడలేం అన్నారంట పెద్దవాళ్ళంతా. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, వాళ్ళంతా పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు, దుర్యోధనుడు అక్కడే ఉన్నాడు. ఒక్క కర్ణుడిని ఇలా పిలిచి, బావా కాసేపు బావా, ఇంత పూర్వం ఎప్పుడు కర్ణ అనేవాడు, సూతపత్ర అనేవాడు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు అలాగే ఉంటాయి, కాసేపు అక్కడిదాకా రావోయ్ రథం ఎక్కి నాతో పాటు ఊరు చివరిదాకా, అక్కడికి వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చులే, ఆ మాత్రంలో కొంప ఇమ్మలగదు అని ప్రేమగా చెయ్యిచ్చి అందులో ఎక్కించుకున్నాడు. కర్ణుడు సూర్యుడు యొక్క వంశతో పుట్టినవాడే, సామాన్యుడు కాదు, సూర్యుడు నారాయణ స్వరూపుడు. వాడి దురదృష్టం ఏమిటంటే చిన్నప్పటి నుంచి నీచ సాంగత్యం, అందుకే భారతం ఏం చెప్పింది, నీచాశ్రయాహ నశోభంతే, ఎంత గొప్పవాడైనా ఒక నీచుడి సొమ్ము తింటే వాడిని ఆశ్రయించుకుంటే పనికి మాలిన గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తే అవుతాడు, మంచి గవర్నమెంట్లో ఉద్యోగం చేయాలట. ఒక నీచుడి దగ్గర లంచగొండి వాడి దగ్గర ఉద్యోగం చేస్తే వీడు లంచగొండి అవుతాడు, ఓ పాపాత్ముడి దగ్గర ఉంటే వీడు పాపాత్ముడు అవుతాడు. ఉద్యోగం ఎప్పుడు సరైన వాళ్ళ దగ్గర చేయాలి. దుర్యోధనుడిని ఆశ్చర్యం దొరికింది, దాంతో కర్ణుడు అంతకంతకంతకీ వాడి కోసమని మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. అందుకే రథం ఎక్కించుకుని తనతో తీసుకెళ్లాడు. సాత్యకిని, నువ్వు నా రథంలో కాకుండా వేరే రథంలో రా అన్నాడు. ఈలోపు కర్ణుడు ఏమన్నాడు, దుర్యోధనాదుల్ని మీరు అక్కడ కొంచెం దూరంగానే ఉండండి, కృష్ణుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఏం చెప్పినా పర్వాలేదులే, నా రథం మాత్రం వెనకాతలు పంపించండి, ఎందుకంటే కృష్ణుడు మధ్యలో నన్ను దింపేస్తాడు నాకు తెలుసు, అప్పుడు నా రథంలో మళ్ళీ వెనక్కి రావాలి అని చెప్పాట. ఈ మధ్యన అలాగే జరుగుతోంది. ఒక ఆయన టోల్గేట్ దాకా తీసుకెళ్లి, గురువుగారు టోల్గేట్ నేను ఇక్కడ నుంచి కట్టడానికి డబ్బులు దండగండి, గుంటూరు టోల్గేట్ పెద్దది, ఏకంగా 150 రూపాయలు ఎంత ఉంది, టోల్గేట్ ఇవతల వరకు నేను దింపుతాను, అవతల దాకా మా అబ్బాయి దింపుతాడు అన్నాడు. ఇది మంచిదే, ఇక్కడ నుంచి అవతల దాకా నడిచి వెళ్ళాలి నేను, అదృష్టం విజయవాడ దాకా నడపలేదు కాబట్టి. ఎందుకు చెబుతానంటే, ఈ 5-6 టోల్గేట్లు కూడా మరీ 150 రూపాయలు ఎందుకు చెప్పండి, కాస్త ఏ పాతికో 40-50 ప్రతి మందికి సులభంగా ఉండాలి, మరీ ఒకేసారి దోపిడీ గేట్, అది టోల్ గేట్ కాదు, నేను అందుకే చెప్పాను దోపిడీ గేట్లు అని పేరు ఎట్టంటారు బాబు, దానివల్ల జనాలు కూడా గెదగెదలాడిపోతున్నారు. నిజం చెప్పాలంటే ఆ దోపిడీ గేట్ పెడితే ఓ మాదిరివాడైతే హాయిగా మంచి బస్సు ఎక్కినా వాల్వో బస్సు ఎక్కినా వెళ్ళిపోతాడు ఏలూరు, దానికి 150, వీళ్ళకేమో సింహాద్రి ఎక్స్ప్రెస్లో ఏసీ టికెట్ 150 కాబట్టి ఎంత సుఖంగా ఉంటుంది. సరే ఇదో పక్కన పెడితే మొత్తం మీద రథాన్ని కూడా రమ్మన్నాడు కర్ణుడు. కొంచెం దూరం వెళ్ళాక ఎవరూ లేకుండా చూసి కేవలం రథసారథికి తనకి కర్ణుడికి వినబడేలా చేసి, నాయన నీ ఉదయం అంటే నీ పుట్టుక సామాన్యమైన పుట్టుక కాదు, సూర్యభగవానుడి అనుగ్రహంతో కుంతికి పెట్టిన వాడివి నువ్వు, కౌంతేయుడివి రాధేయుడివి కాదు. అటువంటిది కుంతీపుత్రుడితో విరోధం ఏమిటి అనగానే, ఈ సంగతి మా నాన్నగారు సూర్యుడు చెప్పాడు అన్నట్టు ఆయన. మరి అలాంటప్పుడు ఎందుకని సొంత సోదరుల్ని విడిచిపెట్టి కన్న మమకారంతో గజగజలాడుతున్న కుంతీదేవికి దర్శనమివ్వడం మాని ఈ దౌర్భాగ్యుడి దగ్గర ఎందుకు చేరావంటే, ఏమో తెలియదు, అసలు నాకు కుంతి తల్లి అని తెలిసినా తెలియకపోయినా నేను చిన్నప్పటి నుంచి అర్జునుడి మీద ఈర్ష్యతో పెరిగాను, ఇలాగే చెప్పాడు ఆయన. నేను 8 ఏళ్ల వయస్సులో అర్జునుడు ఉండగా చూశాను, అంటే అర్జునుడు 8 ఏట చూశాట్టేనా, అప్పటి నుంచి అర్జునుడి మీద కసిట, అడవిలో ఉన్నప్పుడు అర్జునుడు చూశాను, హస్తినాపురానికి వచ్చినప్పుడు చూశాను, అర్జునుడి చేతులన్నా అతని యొక్క విలువిద్య అన్నా నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి అసహ్యం. ఇదేం చేస్తాం మరి, అన్నదమ్ముల మధ్యలో అలా తగాదాలు ఉంటాయేమో చెప్పలేం మరి. వాడు ఇప్పుడంటే అర్జునుడు తమ్ముడు అన్నయ్యో అని తెలిసి తెలియపోవడం కదట వాడికి, చిన్నప్పటి నుంచి ద్వేషమే. ఆ అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గర రాత్రిపూట విలువిద్యను అభ్యసిస్తున్నప్పుడు నా మనస్సు కొతకొతలాడిపోయేది, వాడిని రహస్యంగా అయినా చంపి ఈ ప్రపంచంలో నా అంత విలుకాడు లేడు అనిపించుకోవాలని నా కోరిక. అర్జునుడి మీద ద్వేషం వల్ల నాకు తక్కిన పాండవుల మీద ఈర్ష్య, అంతేగాని నాకు తక్కిన వాళ్ళ మీద ద్వేషం లేదు. ఏమి ఏమైనప్పటికీ నాకు అతనికి మధ్యలో పచ్చగట్టేస్తే భగ్గుమంటుంది, నన్ను దుర్యోధనుడు ఆదరించాడు, దుర్యోధనుడు అంటే నాకు ప్రాణం, అసలు నన్ను చూచే అతడు మహాభారత యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడు, వాడు ఉప్పు తిన్నాను, వాడి పులుసు తిన్నాను, వాడి రాజ్యం తీసుకున్నాను, కాబట్టి నా ప్రాణం వాడి కోసమే, నా ప్రాణమే అర్పిస్తాను గాని పొరపాటును కూడా ప్రాణరక్షణ కోసమో లేక బంధుత్వం మీద ప్రీతితోటో పాండవుల వైపు కలవను, దుర్యోధనుడితోటే ఉంటాను. మరొక్క మాట చెబుతున్నాను, నువ్వు కూడా ఈ విషయాన్ని పొరపాటును కూడా పాండవులకు చెప్పకు, ఎందుకో తెలుసా, నేను నీచుణ్ణి క్రూరుణ్ణి వాడు ధర్మాత్ములు, ఇప్పుడు ఒప్పుకున్నాడు వాడు. ఎందుకంటే ధర్మరాజు గారికి తెలిసిందనుకో, ధర్మరాజు మహాత్ముడు, అతనికి నేను అన్నయ్యనని తెలిస్తే చచ్చిన యుద్ధం చేయడు, నా కాళ్ల మీద పడి నన్ను తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెడతాడు, నేను మూర్ఖుణ్ణి, కాళ్ల మీద పడిన వాళ్ళని చంపుతాను, కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ధర్మానికి హాని జరుగుతుంది. వాళ్ళు అడవుల్లో నానాయాతన పడ్డారు, పాండవులు మా వల్లే కష్టాలు పడ్డారు. నిజం చెప్పాలంటే నేను చేసిన ప్రోత్సాహం, నేను వాగిడిన వాగుడు కౌరవుల్ని రెచ్చగొట్టింది, వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు నేను సోదరుండవడం వల్ల. పైగా నీచులైన కౌరవులకు వాళ్ళు సోదరులు అవ్వడం వల్ల కూడా వాళ్ళు యాతనపడ్డారు. ఇవన్నీ నాకు తెలుసు, అయినా ఎప్పటికప్పుడు నా మనస్సుని అణిచేస్తూ ఉంటాను. ఇప్పుడు యుద్ధరంగంలోకి వెడతామని, యుద్ధానికి వెళ్ళాక పాండవులకు విజయం తథ్యమని, కౌరవులు చస్తారని, ఆఖరికి నేను కూడా పోతానని నాకు లోపల అప్పుడప్పుడు చెబుతోంది. వాడు చెప్పాడండి, వాడి మనస్సు చెబుతోందిట, నాకు అది ఇష్టమే, మేము చచ్చిపోతాం, చచ్చిపోతే ధర్మాత్ములైన పాండవులు రాజులవుతారు, మహానుభావుడైన యుధిష్ఠిరుడు రాజవడం నాకు ఇష్టమే, ఏమో ఏం జరుగుతుందో, ఏది ఏమైనప్పటికీ నేను మాత్రం పాండవులతో కలవను అనగానే అప్పుడు ఆయన మరొక్కసారి చెప్పాడు, అమ్మా నీకు ఎంతో పదే పదే చెప్పాను, నువ్వు ఎంతో ఉత్తముడివై కూడా చివరికి నీచ సాంగత్యంతో, పుట్టుకతో ఉన్న ఈర్ష్యతోటి చివరికి కౌరవుల వైపే ఉంటానంటున్నావు, సరే నీ ఇష్టం అది, దుర్యోధనుడిని నిన్ను విడిచిరమ్మని నేను అనను, మరొక్కసారి చెప్పి చూశాను, ఇది నీ తండ్రి అయిన సూర్యుడు అభీష్టం, వీలున్నంత వరకు నీ చావు అతను చూడడానికి ఇష్టపడ్డంలా, అందుకే నేను నీకు ఆఖరిసారిగా ఓ హెచ్చరిక చేశాను అని, ఇంక దిగు వెళ్ళిరా అన్నట్టు, నేను వచ్చిన పని అయిపోయింది, దిగిపో మిడిల్ డ్రాప్ అన్నాడు. అనగానే ఆయన దిగి కృష్ణుడికి నమస్కారం చేసి నవ్వుకుంటూ వెళ్ళి రథం ఎక్కేసి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు ఈ లోపడికి ఒకటే బెంగ అక్కడ, ఈ కృష్ణుడు ఏ కుట్ర చేశాడో, ఈయన వెళ్ళిపోతాడేమో అనని వెళ్ళిపోయి శ్రీకృష్ణుడి మాయలో ఏం పడతానా, ఆ కృష్ణుడి ఇంద్రజాలాలు టక్కు టమరాలు నా దగ్గర పనిచేయమన్నాడు, ఇక్కడ దాకా కృష్ణుడి పొగిండి వాడు. వాడు ఈ కర్ణుడు చాలా విచిత్రమైన వ్యక్తి అండు, క్షణక్షణం వాడి బుద్ధి. ఇప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ ఇంకొకసారి కుంతీదేవి దగ్గరికి వెళ్ళాడు, వీడిని దింపాక ఎవ్వరూ లేకుండా కుంతి దగ్గరికి వెళ్ళాడు. ప్రయాణం వెంటనే వెళ్ళిపోలేదు ఆయన, ప్రయాణం సాగించాల, మరొక్కసారి కుంతి దగ్గరికి వెళ్ళి, అత్తయ్యా నేను కర్ణుడిని నా వైపు లాగడానికి ప్రయత్నించాను, ఎన్ని ప్రయత్నాలు చేసినా కర్ణుడు నీ కొడుకయ్యుండి కూడా అటు రావడానికి ఇష్టపడలేదు, ఇంకా పాండవులు కూడా మహానుభావులు, వాళ్ళకి ఎలాగూ తప్పదు విజయం, నా అనుగ్రహం వాళ్లకున్నది, అన్ని వడియున్ను బంధుక్షయంబు చేయనొల్లకెల్ల విధంబులను పశమంబ కోరిరి, అప్పాండవేయులు వారికిట్టి దొసగువచ్చునే తులువల్ల తోడబుట్టి. ఎన్ని కష్టాలు పడినా బంధుక్షయానికి ఓర్చుకోక ఉపశమనాన్ని పొందారు, శాంతత్వాన్ని పొందారు పాండవులు, ఎంతో శాంతులై ఐదూళ్లు చాలు అన్నారు అంతటి మహాత్ములు. వాళ్లలో ఏ తప్పు లేదు, వాళ్ళకి పాపం రాదు, వారికి నరకం రాదు, కాకపోతే వాళ్ళకి అన్ని కష్టాలు ఎందుకు వచ్చాయో తెలిసినా, ఈ కష్టాలకు మూల కారణం కౌరవులకి సోదరులు అవడమే, కజిన్స్ అవడమే, అది కూడా ఇక కొద్ది రోజుల్లో తొలగుతోంది, అంటే వాళ్ళ పీడ పోతోంది. నువ్వు నిశ్చింతగా ఉండు అనగానే నీ ఉన్నావనే నమ్మకంతో బ్రతుకుతున్నానని కృష్ణుడిని నమస్కరించింది, మానసికంగా దీవించింది. పెద్దావిడు కదా, అత్తగారు కదా, మేనత్త కాబట్టి ఏమో దీవించాల్సి వస్తోంది, కానీ ఆవిడకి లోపల తెలుసు కదా కుంతీదేవి ఎంత భక్తురాలో, మీకు ఎంత పూర్వం భాగవతంలో చెప్పాను, అరుదైన భక్తురాలు ఆవిడ. శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి అని తెలిసిన మహాత్మురాలు, అందువల్ల ఎప్పుడూ ఆయన్ని కొలిచింది, అందుకే ఆవిడ మోక్షము పొందింది. కృష్ణుడు అలా వెళ్ళగానే కుంతి చెక్క చెక చెక ఆ రాత్రి గడిపి తెల్లవారుజామున లేచి, కర్ణుడు రోజు ఏమి చేస్తాడో ఆవిడికి తెలుసు, కర్ణుడు గంగానదీ తీరంలో స్నానం చేసి పొద్దుట పూట ఒక్క గంట కాలం సూర్యుడిని అర్చిస్తాడు, సూర్యారాధన చేస్తాడు, సూర్యపుత్రుడు గనక సూర్యుడికి అర్ఘ్యమిచ్చి ఒడ్డు మీద ఇసుకలో కూర్చుని సూర్యమంత్రం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో వెనకే కూర్చుంది ఆవిడ, ఏం మాట్లాడకుండా అర్ఘ్యప్రదానం పూర్తి ప్రదక్షిణ కోసం తిరగడం మొదలుపెట్టాడు, యాని కానిచే పాప అని అని ఆ తిరుగుతున్న వాడు కుంతిని చూసి సంభ్రమంతో అమాంతంగా దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. ఆవిడ కౌగిలించుకుని, నాయన నీకు ఇంత పూర్వమే తెలుసు, అయినా మరోసారి చెబుతున్నాను, నువ్వు నా పుత్రుడివి, సొంత సోదరుల మీద తమ్ముళ్ల మీద అలకనీక, నువ్వు మహావీరుడివి, ఆ సంగతి నీకు తెలుసు వాళ్ళకి తెలుసు, కాలం కలిసిరాక మీలో మీరు కొట్టుకుంటున్నారు, అయినా ఇవాళ నేను అందరూ వింటూ ఉండగా నువ్వు నా కుమారుడు అని చెబుతాను, నా మాట విను, నీ సోదరులతో కలిసిపో, పరాయివాడైన పాపాత్ముడైన రహస్యంగా పాండవులను చంపడానికి అనేక ప్రయత్నాలు చేసిన దుర్యోధనుని విడిచిపెట్టింది ఆవిడ. వెంటనే సూర్యబింబం నుంచి సూర్యుడు ఏమన్నాడో తెలుసా, సత్యమాహ ప్రథావాక్యం కర్ణ మాతృవచకురు శ్రేయస్తే శ్యాన్నరవ్యాఘ్ర సర్వమాచరతస్తథ. సూర్యభగవానుడు వెంటనే, కర్ణ మీ అమ్మ ఎలా చెబితే అలా చెయ్యి, ఆవిడ సత్యం ఆహ అనగా సత్యమే పలికింది, ఆవిడ మాటల్లో అసత్యం లేదు, దానికి సాక్షిని నేను, సకల కర్మములకు సాక్షిని నేను. సూర్యుడికి ఏమని పేరు, కర్మ సాక్షి. ఎవరు ఏ పని చేసినా దానికి సాక్ష్యం ఇచ్చేవాడు సూర్యుడే. అటువంటి కర్మసాక్షిని నేను చెబుతున్నాను, ఆవిడ చెప్పింది నిజం, నా వరం వల్ల ఆవిడ గర్భంలోంచి నువ్వు పుట్టావు, ఆమె చెప్పినట్టు చేస్తే తే నీకు శ్రేయః, శ్రేయస్సు కలుగుతుంది, శుభం కలుగుతుంది. ఆవిడ చెప్పినట్టు ఎలా చెబితే అలా చేయను ఆయన. ఓ నరశ్రేష్ట అనగానే ఆయన అన్నాడు, తండ్రి నువ్వు చెప్పినా ఇంకో దేవుడు చెప్పినా వినను. ఆయనకంటే దేవుడు ఎవడు? ప్రత్యక్ష దేవం, ఆయన విష్ణువులో ఒక భాగం, అంతటి పరమాత్మ చెబితే కూడా విన్నన్నాడు వాడు. సాధారణంగా ధర్మము యొక్క పరాకాష్ఠ ఉత్తముడైన తండ్రి ఏదన్నా చెబితే చేయాలి, తాగుబోతు ద్యోతకారుడు నాస్తికుడైన తండ్రి చెబితే చేయకూడదట. ఎవడైనా తాగుబోతాడు అన్నాడు, అలాంటి తాగుడు వైఖరులు ఏదో చెబుతాడు కాబట్టి అప్పుడు చేయక్కర్లా. అలాగే కితవుడు అంటే జోదగాడు, నిత్యం జోదమాడే తండ్రి ఏదన్నా చెబితే చేయవలసిన అవసరం లేదు. ఇంకా మరొకటి ఏమిటి, నాస్తికుడు వాడు, కమ్యూనిస్టు పార్టీలో తిరిగేటటువంటి వాడు ఏదన్నా చెబితే కొడుకు వినక్కర్లా, నాయన నీ మాట విన్నని మొహమాటల్లో కూడా బయటకు వచ్చేయచ్చు, నేను చెప్పలా, వేదవ్యాసుడు చెప్పాడు, ఎవడేమనుకుంటే నాకేం భయం లేదు. ఎందుకు చెప్తానంటే నాస్తికుడైన తండ్రి చెప్పిన మాట వినక్కర్లా. అందుకే ప్రహ్లాదుడు తండ్రిని ధిక్కరించాడు, లేకపోతే తండ్రిని ధిక్కరించడుగైనా. ఇంకా అలా కాకుండా మహాత్ములు కొంచెం సన్మార్గంలో నడుచుకునేవాళ్ళు, మీలా పురాణాలు వినేటటువంటి తండ్రులు పిల్లల్ని ఇలా నడుచుకోండి అంటే మాత్రం వినాలి. అటువంటిది పరమాత్ముడైన సూర్యుడంతటి వాడు నువ్వు ఇలా నడుచుకుంటే తండ్రి మాట వినను, నేను అమ్మ మాట వినను అన్నాడు. మాతృ పితృ వచనముల కంటే గొప్ప ధర్మం ఎక్కడుంది? నా మాతృ పరదైవతం, తల్లిని మించిన దేవత లేదు. ఒకవేళ తల్లి పాపాత్మురాలైనా అయ్యి ఉండొచ్చుగాక, కానీ తల్లి తల్లే, తండ్రి తండ్రి. వాళ్ళ మాట వినకపోతే వాడు ఎంత పరాకాష్ఠకి సంబంధించిన పాపాలు పొందుతాడో తెలియదు, పాపానికి పరాకాష్ఠ అన్నమాట అది, అది తెలుసు వాడికి. అయినా ఏమంటున్నాడు, నేను పాపాల పుట్టనైనా పర్వాలా, నరకానికి పోయినా పర్వాలా, ఈ విషయంలో మాత్రం ఎవరి మాట వినను. కాకపోతే అమ్మ, నీ అంత తల్లి జగన్మాత లాంటిదాన్ని వచ్చావు గనక నీకు ఒక్క వరం మాత్రం ఇస్తున్నాను, నేను పాండవుల వైపుకి రాను. ఆవిడేం అడగలేస్తామండి, పాండవులు నేను సంపద్దు ఇలాంటివేం అడగలేస్తామా, ఇవన్నీ కల్పితాలు. అతడంతటా అతనే అన్నాడు, ఎందుకంటే అంత తల్లి వచ్చి రమ్మంది గనక రావడం ఇష్టం లేదు గనక. నతే జాతు నశిష్యంతి పుత్రా పంచయశస్విని, నీకెప్పుడు ఐదుగురు కొడుకులేనమ్మా అన్నాడు. అంటే అంది ఆవిడ, నీకు ఐదుగురు కొడుకులే పుట్టారనుకో, ఆరో వాళ్ళు లేడనుకో. అనగా ఆవిడ ఏమి ఎరగనట్టు అంటే అంది, నాకు అర్జునుడంటే పరమద్వేషం, ఇంకా ద్వేషం గురించి ఎంత అంతా అని చెప్పలేను. ఈ ప్రపంచమంతా కలిసి నాకు సన్మానం చేస్తానన్న అర్జునుడు వదలను. నాయన అర్జునుడు వదిలేస్తే మేమంతా నీకు సన్మానం చేస్తాం, ఈ ప్రపంచం నీకు ఇస్తాం, స్వర్గం నీకు ఇస్తామన్నా సరే నాకు స్వర్గం వద్దు, అర్జునుడు చావే కావాలి నాకు కావాలి. వాడిని ఎప్పుడు చంపుదామా, ఎలా చంపుదామా అని కొత్త కొత్తలాడిపోతూ కుట్రలు కుతంత్రాలతో ఉన్నాను నేను. వాడి కోసమే ఆసురవ్రతం చేపట్టాను, అంటే దానం గురించి చెప్పాక మీకు ఆసురవ్రతం అంటే ఏమిటో ఇది వరకు, కాబట్టి ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లా. అందువల్ల నాకు అర్జునుడు అంటే కక్ష, యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో ఒక్క అర్జునుడు మాత్రం ఎదురైతే చంపి తీరతాను, లేదా నా కర్మ కలితే నేను వాడి చేతిలో చస్తాను. తక్కిన వాళ్ళు ఒకవేళ దొరికితే వాళ్ళని చంపను, అర్జునుడు చచ్చిపోయినా నాతో కలిపి ఐదుగురు ఉంటారు, ఒకవేళ నేను చచ్చిపోయినా నీ ఐదుగురు నీకు ఉంటారు. అందుకే మళ్ళీ రెండో మాటలు ఏమంటున్నాడు, నిరర్జునాహ సకర్ణావా సార్జున వాకతే మయీ. అమ్మా, అర్జునుడున్నా లేకపోయినా, కర్ణుడున్నా లేకపోయినా, మొత్తం మీద నీకు ఐదుగురు కొడుకులు ఉంటారు, నాతో కలిసి ఐదుగురు లేదా అర్జునుడితో కలిసి ఐదుగురు, నేనుంటాను వాళ్ళు ఉంటారు, అది కాలం నిర్ణయించాలి. అనగానే సర్లే నాయన, ఇంక నీ మాట నేను మాత్రం ఎలా కాదంటాను, అర్జునుడు నీ చేతిలో ఎలాగూ చావడం నాకు తెలుసు, తక్కిన వాళ్ళ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండన్నది ఆవిడ. ఆవిడికి తెలియదు ఏంటి అర్జునుడు ఇటువంటి వాడు, కాకపోతే ఇటువంటి ఒక ఉత్తమ పుత్రుడు తొందరగా చచ్చిపోతాడేమో, తల్లికి ఎప్పుడు కొడుకు కొడుకే గుర్తుపెట్టుకోండి. దురదృష్టవశాత్తు చిన్నప్పుడు ఆవిడ కర్మయోగం వల్ల చిన్నపిల్ల అవ్వడం వల్ల మంత్రప్రభావం తెలియక నేతలు పడింది. ఒక పుణ్యాత్మురాలని మనం చులకనగా చూడకూడదు, ఇవన్నీ కాలప్రభావాలు, ఒక్కొక్కప్పుడు మనకి తెలియకుండానే మన చేతుల్లో లేకుండా ఇలా జరుగుతాయి. జరిగిన దానికి యావజ్జీవితం ఆవిడ బాధపడింది, కర్ణుడు బాధపడ్డాడు, యుద్ధం అయ్యాక పాండవులు బతికున్నంతకాలం వాళ్ళు ఏడ్చారు, ఎవరు మాత్రం సుఖపడ్డారు? ఒక్క దుర్యోధనుడనే ఒక వేరువిత్తు ఒక పురుగు పుట్టడం వల్ల ఆ వంశంలో ఇంత నష్టం జరిగింది. అందుకే ఒక దౌర్భాగ్యుడు పుట్టినప్పుడు చిన్నప్పుడే జాగ్రత్త పెట్టాలట. ఈ విధంగా కుంతీదేవి ఆవిడ కూడా చెయ్యవలసిన పని కొంత చేసింది. ముందే చెప్పాడు, ఒక్క నలుగురిని మాత్రం చంపను, ఒకవేళ యుద్ధంలో నాకు దొరికిన అని వెళ్ళిపోయాడు. ఇక అమ్మగారు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు హుటాహుటిన ఉపప్లావ్యానికి వెళ్ళిపోయాడు, పాండవుల దగ్గరికి వెళ్ళాడు. ధర్మరాజు గారు ఆశగా ఎదురు చూస్తున్నట్టే, ఏమైనా పని అయ్యిందానని. ధర్మరాజా, ద్రౌపది కోరికే నెరవేరిందన్నాడు ఆయన.
ఏం జరిగిందని చెప్పలా. ద్రౌపది కోరిక నెరవేరింది అంటే అర్థమైంది కదా, ద్రౌపది కోరిక యుద్ధమే అనగానే ఒక క్షణకాలం తెల్లబోయి, సరే వాసుదేవ మా కర్తవ్యాన్ని నువ్వు చెప్పు, ద్రౌపది కోరిక నా కోరిక నీ కోరిక కాదు, నువ్వే మా దేవుడివి, నువ్వు ఏం చెబితే చేస్తావనగానే ఇంకా వేరే మరొక ఆలోచన పెట్టుకోకు, ఆఖరిసారిగా మీ అమ్మ పౌరుషంతో బ్రతకండి అన్నది, నా కడుపున పుట్టి నా పాలు తాగి మీరు పిరికి వాళ్ళుగా బ్రతకద్దని వచ్చే ముందు కూడా చెప్పింది, నేను అదే చెబుతున్నాను, కాలం అనుకూలిస్తోంది మీకు, కాలం తోసుకొస్తోంది ఒక యుద్ధం కోసం, భయంకర యుద్ధం కోసం కాలం మనల్ని ప్రేరేపిస్తోంది, ఈ కాలాన్ని ఎవరూ దాటలేరు, కాలో హి దురతిక్రమ, యుద్ధానికి సిద్ధం కండనగానే బ్రహ్మానంద భరితుడైపోయిన భీముడు, శ్రీకృష్ణుడు మనకి పరమాప్తుడు ఆయన చెప్పినట్టే చేద్దామన్నాడు. వెంటనే అర్జునాదులు అదే అన్నారు, అందరికీ తెలివి కలిగింది. ధర్మరాజు గారు వెంటనే శ్రీకృష్ణుణ్ణి ఓ సలహా అడిగాడు, ఇప్పుడు ఇంత సైన్యం ఉంది కదా మన యుద్ధానికి ఎప్పుడు వెడదాం, అమావాస్య నాడు యుద్ధం అన్నాడు ఆయన. అమావాస్య నాడు సరిగ్గా నేటికి 7వ రోజు అమావాస్య, 7వ రోజు యుద్ధం, అమావాస్య నాడు సూర్యోదయ సమయానికి మనందరం సైనికుల్ని వెంట పెట్టుకుని కురుక్షేత్రంలో నిలబడదాం, ఇక యుద్ధంలో తిరుగు ఉండదు నీకు. ఇక్కడ ఒక తమాషాగా చెప్పాలి, ఒక అద్భుతమైనటువంటి గాథ ఉత్తర భారత్లో స్థల పురాణాల్లో ఉన్నది. సహదేవుడు గొప్ప జ్యోతిష్కుడు, ఆయన దగ్గరికి దుర్యోధనుడు వచ్చాడు యుద్ధానికి ముందు, వచ్చి మేము మిమ్మల్ని చంపాలి, కౌరవ పాండవ యుద్ధంలో కౌరవులకు విజయం కలగాలి కాబట్టి నాకు ముహూర్తం పెట్టన్నట్ట. ఆయన వెంటనే ఏం చేశాడు, రాబోయే అమావాస్య అయితే ఆ అమావాస్య నాడు యుద్ధానికి వస్తే నీకు తప్పక విజయం లభిస్తుంది, సూర్యోదయానికి ముందు లేచి కురుక్షేత్రంలో సమంత పంచకం ఉంది కదా ఆ సమంత పంచకంలో స్నానం చేసి నువ్వు బ్రాహ్మణోత్తములకి బంగారం దానం చేస్తే ఇక విజయం నీదే అన్నట్ట. దుర్యోధనుడికి అలా ముహూర్తం పెట్టగానే కృష్ణుడు వచ్చాడు, నీకేమన్నా బుర్రుందా, అమావాస్యకి ముహూర్తం నేను మీకు పెడదాం అనుకున్నాను, ఈ అమావాస్యకి మాకంటే ముందు వాళ్ళకు ముహూర్తం పెట్టావు, నాకంటే ఒక గంట ముందు వెళ్ళు వాడు స్నానం చేసి బంగారం దానం చేస్తే ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు కాపాడలేరురా బాబు, వాడికెందుకు ముహూర్తం పెట్టావంటే మరి ఏం చేయనండి, జ్యోతిష్కులకు ఒక నియమం ఉందిట, ఎవరైనా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి ఓ జ్యోతిష్కుడా నిన్ను చంపుతాం, నిన్ను చంపడానికి ముహూర్తం పెట్టినట్టు కూడా పెట్టాలి, అది మా నియమం అనగానే బలే నియమంలే, ఇప్పుడు నువ్వు పెట్టిన ముహూర్తానికి వాడు వెళ్ళాడంటే మీరు చస్తారు, మిమ్మల్ని చంప చావకుండా చూడాలి, ఆ బాధ్యత నాది, మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది అని ఆయన ఏం చేశాడు, అమావాస్యను ఒకరోజు ముందుకు జరిపెట్ట, చతుర్దశి నాడు వెళ్ళిపోయి, నిజానికి యుద్ధం అంతా చతుర్దశి నాడే జరిగేసింది, చతుర్దశి నాడు వెళ్ళిపోయి సమంత పంచకంలో అమావాస్య కోసం వాడు చూస్తున్నాడు పాపం దుర్యోధనుడు, రేపు కదా క్యాలెండర్లో రాశారు అనుకుంటున్నాడు పాపం వాడు, ఈలోపు ఈయన చతుర్దశి నాడు వెళ్ళి సమంత పంచకం దగ్గర సూర్యోదయ సమయానికి స్నానం చేశాడు, కురుక్షేత్రంలో సమంత పంచకం అని 5 మడుగులున్నాయి, పెద్ద పెద్ద మడుగులు, పరశురాముడు మడుగులు చేశాడు అవి, ఆ మడుగులో స్నానం చేశాడు, స్నానం చేయగానే శ్రీకృష్ణుడు అమావాస్య స్నానం సమంత పంచకంలో చతుర్దశి నాడు చేస్తున్నాడు ఏమిటి అని ఋషులంతా వచ్చారు, కృష్ణుడు పైగా సంకల్పంలో అమాయాం తిథౌ అమావాస్య తిథి అని చెప్పాట, ఓహో మనం పొరపాటు లెక్కేశాం, కృష్ణుడు ఇవాళే అమావాస్య అంటున్నాడు కాబట్టి ఇవాళే అమావాస్య అనుకుని మొత్తం నారదాదులు ఋషులంతా వచ్చి వాళ్ళు బుడుంగు బుడుంగుని ఇంతో పాటు సంకల్పం చెప్పు స్నానం చేశారు, వీళ్ళందరూ స్నానం చేస్తూ ఉంటే సూర్యుడికి చంద్రుడికి అనుమానం వచ్చింది, వాళ్ళు బుర్రలు కొక్కుని రేపు కదా అమావాస్య వీళ్ళంతా స్నానాలు ఇప్పుడే చేసేస్తున్నారు పైగా కృష్ణుడు కూడా స్నానం చేస్తున్నాడు అనుకుని వాళ్ళు భూలోకానికి దిగి వచ్చి కృష్ణుడికి ఎదురెదురుగా నిలబడి ఇద్దరు ఇటు సూర్యుడు ఇటు చంద్రుడు నిలబడి, ఇదేమిటి కృష్ణ రేపు కదా అమావాస్య, నువ్వు ఇవాళే అమావాస్య అని సంకల్పం చెప్పుకుని ఈ కురుక్షేత్రంలో సమంత పంచకంలో స్నానం చేస్తున్నావేమిటి, రేపు పొద్దున జనమంతా నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు కదా అంటే కృష్ణుడు చిరునవ్వు నవ్వి అమావాస్య అంటే ఏమిటన్నాడు, అమ అంటే కలయిక, ఏమిటి కలయిక, సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగుండా ఉంటే అమావాస్య అన్నారు వాళ్ళు, ఇప్పుడు మీరిద్దరు ఎక్కడున్నారన్నాడు ఆయన, కృష్ణుడి కోసమని వాళ్ళు పైనుంచి దిగి వచ్చారు, సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగా వచ్చారు కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరు నా ఎదురుగుండా వచ్చారు, నా ఎదురుగుండా రావడం కాదు మీ ఇద్దరు ఒకరికొకరు ఎదురుగా ఉన్నారు కాబట్టి ఇది అమావాస్య అవునా కదా, మళ్లీ సంకల్పం చెప్పుకు స్నానం చేయండి అన్నాడు, దాంతో ఋషులంతా మళ్లీ స్నానం చేశారు, ఈ విధంగా చతుర్దశి నాడు వాళ్ళిద్దరిని భూలోకానికి లాక్కొచ్చి కాలపురుషుడు కృష్ణుడు, అందువల్ల కాలం ముందుకు లాగాడు, అలా లాగబట్టి పాండవులకి ఏమైపోయింది, విజయం వచ్చింది, వాడు ఎగిరిపోయాడు. అందుకే 7-8 రోజులు ఇక్కడ టెక్నిక్ చూడండి మీరు, కర్ణుడితోటి కృష్ణుడు ఏమన్నాడో తెలిసిన, రథంలోంచి దిగేటప్పుడు కర్ణుడు 7-8 రోజులలో అమావాస్య వస్తుంది అన్నాడు. మీరు ఒక్కసారి వీలుంటే ఇంటికి వెళ్ళాక తిక్కన గారు రాసిన ఉద్యోగ పర్వం చదవండి,
లేదా సంస్కృతం చదవండి. సప్త అష్టమ ఎవడన్నా ఇలా అంటాడండి, 7-8 రోజుల్లో అమావాస్య ఏమిటి? అమావాస్య అంటే అమావాస్య ఒక రోజే ఉంటుంది కానీ 7 రోజుల్లో కానీ 8 రోజుల్లో కానీ కృష్ణుడు అంటాడా సందిగ్ధంగా. ఆ అండం వెనకాతలు ఉన్న రహస్యపుడు మీకు అర్థమైందా? 7-8 రోజుల్లో అంటే సహజంగా అయితే 8 రోజులు, కానీ ఈయన ఒక రోజు ముందుకు లాగుతున్నాడు. అందుకని అయితే 7 రోజు అవ్వచ్చు లేదా 8 అవ్వచ్చు, నా సంకల్పాన్ని బట్టి ఉంటుంది అని చెప్పడానికి అంత టెక్నిక్ చేశాడు ఆయన. అద్భుతం కదండి ఇది. నేను కూడా చాలాసార్లు భారతం చదివి ఇదేంట్రా కృష్ణుడు ఇలా అంటాడు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఏ కొడుకు పుడతాడంటే ఆడో మగో అంటాడా? అలా అనకూడదుగా, ఎలా కుదురుతుంది? ఎయిదర్ పురుష్ ఆర్ స్త్రీ అని అనడానికి లేదు అక్కడ, ఏదో ఒకటి చెప్పాలి. పుట్టాక ప్రసవం అయిపోయాక ఓ తండ్రి వెళ్ళి అడిగాట డాక్టర్ గారిని, డాక్టర్ గారండి అబ్బాయి పుట్టాడా అమ్మాయి పుట్టిందా అంటే, ఏమో ఆడో మగో తర్వాత చెబుతాలి అన్నట్ట. నన్ను ఒకసారి అవధానం చేస్తూ ఉంటే అప్రస్తుత ప్రసంగం చేసేవాళ్ళు ఉంటారు కదా, ఓ అవధానాలు అమెరికాలో ఈ మధ్యకాలంలో 5-6 అవధానాలు చేశాను, అద్భుతమైన అవధానాలు. అందులో అప్రస్తుత ప్రసంగం చేసేవాడు ఒకడు ఉంటాడు, వాడు ప్రశ్న వేశాడు ఒక ఆయన, ఏమని, గురువు గారు అమెరికాలో స్కానింగ్ తప్పు కాదు, ఇక్కడంటే స్కానింగ్ తప్పు కానీ అమెరికాలో ఒక ఆవిడ గర్భవతిట, వెంటనే ఈ భార్యాభర్తలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళితే కడుపులో ఉన్నది మగపిల్లాడు అన్నాడు. మళ్ళీ వీళ్ళకి అనుమానం వచ్చి రెండో డాక్టర్ దగ్గరికి వెళ్ళారట, ఆయనేమో ఆడపిల్ల అన్నట్ట, ఒకళ్ళు ఆడన్నారు ఒకళ్ళు మగ అన్నారు. ఇందులో ఏది నిజమండి అన్నాడు అప్రస్తుతం ఆయన. పర్వాలేదు, ఒక ఆయన దగ్గరికి వెడితే ఆడన్నారు, ఇంకొక దగ్గరికి వెడితే మగ అన్నారు, కానీ మూడో ఆయన దగ్గరికి వెళ్ళకండి, ఆడా మగ కాదంటాడు, ఆ ప్రమాదం ఉంది, మూడు దగ్గరికి వెళ్ళకండి మీ మూడు పాడైపోతుంది అన్నారు. అంచేత ఇంతమంది దగ్గర తిరగకూడదు, ఏదో ఒకటే చెప్పాలి శాస్త్ర ప్రకారం. శ్రీకృష్ణుడు తాను మారుస్తానని తెలుసున్నవాడు కాబట్టి అన్నాడు. అందుకే అక్కడ స్థల పురాణాలు ఎప్పటికి కూడా కొన్ని ఈ తమిళ రామాయణాల్లో అట్లా కంబరామాయణాల్లో అలాగే ఉంటుందన్నమాట. అమావాస్యను ఒక ముందుకు లాగేట కృష్ణుడు లాగి రక్షించాడు. ఈ విధంగా అమావాస్య ముహూర్తం, ఈ ముహూర్తానికి మనందరం ఇక్కడ నుంచి ముందెళ్ళాలి. అక్కడ అమావాస్య నాడు యుద్ధం ప్రారంభించాలంటే మీరు ముందే ప్రయాణం చేయాలి కదా, కాబట్టి ప్రయాణము రేపే మొదలు పెడదాం. అనగానే ఇంత సైన్యాన్ని నడపడానికి ఒక సేనాధిపతి కావాలి. 7 అక్షౌహిణీల సైన్యం ఉందండి అక్కడ, ద్రౌపదుడు తెచ్చింది. మీకు మొన్న చెప్పాను కాబట్టి కొత్తగా చెప్పక్కర్లా. అక్షౌహిణి అంటే ఎంతో, దేనికి ఎవరెంతమంది తెచ్చారో చెప్పాం. సాత్యకి తెచ్చాడు, దృష్టకేతుడు తెచ్చాడు, అలాగే మాగధ సహదేవుడు తెచ్చాడు, చేకితానుడు వచ్చాడు, వీళ్ళంతా వచ్చారు కదా. ఈ 7 వాళ్ళ వాళ్ళ సైన్యాలకు వాళ్ళ నాయకులు, వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి, ఒక ఆర్డర్లో నడపాలి, వ్యూహంలో నడపాలి. ఈ వ్యూహంలో నడిపేటటువంటి ఒక సేనాధిపతి ఎవరు మన పాండవులకి అనగానే ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్పారట. నకులుడేమో ఈ విరాట్ రాజు గారు సేనాధిపతి అయితే బాగుంటుందన్నాడు. సహదేవుడేమో కాదు, మన ద్రుపద మహారాజు గారు మామగారు అయితే బాగుంటుందన్నారు. అప్పుడు అర్జునుడు లేచి, వాళ్ళందరికంటే నాకు ఈ ధృష్టద్యుమ్నుడే సేనాధిపతి అయితే బాగుంటుందనిపిస్తోంది, యజ్ఞగుండం నుంచి పుట్టినవాడు ఈయన అంటే అయోనిజుడు. యజ్ఞగుండం నుంచి సహజ కవచ కుండలాలతో పుట్టాడు కర్ణుడిలాగే ఆయన కూడా. ఇతనిని ఒక తల దగ్గర నరికితే తప్ప ఓ మాదిరిగా చావడు, లేదా ముక్కును నొక్కితే కానీ చావడు, కుళ్ళబొడి చంపితే కానీ చావడు, ఆయుధాలు అంత తేలిక అతన్ని చంపవు. పైగా యజ్ఞగుండం నుంచే అతని కోసం ఒక ధనుస్సు పుట్టింది. అమ్ములు పొదులు కూడా యజ్ఞగుండం నుంచి అగ్నిహోత్రుడిచ్చాడు, అగ్నిస్వరూపుడేతడు. పైగా ద్రోణాచార్యుడి యొక్క మృత్యువై పుట్టాడు, వధ కోసం పుట్టాడు. అనగానే ఎవరేమి చెప్పినా నేను చిట్ట చివరి నిర్ణయం కృష్ణుడి మీద పెడతాను. ధర్మరాజు ఎప్పుడు కృష్ణుడిదే నిర్ణయం అంటాడు, ఫైనల్ ఆయనే. ఈ ప్రపంచంలో ధర్మరాజు అంతటి అద్భుతమైన భక్తుడు మరి ఎవరు ఉండరేమనిపిస్తుంది. అర్జునుడు పక్కనున్నప్పటికీ కూడా ఎందుకో తెలిసినా వీళ్ళు నిర్ణయిస్తారు తక్కిన వాళ్ళు, కానీ ఆయన నిర్ణయించడు. చూడండి, శ్రీకృష్ణుడు ఈ పాండవ సైన్యమునకు ఎవరు సేనాధిపతి అని నిర్ణయిస్తే ఆయనే మా సేనాధిపతి. వాసుదేవుడి యొక్క నిర్ణయం శిరోధార్యం. వెంటనే శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా, అందుకని కృష్ణుడు రక్షిస్తాడు, సర్వ శరణాగతండో ఈ ధర్మరాజుది. ధర్మరాజు మహానుభావుడు, మానసికంగా ఎప్పటికప్పుడు భగవంతుడి యొక్క భక్తితో ఉండడం. ఒక్కొక్కసారి అజ్ఞానం ఎవరికైనా పట్టుకుంటుంది, అది వేరే విషయం, కానీ సాధారణమైన వ్యక్తి కింద మారిపోతున్నా మళ్ళీ అంతలోనే జ్ఞానం తెచ్చుకుని వాసుదేవుడు సర్వాంతర్యామి అని గ్రహించినవాడు ఆయన. అటువంటి ఆయన అడగగానే కృష్ణుడు ఏమన్నాడు, సురగంధర్వ ఖచర కిం పురుషాది సమస్త దివ్య భూతం బుల బంధుర భూరి వ్యూహం బుల విరచనముల నిరుగు నతడు వీరోత్తముడు. మన సైన్యమునకు చివరిదాకా నాయకత్వం వహించగలిగే వ్యక్తి ఒక్క ధృష్టద్యుమ్నుడే. అర్జునుడు చెప్పింది నిజమే, ఇతనికి ఎవ్వరికీ తెలియని కొన్ని విద్యలు తెలుసు. దేవతలు, గంధర్వులు, కింపురుషులు,
యక్షులు వీళ్ళందరూ యుద్ధములో ఏ ఏ వ్యూహములు పనుతారో వ్యూహములు తెలుసు. ద్రోణాచార్యుడికి తెలిసిన వ్యూహాలు కొన్నే, అంతకంటే ఎక్కువ వ్యూహాలు తెలిసిన వాడు ధృష్టజ్యుమ్నుడు. పైపిచ్చు ద్రోణాచార్య వధ కోసం పుట్టాడు. అవతల వైపు సేనాధిపతులు మారతారు, మన వైపు మారరు, చివరిదాకా ఒక్కడే. అటువంటి వీరుడు ఈ ధృష్టజ్యుమ్నుణ్ణి సేనాధిపతిగా అభిషేకించనగానే టక్కన ఒక సింహాసనం తెచ్చారు. భీముడు సింహాసనం వేశాడు, కవలలు గొడుగులు పెట్టారు. ధర్మరాజంతటి వాడు రకరకాల నదీ జలములు తెప్పించి వాటితోటి ధృష్టజ్యుమ్నుడి శిరస్సు మీద నీళ్లు పోసి అభిషేకించాడు. ధృష్టజ్యుమ్నుడు యోగజాతకుడు అండోయ్. శ్రీకృష్ణుడి యొక్క సన్నిధానంలో పాండవ సైన్యానికి సేనాధిపతి అయ్యాడు. అభిషేకించిన వాడు సాక్షాత్తు ధర్మస్వరూపుడైన ధర్మరాజు. పైగా భీముడు లాంటి వాళ్ళు గొడుగులు పెట్టారు, అది కూడా ఒక యోగమే. ఇప్పుడు సన్మానం కూడా ఎవడు పడితే వాడు చేయటం వేరు, ఒక మహానుభావుడు చేయటం వేరు కదా, భగవత్స్వరూపులైనటువంటి వాళ్ళు చేయటం వేరు. అంత గొప్ప సన్మానం పొందాడు. ఖడ్గము ధనుస్సు పుచ్చుకున్నాడు, వీరతాంబూలం పుచ్చుకున్నాడు. అమావాస్య యుద్ధానికి మంచిది కదా, కాబట్టి రేపే ప్రయాణం అనగానే వీళ్ళందరూ పెళ్లికి బయలుదేరినట్టుగా సాత్యకి ధృష్టజ్యుమ్నుడు, విరాటరాజు, మత్స్యదేశాధిపతి అయిన విరాటరాజు గారి యొక్క సోదరులు ఉత్తర కుమారుడు, శంఖ కుమారుడు, వీళ్లంతా ద్రుపదరాజు గారు, ఆయన పుత్రులు శిఖండి మొదలైనటువంటి వాళ్ళు, ఇంకా ద్రౌపదేయులు ఐదుగురు, ప్రతివింజుడు, శృతసోముడు, శృతకీర్తి, శృతసేనుడు, ఈ ఐదుగురు కూడా ఉప పాండవులు. వీళ్లతో పాటు సౌభద్రుడు, అభిమన్యుడు, మహావీరుడైనటువంటి రాక్షస సైన్యంతో అక్కడికి వచ్చినటువంటి ఘటోత్కచుడు అంతా కలిసి యుద్ధ ప్రయాణం మొదలెట్టారు. వీళ్ళు ప్రయాణం అవుతున్నంతసేపు చల్లగా గాలి వీచింది, సూర్యుడు హాయిగా స్వచ్ఛంగా ఉన్నాడు, మబ్బులు లేవు, ఉరుములు లేవు, చల్లగాలి, సుగంధమైనటువంటి గాలి వచ్చింది. అది కూడా దుర్వాసన లేదు. అన్నిటికీ మించి ఏనుగులకు మదజలం బాగా కారింది. ఏనుగులకు మదజలం కారుతోందంటే విజయం తథ్యం. అన్ని నిమిత్తములు బాగున్నాయి. వీళ్ళంతా నడిచి ఏకధాటిన హిరణ్య అని పేరు కలిగినటువంటి, లేక హిరణ్వతి అని పేరు కలిగిన ఒక నదీ తీరంలో చేరారు. కురుక్షేత్రానికి కొంచెం ముందు గంగానదికి ఒక ఉపనది ఉంది, అది గంగకి సరస్వతికి కూడా ఉపనది అనమాట. రెండు పాయలై కొంత సరస్వతిలో కొంత గంగలో కలుస్తుంది. ఆ నదికి హిరణ్వతి లేక హిరణ్యం రెండు పేర్లున్నాయి. చాలా అందమైన నది, సన్నని నది, అంటే మరీ వెడల్పుగా ఉండదు, ఓ మాదిరి కృష్ణా కెనాల్స్ ఎలా ఉంటాయి మనకి అలా ఉంటుందన్నమాట, ఒక కాలువలాగా. ఎప్పుడు ఎడతెరకకుండా పారేదిట ఆ రోజుల్లో అయితే. ఈ మధ్యన కూడా అయ్యి చూశాను నేను కురుక్షేత్రానికి వెళ్ళినప్పుడు, చాలా బాగుందండి ఆ నది. మీకు వీలుంటే ఒకసారి చూడండి, సరస్వతీ నది యొక్క పాయ కింద వర్ణిస్తారు దాన్ని ఆ హిరణ్యవతిని అనమాట. చల్లని నీళ్లతో పెడుతుంది, ఎప్పుడూ ప్రవాహం ఉంటుంది కనుక యుద్ధరంగంలోకి వెళ్లిన వాళ్ళకి నీటికి కొరత ఉండదు. యుద్ధానికి వచ్చిన వాళ్ళు బకెట్లతో నీళ్లతో స్నానం చేయలేరు కదా, అంతా చకచకచక నదిలో స్నానం చేయాలి, ఎవరికి వాళ్ళు కాలకృత్యాలు తెచ్చుకోవాలి, మంచినీళ్ళు తాగాలి, గుర్రాలకి ఏనుగులకి నీళ్లు పట్టాలి, ఇవన్నీ ఉండాలంటే మాట్లా. కాబట్టి సమంత పంచకంలో ఉన్నటువంటి నీరు ఎలాగో యుద్ధానికి సరిపోతుంది. ఈలోపు యుద్ధానికి వెళ్లే ముందు ఈ హిరణ్వతి నదీ తీరంలో దండుని విడిది చేయించాడు ఆయన. అది కూడా శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞతో చక్క డేరాలు వేశారు, కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. ఇదంతా దుర్యోధనుడు చారుల ద్వారా తెలుసుకున్నాడు. ఏమి ఎరగనట్టుగా, అంటే తనకేమి తెలియనట్టే నటిస్తూ, ఈ పాండవులు యుద్ధానికి వస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ మనం పరాక్రమవంతులం కదా, వాళ్ళకంటే ముందు మనం వెళ్ళడనయ్యం అన్నట్టు అందరినీ ఓ చోట సమావేశపరిచి వాడికి చారులు చెప్పారు. వాళ్ళు వచ్చారు హిరణ్వతి నదీ తీరంలో ఉన్నారని. అయినా వాడు చెప్పడు, చాలా గుంభనంగా ఉంటాడు, గూఢంగా ఉంటాడు. వాడి మనస్సులో ఏమున్నదో రెండో గంటాడికి తెలియదు, అసలు వాడి మనస్సులో ఏముందో వాడికే తెలియదు, అటువంటి వాటి వాడు. ఈ విధంగా వాడు చెప్పగానే అందరూ కూడా సేనా నాయకులంతా అక్కడ చేరారు. అనగా ఏమిటి, 11 అక్షౌహిణీల సైన్యం వచ్చింది కదా, భగదత్తుడు ఒకడు, కృతవర్మ, బాహ్లికుడు, అంటే సోమదత్తుడు, భూరిశ్రవుడు, బాహ్లికుడు, వరుసగా బాహ్లికుడు, బాహ్లికుడు కొడుకు సోమదత్తుడు, సోమదత్తుడు కొడుకు భూరిశ్రవుడు, వీళ్ళు ముగ్గురు ఒక సైన్యం. ఇలా ఎవరికి వాళ్ళు, మద్రదేశాధిపతి శల్యుడు, పాండ్యదేశాధిపతి ఏమో పాండవుల వైపు ఉంటే మహిష్మతి ప్రభు అయినటువంటి నీలుడు, కాంబోజ దేశాధిపతి సుదక్షిణుడు, ఈ 11 అక్షౌహిణీల సైన్యాల యొక్క రాజులంతా అక్కడికి వచ్చారు. వీళ్ళంతా వాళ్ల వాళ్ళ సైన్యానికి నాయకులు. వీళ్ళందరితో పాటు ఓ పక్కన భీష్ముడు, మరో పక్కన ద్రోణుడు, మరో పక్కన కర్ణుడు, ఇంతమంది హేమాహి వీళ్ళంతా కూర్చునున్నారు. ఇప్పుడు ఏమన్నాడు, మనది 11 అక్షౌహిణీల సైన్యం, పాండవులది బోడి 7 అక్షౌహిణీల సైన్యం, 4 అక్షౌహిణీల సైన్యం మనది పెద్దది. ఇంత మహా సైన్యాన్ని నడపాలంటే ఒక గొప్ప సేనానాయకుడు ఉండాలి. ఆ సేనానాయకుడు ఎవరై ఉంటారు అనగానే ద్రోణాచార్యుడు, ఈ మహాత్ముడు భీష్ముడి కంటే, ఈ శాంతనవుని కంటే ఈ ప్రపంచంలో పరాక్రమవంతుడు మరొకడు లేడు. ఆయన అలిగితే ముల్లోకాలు కూడా ఏకమైపోతాయి, కాబట్టి ఆయన్నే సేనానాయకుడిని చేయమనగానే
భీష్ముడు అన్నాడు, కర్ణుడు యుద్ధంలో ఉంటేనే మాత్రం నేను సేనానాయకుడిగా ఒప్పుకొని అన్నాడు. వెంటనే కర్ణుడు పక్క నుంచి ఏమన్నాడు, నువ్వు చచ్చేదాకా యుద్ధానికి అడుగుపెట్టినని నేను ముందే చెప్పానుగా, నువ్వేం 10 సార్లు పడవక్కర్లా, నీ చావు నేను చూస్తాను, అప్పుడు నేను యుద్ధానికి వస్తానన్నట్ట. నాకు కావలసింది అదేలే, కాకపోతే నేనెన్ని రోజులు యుద్ధం చేస్తానో, నువ్వెన్ని రోజులు యుద్ధం చేస్తావో నీ పక్కన నీ పిచ్చి రాదు తెలుస్తుంది. ఆయన పిచ్చి మారాదు, నేను ఎక్కువ రోజులు చేయగలనా, నువ్వెక్కువ రోజులు చేస్తావో ఆయనే చూస్తాడు. చూశాక అది చెప్పడానికి వాడు మిగలడు, కఠినంగానే చెప్పాడు భీష్ముడు. అనగానే వెంటనే ఈయన లేచి, ఏమిటండి మనలో మనం కొట్టుకుంటున్నాం, వాళ్ళేమో ఐకమత్యంతో ఉంటున్నారు, ఇక్కడ మనం తగాదా పడుతున్నాం, మీరిద్దరూ నన్ను యుద్ధరంగంలో గెలవాలని దీవించండి, నాకు అండగా ఉండండి అని వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపి, ఇప్పుడు భీష్ముణ్ణి మీ అందరి యొక్క సమ్మతితో సేనానాయకుణ్ణి చేస్తున్నాను అని భీష్ముణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి సరస్వతీ నదీ జలాలతో అభిషేకం చేశాడు. సరిగ్గా ఆ సమయానికి బలరాముడు వచ్చి పాండవుల దగ్గర చేరి హిరణ్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి ధర్మరాజు దగ్గరకు వచ్చి, ధర్మరాజా నాకు ఈ యుద్ధం ఇష్టం లేదు, మీ అందరికీ తెలుసున్న విషయమే దుర్యోధనుడు నాకు ప్రియమిత్రుడు ప్రియ శిష్యుడు, నేనే ఈ భీముణ్ణి దుర్యోధనుణ్ణి గదాయుద్ధంలో వీరుడిగా తయారు చేశాను, కాకపోతే దుర్యోధనుడు 6 నెలలు ట్రైనింగ్ అయ్యాడు, వీడు 2 నెలలే నా దగ్గర ట్రైనింగ్ పుచ్చుకున్నాడు, అయినా ఇద్దరు నా శిష్యులే, ఈ ఇద్దరు యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే ఈ విషయంలో కృష్ణుడితో విభేదించాను, కానీ ఏం చెప్పను, ఈ కృష్ణుడు నా మాట వినడు, ఎంతసేపు మీ మీద పక్షపాతం ఆయనకి, నాకేమో దుర్యోధన పక్షపాతం, నిష్పక్షపాతంగా చెప్పాడు ఆయన, నాకు పక్షపాతం దుర్యోధనుడు అంటే, దుర్యోధనుడు అంటే నాకు ఇష్టమైనప్పటికీ నా తమ్ముడు కృష్ణుడికి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొలేను, మీకు వాళ్ళకి శుభం కలగాలని కోరతాను, మీకు విజయం కావాలని మాత్రం దీవించను, మీకు వాళ్ళకి కూడా శుభం అవ్వాలని కోరుకుంటున్నాను, నేను తీర్థయాత్రలకు పోతున్నాను, నన్ను మాత్రం యుద్ధానికి రమ్మని పిలవకండి, కాకపోతే భీమ దుర్యోధనుడు కనుక గదాయుద్ధం చేస్తే అప్పుడు చూడడానికి ఎక్కడున్నా వస్తాను వార్త తెలిస్తే అని వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకొక్కడున్నాడు రుక్మిణీదేవి అన్నగారు, శ్రీకృష్ణుడికి బావగారు, వాడి పేరు రుక్మి, ఎంతో పూర్వం కృష్ణుడి చేతిలో చావు దెబ్బలు తిన్నాడు, వాడు ఒక అక్షౌహిణీ సైన్యంతో పాండవుల దగ్గరకు వచ్చాడు. అర్జున నీవు పిరికివాడివైతే చెప్పు, నేను నీకు సాయం చేస్తాను, ఈ కృష్ణుని నమ్ముకోకు, నన్ను నమ్ముకో, నేను వచ్చి కౌరవులందరినీ తాట తీసి మీ అందరికీ హాటకం అంటే బంగారం ఇప్పిస్తాను, రాజ్యం ఇప్పిస్తాను, ఏమంటావు, నువ్వు కృష్ణుడు వదిలి నన్ను పిలువు, సైన్యంతో వస్తాను, కృష్ణుడు ఒక్కడే ఉంటాడు నీ పక్కన, కానీ నేను వచ్చానో అక్షౌహిణి సైన్యం ఉంటుంది, ఒక్క కృష్ణుడు కావాలా నేను కావాలా అనగానే అర్జునుడు పకపకానవి, నేనేం నిన్ను యుద్ధానికి సాయం అడగలేదే, నేను బెచ్చగాని కాదు, ఇది వరకటి సంగతి నాకు వదిలే, కానీ ఇప్పుడు మాత్రమే చెబుతున్నాను, మనస్ఫూర్తిగా నిన్ను మాత్రం ఆహ్వానించను, కాలకేయాది రాక్షసుల్ని సంహరించినప్పుడు ఒక్కడిని కాదా, ఈశ్వరుడితో పోరాడినప్పుడు నేను ఒక్కడిని కాదా, పౌలోమ కాలకేయ నివాత కవచాదులు 10,000 మందిని చంపినప్పుడు నేను ఒక్కడిని కాదా, ఎన్నో పర్యాయములు యుద్ధం చేసింది నేను ఒక్కడిని కాదా, ఒక్కడిని నేను ఎప్పుడూ యుద్ధం చేసేవాడిని, ఇప్పుడు నీ సహాయం తీసుకుంటానా, పైగా ఇప్పుడు నేను ఒక్కడిని కాదు, ఎందుకో తెలుసా, నా పక్కన నారాయణుడు ఉన్నాడు, ఈ నారాయణుడు ఒక్కడు నాకు చాలు, మా నరనారాయణులే మొత్తం కౌరవ సైన్యానికి సరిపోతారు, నువ్వు వెళ్ళిరా, నీ సహాయం అక్కర్లేదు, ఏమో ఇంకో రకంగా అయితే స్వీకరించేవాడు ఆయన, వాడు రావడంతో నువ్వు పిరికివాడు అయితే అని ఒక మాట అన్నాడు, పోనీ దెప్పినా తట్టుకోవచ్చు, కృష్ణుడిని తిడతాడు వాడు, అది కృష్ణుడిని వదిలి నన్ను స్వీకరించు అంటే వీళ్ళు కృష్ణుడి కోసం ప్రపంచాన్ని వదులుతారు కానీ ప్రపంచం కోసం కృష్ణుడిని వదలరు, దుర్యోధనుడు లేగనా, అందుకని వీడి పిచ్చివాడు గనక అలా మాట్లాడగానే అర్జునుడు నీ సాయం నాకొద్దు పో అన్నాడు. వెంటనే ఇతడు నీ కర్మ అని ఇక్కడి నుంచి హుటాహుటన దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధన ఆ పిచ్చి అర్జునుడు నన్ను వదిలేశాడు, నీకు ఈ కర్ణుడు ఈ భీష్ముడు వీళ్ళేం సాయం చేయలేరు, ఈ భీష్ముడికి నువ్వు పట్టాభిషేకం చేసినట్టున్నావు, ఇప్పుడే నెత్తి మీద నీళ్లు పోసినట్టు తెలుస్తోంది, వాళ్ళు నీకు నెత్తి మీద నీళ్లు వస్తారు, కన్నీళ్లు తెప్పిస్తారు, నన్ను శరణు కోరు, శరణు శరణు అన్నావా, కరుణిస్తాను, నీ తరపున యుద్ధం చేస్తాను అనగానే వాడికి మండిపోయింది, వాడికి శరణు కోరు అనే ఒక ముక్క గుచ్చుకుంది అనమాట, లేకపోతే వాడు రమ్మనేవాడే, నేను నిన్ను శరణు కోరాలా, మాకు అక్కర్లేదు రావాయ్, మా కర్ణుడు మా భీష్ముడు మా ద్రోణుడుదలు చీపో నువ్వెందుకు అన్నట్ట, పైగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పొమ్మంటే నా దగ్గరికి వస్తావా అన్నట్ట. అంటే దీన్ని బట్టి ఏమైందనమాట, తీర్థయాత్రలకు వెళ్ళటం వల్ల బలరాముడు, వీళ్ళు ఇద్దరూ కూడా తిరస్కరించటం వల్ల రుక్మి, ఈ ఇద్దరికీ మాత్రం యుద్ధంలో పాల్గొనే అవకాశం రాలేదు, మిగతా అందరికీ వచ్చింది. ఇక్కడ కొసవేరు పదవి చెప్పాడు, మొత్తం ప్రపంచం యుద్ధం అది, వరల్డ్ వార్, అన్ని దేశాలు పాల్గొన్నాయి, ఈ వరల్డ్ వార్లో ఇద్దరు మాత్రం పాల్గొలేదు, ఒక ఆయన బలదేవుడు, ఒక కారణం చేత పాల్గొలేదు. రుక్మి అవకాశం రాక పాల్గొలేదు, ఎందుకంటే వాడికి భవిష్యత్తులో బలరాముడి చేతిలో చావు ఉంది కాబట్టి యుద్ధంలో పాల్గొంటే వాడికి సావు రావాలి. ఈ మహాభారత యుద్ధంలో పాల్గొన్న రాజులంతా చావలసిందే ఒక్క పాండవులు తప్ప. కాబట్టి ఇప్పుడు వీడు పాల్గొంటే వీడు చావాలి. చావాలంటే బలరాముడి చేతిలో వీడు చచ్చేటటువంటి యోగం ముందుకు వచ్చినట్టు అవుతుంది. అది న్యాయం కాదు కాబట్టే వీడికి యోగం రాలేదట. ఈ విధంగా వాళ్ళంతా పోయారు. ఈలోపక్కడ భీష్ముడు సేనానాయకుడైన వెంటనే భీష్ముడిని ఒక పక్కన కూర్చోబెట్టి గౌరవిస్తూనే దుర్యోధనుడు రహస్యంగా కర్ణుడితో పాటు మీరంతా ఇక్కడ కూర్చోండి అని చెప్పి తక్కిన వాళ్ళని కూర్చోబెట్టి ఉలూకుడని ఒకడు ఉన్నాడు, శకుని యొక్క కొడుకు. ఆ శకుని కొడుకుని పిలిచి మేము ఇక్కడ ఈ భీష్మాదులతో కొన్ని సంభాషణలు చెయ్యాలి, ఈలోపు నువ్వేం చేసి పాండవుల దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన మాటలు చెప్పి వాళ్ళు ఏమంటారో సమాధానం తీసుకురా అని శకుని యొక్క కొడుకుని ఉలూకుడిని పంపాడు. ఈ ఉలూకుడు మహావేగంగా హిరణ్వతి నదీ తీరంలో ఉన్న ధర్మరాజు గారు డేరాలో ఒక శిబిరంలో కృష్ణుడు మొదలైన వాళ్లతో చర్చాగోష్ఠిలో ఉండగా అక్కడికి వచ్చాడు. జంకు గొంకు లేకుండా లోపలికి వచ్చేసి, ధర్మరాజా నేను దుర్యోధన దూతని, నేను మాట్లాడే అవకాశం ఇస్తావా ఇవ్వా అన్నట్ట. అప్పుడు ధర్మరాజు పక్కపక్కనేవి ఆ తులువ నీకు ఏ పలుకులు చెప్పి పంపాడో నిస్సంకోచంగా చెప్పు, మా కృష్ణుడు భీముడు అర్జునుడు అంతా వింటామనగానే నువ్వు ఒట్టి పనికి మాలిన వాడివని పిరికివాడివని క్షత్రియులలో అధముడివని మా దుర్యోధనుడు నిన్ను తిట్టమన్నాడు. ఇది వాడు మొదలెట్టింది. ఈ భీముడు ఒట్టి పిరికివాడు కాబట్టే వంటలు చేసుకుంటూ బతికాడు గరిటి పుచ్చుకుని. అటువంటి వాడితో మాకేత అంటలేదు, వాడిని నేను చంపేస్తానని మా దుర్యోధనుడు చెప్పమన్నాడు. ఇంక ఈ అర్జునుడు గాండీవం తాడి చెట్టు అంత పొడుగున్న గాండీవం ఉందని విర్రవీగుతున్నాడు, అది తాడి చెట్టు కాదు బోడి చెట్టు అని వాడిని నరికేందుకు కర్ణుడు సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. ఈ నకుల సహదేవుల్ని మా శకునిగాడు చంపుతాడని చెప్పమన్నాడు. ఈ విధంగా మీ అందరికీ చావు తప్పదని చచ్చే ముందు ఒక్కసారి పిండి వంటలతో భోజనం చేసి డాన్స్ నృత్యాలు అవి చూడమని మా దుర్యోధనుడు చెప్పాడు. దీనికి నీ సమాధానం ఏమిటి అన్నాడు. ఇదే ఇది సందేశం అంట. ఏమి విచిత్రమైన రాయవరాలు ఉంటాయో ఒకసారి ఆలోచించండి. అది విన్న భీముడు అర్జునుడు పళ్ళు పటపట కొరికి కూడా ఉలూకుడు వచ్చినవాడు. ఉలూకుడు అనే శబ్దానికి గొడ్లగోపని అర్థం. గొడ్లగోపు మీద పరాక్రమం ఏమిటి? అందుకని మాట్లాడుకూరుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా? అందరి తరఫున తక్కిన వాళ్ళు ఎవరు మాట్లాడనప్పుడు ఆయనే మాట్లాడతాడు. నాయన ఉలూక, నువ్వు నిర్వికారంగా వెళ్ళిపోవచ్చు, ఇక్కడ నేను ఎవరు అడ్డం కొట్టరు. నువ్వు దూతగా కాకుండా మరో రకంగా వచ్చుంటే ఈ పాటికే చచ్చేవాడివి. దూతవి గనక నీకు మాత్రం ఏ హాని చెయ్యం, నిశ్చింతగా వెళ్ళు. నీవు చెప్పినట్టే ఈ అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళు యుద్ధరంగానికి వస్తారని చెప్పు. కాకపోతే యుద్ధానికి వచ్చాక కర్ణుడి చేతిలో అర్జునుడు చావకుండా అర్జునుడి చేతిలో కర్ణుడికి చావు తప్పదని చెప్పు. భీముణ్ణి చంపుతానని దుర్యోధనుడు పాపం కంకణం కట్టుకున్నాడు, ఆ కంకణాలున్న చేతులు కడియాలు వేసుకున్న కాళ్ళు విరుగుతాయని నేను చెప్పానని చెప్పు. భవిష్యత్తు ఎలా ఉందో వాడికే తెలుస్తుంది. ద్రౌపదీదేవి ఒకప్పుడు నిండు సభలో కన్నీళ్లు పెట్టుకుంది, 18 రోజుల తరువాత ఈ దుర్యోధనుడి భార్యలు దుశ్శాసనుడి భార్యలు తక్కిన వాళ్ళ భార్యలు కన్నీళ్లు పెట్టుకుంటారని తెల్ల చీరలు కట్టుకుంటారని నేను చెప్పానని చెప్పు అని ఈ విధంగా చెప్పి పంపేశాడు ఆయన. ఇక అక్కడ భీష్ముడు ఈ ఉలూకుడు అలా వెళ్ళాక ఇప్పుడు నాకు కిరీటం నెత్తిమీద పెట్టి సేనాధిపతిగా బాధ్యతలని ఈ దుర్యోధనుడు ఇచ్చాడు, ఈ సైన్యాన్ని నడుపుతాను అనగానే నడిపే ముందు ఎవరెవరు ఎటువంటి వాళ్ళు ఒకసారి చెప్పోయి తాత అన్నట్టీన. దుర్యోధనుడు మన వాళ్లలో ఎవరెవరు వీరులు, ఎవరు అతిరథులు, ఎవరు మహారథులు, ఎవరు అతిరథ శ్రేష్ఠులు, ఎవరు సమరథులు. ఇక్కడ రథం అంటే రథం ఎక్కి కూర్చోవడం కష్టమా? అతిరథుడు అంటే వెనుకంజ వెయ్యని పరాక్రమం కలిగిన వాడు, అవసరమైతే 10,000 మందిని ఒక్కసారి చంపగలిగే సమర్థుల్ని అతిరథులు అంటారు. అలా కాకుండా ఎంత అంతాన్ని కొలవడానికి వీలు లేని వాళ్ళు అతిరథ శ్రేష్ఠులు. సమరథులు అంటే కొంత తక్కువగా 1,000 మందితో అవసరమైతే యుద్ధం చేయగలరు. మహారథులంటే 2,000 మందితో యుద్ధం చేయగలిగేవాళ్ళు, తక్కువ సార్లు యుద్ధరంగంలో తిరోగమించేవాళ్ళు. ఎక్కువ సార్లు తిరోగమించేవాళ్ళు ఎప్పుడు కూడా అర్ధరథులు అనమాట. యుద్ధరంగంలో పారిపోవడం మొదలు పెడితే వాడు ఎంత బలవంతుడైనా వాడు అర్ధరథుడు. ఇవన్నీ నియమాలు ఆ రోజుల్లో. అందుకని దుర్యోధనుడు అడగ్గా నా గురించి నేను చెప్పుకోకూడదు, అయినప్పటికీ నేను అతిరథ శ్రేష్ఠుణ్ణి, పరమ పూజ్యుడు ద్రోణాచార్యుడు, అంత తేలిగ్గా ఆయన ఎవరూ వధించలేరు, ఆయన దగ్గర బ్రహ్మశిరోనామకాస్త్రం వంటి అస్త్రాలున్నాయి, ఆయన అతిరథ శ్రేష్ఠుడు. ఇంక ఈ కృపాచార్యుడు చిరజీవి, ఆయన అతిరథుడే. ఇక ఆయన కొడుకున్నాడే ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ, అతన్ని ఎవరితో పోల్చడానికి వీల్లేదు, ఎందుకంటే అతనికి చావు లేదు, మహావీరుడు, వాడంతటి వాడు వాడే. అర్జునుడితో సరిచేయ తగిన వాడు ఇంచుమించుగా, పూర్తిగా చెప్పలేదు ఆయన, అర్జునుడితో పోల్చవచ్చు. అంతటి వీరుడు అతడు. అతడికి మృత్యువు లేదు రణరంగంలో. ఇంకా ఈ శల్యుడు మహాబలసంపన్నుడు, ఒట్టి చేతులతో ఏనుగుల్ని విసరగలడు ఆయన. భీముడికి సాటి వచ్చే పరాక్రమం కలిగిన వాడు. ఇతడు కూడా అతిరథ శ్రేష్ఠుడే. ఇక ఈ శకుని అర్ధరథుడు. తక్కిన మహావీరుడైన ఈ సైంధవుడు, దుశ్శాసనుడు వీళ్ళంతా కూడా సమరథులు కింద లెక్కొస్తారు. నీవు అతిరథుడి సందేహం లేకుండా, ఎందుకంటే నీవు అంత తేలిగ్గా యుద్ధరంగంలో పారిపోవు బయటికి. ఇలా అందరి గురించి చెప్పుకొచ్చాడండి ఆయన. చివరికి వచ్చి కర్ణుడు చూస్తున్నట్టు, మరి నా సంగతో అని, నువ్వు అర్ధరథుడివి అన్నాడు ఆయన. ఒళ్ళు మండిపోయింది. నేను అర్ధరథుడున్నా, నేను అర్ధరథుడిని అమ్మన్నాడు పళ్ళు పట్టపట్టు కొరికి. అర్ధరథుడు అని ఎవరిని అంటారు అని నీకు తెలుసు కదా కర్ణ, నువ్వు అర్జునుడి చేతిలో 3 సార్లు ఓడిపారిపోయావు. ఒకటి స్వయంవరంలో, రెండోది గంధర్వుల చేతిలో ఓడిపారిపోతే అప్పుడు అర్జునుడు వచ్చి దుర్యోధనుడిని రక్షించాడు. మొన్న గోగ్రహణంలో పారిపోయావు. 3 సార్లు ఒక వీరుణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేసి వాడి చేతిలో పారిపోయిన కారణం చేత అవసరమైతే పారిపోవడానికి జంకవు గనక, బొంకడానికి కూడా జంకవు గనక నువ్వు అర్ధరథుడివి అనగానే, అందుకే ఈ మూర్ఖాతి మూర్ఖులతోటి కలిసి నేను యుద్ధానికి రానన్నది. క్వచ భీష్మో గతవయా మందాత్మ కాలచోచిత. గతవయా అంటే అర్థం తెలుసుగా, ఆయువు తీరినవాడు, ముసలాడు, రిటైర్ అయిపోయిన వాడు ఇతడు. అటువంటి ఈ భీష్ముడెక్కడా, మందాత్ముడు, కాలచోదితుడు, ముసలాడైపోయి పోయే కాలం దగ్గరకు పడిన వాడు, వాణ్ణేమో సేనాధిపతిగా చేసి ఈ కర్ణుని అవమానిస్తావా దుర్యోధన, ఇదా నువ్వు మైత్రికిచ్చే విలువ, నేను అర్ధరథుడినా, నేను పారిపోయానా, నేను ఎప్పుడు పారిపోయాను అనగానే ద్రోణాచార్యుడు ముక్కు మీద వేలేసుకుని, నువ్వు ఎప్పుడు పారిపోయావో మళ్లీ నేను చెప్పాలా అన్నాడు ఆయన కూడా లేచి. సరే అయినా చెబుతున్నాను వినండి, ఈ మూఢుడు బతికుండగా నేను మళ్లీ అటుకేసి వస్తే ఒట్టు అన్నట్ట. ఈ సంగతి నాకు తెలుసు కదా, నన్ను ముసలాడన్నావు, నేను బతికుండగా రానన్నావు, మళ్ళీ కొత్తగా మాట్లాడతావే, నేను కాలచోదుంటుండి ముసలాన్ని పనికిమాలిన వాడిని అని నువ్వు కారుకోతలు చాలా కూశావు అని భీష్ముడు ఎప్పుడు లేని దీనికి కూడా కొంచెం అలుకొచ్చింది. ముదుకడనైన నాదుబలమును చల్లమును వివిధాస్త్ర శస్త్ర సంపదయును పోయి నీ గురుడు భార్గవుచే వినుము. ఆజి భూమి నాకెదిరిన వారు పెక్కెడల ఏమయ్యిరో ఎరుగల్ జగంబు, ఎరుగుల్ జగంబు నా ముదిమియు నీ కుమారుతనము వరుసన్ విజయుండెరింగెడు. చమత్కార పద్యాలు ఇదోటండి. పరశురాముడి దగ్గర ఒకనొకప్పుడు భీష్ముడు విద్య నేర్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు పరశురాముడు భీష్ముడికి ఏమవుతాడు, గురువుగారు. కర్ణుడు కూడా అదే పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నాడు కాబట్టి ఆయనకి గురువే. కానీ ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, ఒరే ముసలాండైన నా బలం, నా పట్టుదల, కుర్రాడివైన నీ పట్టుదల, ఇవన్నీ నీ గురువు అయినటువంటి పరశురాముడిని వెళ్ళి అడుగు. మా గురువు అండల్లా అంటే ఒళ్ళు మండిపోయినప్పుడు అలా వస్తున్నారట, మీ గురువు గారిని అడగరా అంటే మీ గురువు గారిని జయించిన వాడిని నేనని చెప్పడం అనమాట. ఒక్కోసారి తెక్కొస్తే ఎవరు ఎలా మాట్లాడతామో తెలియదట. నిజానికి ధర్మం ప్రకారం అయితే నీ గురువు అనొచ్చా, మన గురువు అనాలిగా అనలా, అంటే ఇతనికి ఎంత కోపం వచ్చిందో దాన్ని బట్టి తెలుస్తోంది. ఆ చిన్న అనౌచిత్యం వల్లే భీష్ముడు కూడా కొంచెం ప్రాణాంతక వేదన అనుభవించవలసి వచ్చింది. యుద్ధరంగంలో కింద పడిపోయి కొంచెం వేదన అనుభవించి చచ్చిపోయాడు. గురువు దగ్గర మాత్రం ఆచితూచి మాట్లాడాలి. కానీ కర్ణుడి మీద కసి కొద్ది ఇప్పుడు ఏమన్నాడనమాట, నీ గురువు దగ్గరికి వెళ్ళి నేను ఎంత ముసలాడినో, నా పట్టుదల ఏమిటో, నా బలం ఏమిటో తెలుసుకో. ఎంత పూర్వం నాతో యుద్ధానికి వచ్చిన వాడు ఒక్కడు బతికాడేమో తెలుసుకో, నీతో యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది తెచ్చారో నువ్వు తెలుసుకో. ఒరే నా ముసలితనం, నీ పొడుచుతనం రేపు పొద్దున భవిష్యత్తులో అర్జునుడే కనిపెడతాడు. నీలాంటి దౌర్భాగ్యుడి వల్ల నన్ను నేను పొగుడుకుంటున్నాను, ఆత్మస్థుతి చేసుకుంటున్నాను. ఇప్పుడు చెబుతున్నాను విను, నేను నిక్కమున కలిగానంటే ముల్లోకాలలో ఎవరు ఎదురొచ్చినా వాళ్ళని సంహరించగలను. ఇంద్రుడు కూడా నాతో యుద్ధానికి రాలేడు. నా పరాక్రమం అంత గొప్పది. ఇంతవరకు నాతో యుద్ధము చేసిన వాళ్లల్లో నేను కావాలని వదిలితే తప్ప ఒక్కడు బతికాడా. అదే నీతో యుద్ధం చేసిన వాళ్ళు ఎంతో మంది, నిన్ను జయించిన వాళ్ళు ఉన్నారు, నువ్వు పరిగెత్తేలా చేశారు. నేను ఒక్కనాడు కూడా వెనకంజ వేయలేదు. ఇప్పుడు కూడా నువ్వు కాసుకో కావాలంటే ఎదురుగుండా నిలబడు అనగానే దుర్యోధన లేచి, మీ ఇద్దరు కొట్టుకుంటే ఎలాగండి బాబు, అవతల వాళ్లతో యుద్ధం చేయాలి అని లేచి ఇద్దరికి దండం పెట్టి బలాత్కారంగా కూర్చోబెట్టాడు. ఇప్పుడు వీడి పని అందుకని వాడి పని కోసం వాడు ఏదైనా చేస్తాడు. మీరు కొట్టుకుంటే మధ్యలో ఏదో ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు అవుతుంది, అలా రాకూడదు అని ఆపి, సరే పాండవ వీరుల్లో గొప్పవాళ్ళు ఎవరు అన్నాడు. ఇప్పుడు వీడు తన బలం గురించి అడిగాడు, ఇప్పుడు పాండవుల గురించి అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, మహాత్ముడు యుధిష్ఠిరుడు,
యుద్ధరంగంలోకి అడుగు పెడితే వెనుకంజ వెయ్యడు. అన్నిటికీ మించి అతడు మాత్రమే దేహబలం ఎక్కువ కలిగిన ఈ శల్యుణ్ణి చంపగలడు, కాబట్టి అతిరథుడు ఆయన. ఇంకా భీముణ్ణి ఎవరితో పోల్చలేము, అయినా అతిరథుల్లో శ్రేష్ఠుడు. నీకు రహస్యం చెప్తున్నాను నేను, మానవాతీతమైన దివ్య శరీరం కలిగిన వాడు భీముడు. అతనికి విషం వల్ల, అగ్ని వల్ల, ఆయుధాల వల్ల యుద్ధరంగంలో చావురాదు. వాడి మీదకి పడిన బండరాళ్లు కూడా పిండైపోతాయి. అతడు కేవలం 10వ రోజునాడు కొండ శిఖరం మించి కింద పడితే కిందన్న బండరాళ్లు పిండయ్యాయి. అది నాకు తెలుసు, నీకు తెలియదు. అతడు అమానుషమైన బలం కలిగిన మహానుభావుడు, దేహబల సంపన్నుడు. అతన్ని ఎవరితో పోల్చలేం. ఆ మహాత్ముడికి ఎప్పటికప్పుడు ధర్మరాజు అనేవాడు అంకుశమై అడ్డు పెట్టకపోతే ఈపాటికే కౌరవ పాండవ సమరం ఎప్పుడో తెలిపోయేది. ఇంకా నరుడు, ఈ ప్రపంచమంతా ఒక్కెత్తు, నరుడు ఒక్కడు ఒకెత్తు. నేను కూడా అతనితో పోల్చుకోను. భీష్ముడు పక్షపాతంతో అండలేదండి, భీష్ముడు మహాత్ముడు, ఆయనకి పక్షపాతం లేదు, నిష్పక్షపాతంగా మాట్లాడతాడు. ధర్మాత్ములకి అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. ఆయన ఏమంటున్నాడు, నరుడిని ఇటువంటి వాడు అనడం నాకు కష్టం, ఆయనని ఎవరితో పోల్చలేం. నరుడు నరుడే, ఎవరినైనా పోల్చవలసి వస్తే నరుడితో పోల్చాలి, భూమి మీద ఉన్నవాళ్ళని. ఇంకా నరుడిని పోల్చాలనుకుంటే రుద్రుడితోటో నారాయణుడితోటో పోల్చాలి. అన్నిటికీ మించి విడిగానే నరుడు మహాత్ముడు, ఇప్పుడు నారాయణుడు శ్రీహరి తోడ్పాటున్నది, కాబట్టి ఆయన్ని ఎవరితో పోలుస్తాం. ఈ కౌరవ శిబిరంలో మేమందరం కూడా ఒక్క అర్జునుడితో పోరాడలేం, సందేహం లేకుండా చెబుతున్నాను. మమ్మల్ని అతడు చంపలేకపోవచ్చు, మేము అతన్ని చంపలేకపోవచ్చు, కానీ అతన్ని మాత్రం మాతో పోల్చలేం. ఇంకా అభిమన్యుడు, ఘటోత్కచుడు, మహానుభావులు, వీరులు, వాళ్ళు మహారథులతో సమానం, వెనక్కి తిరిగి వెళ్లరు. కుమారులు ద్రౌపదేయులు కూడా అంతే. ఒక్క విషయం చెబుతున్నాను, పాండవ శిబిరములో మనకంటే హేమహేమీలు ఎక్కువ మంది ఉన్నారు, మిగతా వాళ్ళందరూ అక్కర్లో ఒక భీమ అర్జునుడు చాలు. ఇక నా సంగతి చెబుతున్నాను, అవతల వాళ్ళని పొగుడుతున్నానని నువ్వు భయపడకు దుర్యోధన, నేను పాండవులందరినీ పీనుగులు పెంటలు చేస్తాను. ఒక్క ఐదుగురిని తప్ప, వాళ్ళ ఐదుగురిని తప్ప వాళ్ళ సైన్యాన్ని చంపగలను. అర్జునుడు ఎదురుపడితే నేను జయించలేను, నేను ముందే చెప్పేస్తున్నాను. నేనే కదా, ద్రోణుడు కూడా అదే వాడు చెబుతాడు, అర్జునుడిని మేము ఎవరైనా జయించలేము, రేపు పొద్దున్ను వడగచ్చు, అర్జునుడు నువ్వు ఎందుకు పడగొట్టట్లేదని, మా వల్ల కాదు. ఇక నేను తక్కిన పాండవుల్ని కూల్చేస్తాను, పీనుగు పెంటలు చేస్తాను. ఆ విరాటరాజు గారో, ద్రుపదుడో, లేక తక్కిన వాళ్ళో నాకు లెక్కలేదు. సాత్యకిని కూడా నేను చంపలేను, ఎందుకంటే కృష్ణుడి యొక్క తమ్ముడు ఆయన, కృష్ణుడి యొక్క అనుగ్రహం అతనికి ఉన్నది. ఒక్క శిఖండి తప్ప ఇంకా ఎవరెదురైనా వాళ్ళని చంపి అవతల బారేస్తాను. శిఖండి వచ్చాడా, ఆ ద్రుపద పుత్రుడు, వాణ్ణి మాత్రం నేను మాట వరస కూడా చంపననగానే దుర్యోధనుడు తెల్లబోయి, ఇదేమిటండి అందరినీ కూలగొడతానన్నప్పుడు సరే అని అన్నాను, పోనీ అర్జునుడో భీముడో పక్కన పెట్టండి, మధ్యలో ఈ శిఖండిని ఎందుకు ఖండితం చేయరన్నట్ట. దానికి ఓ రహస్యం చెబుతున్నా విను. ఒకనొకప్పుడు మీ తండ్రి అయిన ధృతరాష్ట్రుడి తండ్రి విచిత్ర వీర్యుడికి పెళ్లి చెయ్యాలనుకున్నాను నేను. అప్పుడు నేను కాశీరాజు గారి దగ్గరికి వెళ్ళాను. కాశీరాజు తన కూతుళ్ళు అంబ, అంబిక, అంబాలికలకి స్వయంవరం చాటాడు. ఇది మనం ఆదిపురంలో చెప్పుకున్నాం. ఆ స్వయంవరానికి నేను వెళ్ళి తక్కిన రాజుల్ని జయించి ఆ ముగ్గురిని తెచ్చి విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటూ ఉండగా పెద్ద ఆవిడ అంబ నా దగ్గరకు వచ్చి, భీష్మ, నేను సాల్వుడనే రాజుని ప్రేమించాను, నువ్వు అన్యాయంగా నన్ను ఇక్కడికి లాక్కొచ్చావు, మధ్యలో నీకు పుణ్యం ఉంటుంది, ఆ సాంబుడు నా ప్రేమికుడు, అతన్నే పెళ్లి చేసుకుంటాను, పంపేయి అంటే నేను జాలిపడి చాలా పొరపాటు చేశానమ్మా, నాకు ఆ విషయం తెలియదు. అలాంటప్పుడు నువ్వు స్వయంవరంలోకి ఎందుకు వచ్చావు, స్వయంవరంలోకి రాకూడదు కదా, స్వయంవరంలోకి వస్తే మాత్రమే మేము హరిస్తాం, అది నువ్వు అంతఃపురంలో ఉంటే రాం కదా. సరే, అయ్యిందేదో అయ్యింది, నీ చెల్లెళ్ళు ఇద్దరిని విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేస్తాను, నిన్ను మాత్రం నేను సాళ్వుడి దగ్గరికి పంపేస్తానని సాళ్వుడి దగ్గరికి పంపాను. తీరా ఈవిడ అంబ సాళ్వుడి దగ్గరికి వెళ్ళగానే వాడు పళ్ళు పటపట కొరికి, నిన్ను భీష్ముడు ఎత్తుకుపోయాడు, ఆ ఎత్తుకుపోయినప్పుడు భీష్ముడితో నేను యుద్ధానికి వచ్చాను, భీష్ముడు నన్ను తన్ని అవమానించి వదిలేశాడు, భీష్ముని చేత అవమానింపబడిన నేను అతని చేత గౌరవంగా ఇక్కడికి తీసుకుని రాబడిన నిన్ను పెళ్లి చేసుకోను, ఒకసారి నువ్వు పరాయివాడితో వెళ్ళిపోయావు, ఇక నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఎంత బతిమాలిన సాలుడు మొండితనంతో చీపు అన్నాడు. దాంతో ఆవిడ ఏడ్చి, ఎంత అన్యాయం జరిగింది నాకు, ఒక వేపేమో ప్రేమించిన వాడు దూరం అయిపోయాడు, దీనికి మూలకారకుడైనటువంటి వాడు ఆ భీష్ముడు, ఈ భీష్ముడి మరణం నా కళ్ళారో చూడాలి అని కసిబట్టి వెంటనే ఏం చేసిందంటే అడవుల్లో తిరిగింది. ఆ అడవుల్లో ఎంతో మంది ఋషులు ఉన్నారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళింది, భీష్ముడు నా జీవితం పాడు చేశాడు, నేను ప్రేమించిన వాడితో పెళ్లి జరగకుండా ఉండడానికి ఈ భీష్ముడే మూలకారకుడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి, నన్ను ఎవరైనా రక్షిస్తారా అంటే
ఇక్కడ నిన్ను రక్షించేవాళ్ళు ఒక్కళ్ళు తప్ప ఎవరు లేరు, ఆ ఒక్కడు ఎవరో చెప్పమంటావా? పరశురాముడు, ఆయనే భీష్ముడి యొక్క గురువు. భీష్ముడికి ఎంత శక్తి వచ్చిందంటే దానికి మూల కారణం గురువు గారైన పరశురాముడే. ఆ పరశురాముడిని ఆశ్రయిస్తే నీ కోరిక తీరుతుంది అనగానే పరశురాముడు ఎక్కడుంటాడు అని అడిగిందిట ఆవిడ. మాకు తెలియదు కానీ అకృతవ్రణుడు అని పరశురాముడికి ఒక ప్రీశిష్యుడు ఉన్నాడు, ఆయన రుద్రాంశ స్వరూపుడు, ఆయన రేపు ఇక్కడికి వస్తున్నాడు. ఆ అకృతవ్రణుణ్ణి ఆశ్రయిస్తే తన గురువు ఎక్కడున్నాడో నీకు చెబుతారన్నారట ఋషులు. వెంటనే ఈవిడేం చేసింది, మర్నాటిదాకా అక్కడే ఆగింది. ఆవిడ అదృష్టం అకృతవ్రణుడు అని పేరు కలిగిన పరశురామ శిష్యుడు అక్కడికి వచ్చాడు. రాగానే అంబ ఆయన కాళ్ల మీద పడింది. ఏమండి, నాకు మీ గురువు గారి యొక్క అనుగ్రహం కావాలి, పరమ దుర్మార్గుడు భీష్ముడిని జయించాలి నేను అనగానే, ఇంతకీ నీ కోరిక ఏమిటమ్మా అన్నట్టు ఆయన, నేను సాళ్వుణ్ణి పెళ్లి చేసుకోవాలి కానీ వాడు నన్ను చీపమ్మన్నాడు, ఇప్పుడు నాకు పెళ్లి కాలేదు కాబట్టి నాకు పెళ్లి చేస్తే చాలు, ఆ పెళ్లి భీష్ముడి యొక్క తమ్ముడితోటి జరిగితే చాలు, నేను భీష్ముడిని క్షమిస్తానందిట. ఓహో, ఏదో పెళ్లి సంబంధం నీకు చాలు అంతే కదా, ఆ మాత్రం అయితే మా గురువుగారు చేసి పెడతారు అన్నట్టు ఆయన. నీ అదృష్టం అమ్మాయి, ఇంతవరకు ఎవరికీ కనబడని నీ ఈ మధ్యనే ఒట్టు పెట్టుకున్న మా గురువుగారు, బయట ప్రపంచానికి రాను నేను మహేంద్ర పర్వతం మీదే ఉంటానన్నవాడు, ఇక్కడున్న ఋషులకి దర్శనమివ్వడానికి రేపు వస్తున్నాడు. ఆయన ఈ మధ్యన ప్రతిజ్ఞ చేశాట, ఏమని, ఇప్పట్లో నేను భూలోకానికి రాను, మహేంద్ర పర్వతం మీద మాత్రం ఉంటాను, భూలోకంలో ఒక మహేంద్ర పర్వతం మీద ఉంటాను, తక్కిన ప్రాంతానికి వెళ్ళను అని శపథం చేశాట. ఇంతలో ఇక్కడ ఉన్నటువంటి ఋషులు కొంతమంది, మాకు ఆ మహానుభావుడి దర్శనం కావాలి అంటే ఈ అకృతవ్రణుడు వెళ్ళి గురువుగారండి మీరు రానని ఒట్టెట్టుకుంటే ఎలాగండి, కనీసం మీ భక్తుల కోసం రండి అని బతిమాలాడు. అప్పుడు ఆయన వస్తానన్నట్ట. ఆ వచ్చే రోజు రేపే, అది నీ అదృష్టం, రేపటిదాకా ఇక్కడే ఉండు, మా గురువుగారి దర్శనం నీకు అవుతుందన్నాడు అకృతవ్రణుడు. అన్నట్టే మర్నాడు మహానుభావుడు విష్ణుమూర్తి యొక్క 22 అవతారాలలో ఒకటైన ఆ పరశురాముడు, మాతృ పితృభక్తి కలిగిన మహానుభావుడు అక్కడికి వచ్చాడు. రాగానే అకృతవ్రణుడు ఈమెను చూపించాడు. ఈవిడ వెళ్ళి ఆయన కాళ్ల మీద పడి, తండ్రి నన్ను రక్షించండి. ఆయన అంతా విన్నాడు, నీకు కావలసిన న్యాయం నేను చేస్తాను, భీష్ముడు నిన్ను ఎత్తుకుపోవటం వల్ల సాల్వుడితో నీ పెళ్లి అయ్యింది, ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, సాల్వుడితో పెళ్లి అయిపోయినా అతని తమ్ముడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తాను, వాడు కాదంటే నా శిష్యుడైన భీష్ముడే నిన్ను పెళ్లి ఆడేలా చేస్తాను అని వెంటనే భీష్ముడికి గౌరవ పెట్టాట. భీష్ముడు వచ్చాడు, నాయన ఈ అమ్మాయిని ఒక అమాయకురాలని అబలను ఏడిపిస్తావా, అసలు స్వయంవరానికి వెళ్ళిన వాడివి అమ్మాయి, నీకు మా తమ్ముళ్ళని చేసుకోవడం ఇష్టమా లేదా అని ఒక ముక్కైనా అడగాలి కదా, అడగకుండా ఎత్తుపోవటమేనా అంటే, స్వయంవర మర్యాద క్షాత్ర మర్యాద మీకు తెలియదేముంది, దండపుచ్చుకుని కొలువులోకి రానంత వరకు మేము వాళ్ళ తోలికి వెళ్ళకూడదు, దండపుచ్చుకు వచ్చిన తర్వాత ఎవడికి బలం ఉంటే వాడు తీసుకెళ్లొచ్చు, ఆ నియమం ఆవిడికి తెలుసుండి కూడా దండపుచ్చుకు రావడం ఆవిడ తప్పు కూడా ఉన్నది, నేను పొరపాటున ఆమెను అడగకుండా పట్టుకెళ్లాను, ఇప్పుడు నేనేం చెయ్యను అన్నట్ట. ఏమి చేయడం ఏమిటి, నీ వల్ల సాల్వుడితో ఆవిడ పెళ్లి ఆగిపోయింది, నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయి అన్నట్ట. తప్పు తప్పు, పరాయివాణ్ణి ప్రేమించి ఇప్పుడు మధ్యలో వచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకోను, మా భరత వంశంలో ఇలాంటి కల్తీ శాల్తీని పొరపాటు కూడా స్వీకరించం అన్నాడు ఈయన. అనగానే అయితే నువ్వే వివాహం చేసుకున్నాడు ఆయన, అన్నన్నా నేనేమో ప్రతిజ్ఞ చేశాను బ్రహ్మచారిని అన్నట్టు ఈయన, అయితే యుద్ధానికి రా అన్నాడు ఆయన, మీరు తప్పనిసరిగా పిలిస్తే గురువుగారాజ్ఞ పరిపాలిస్తాను యుద్ధానికి అన్నట్ట. 21 రోజులు ఘోర యుద్ధం జరిగిందిట. పరశురాముడు నేల మీద నిలబడ్డాడు, భీష్ముడు దివ్యరథంలో వచ్చాడు. అప్పుడు గురువుగారు, నేనేమో రథంలో ఉండి మీరు నేల మీద ఉండి యుద్ధం చేయడం ఏమిటంటే నేను తలుచుకుంటే ఆకాశంలోకి నిలబడతాను అని దివ్యశక్తితో అగ్నిహోత్రుణ్ణి రథం చేసుకుని ఈ అకృతవ్రణుణ్ణి, నాయన నాకు సారథ్యం చెయ్యన్నట్ట. అగ్నిహోత్రుడు ఒక రథంగా మారిపోతే ఆ రథంలో ఎక్కి పరశురాముడు అకృతవ్రణుడనే తన శిష్యుడు రథం నడుపుతూ ఉండగా ఘోర యుద్ధం చేశాడు. ఇద్దరూ 4 సార్లు మూర్చిపోయారట. పరశురాముడిని భీష్ముడు పడగొట్టాడు, భీష్ముడు పరశురాముడిని పడగొట్టాడు, ఒకళ్ళొకళ్ళు కొట్టుకున్నారు, స్పృహ కోల్పోయేవారు, మళ్లీ లేచేవారు, ఇలా ఎప్పటికీ తేలడం లేదు. ఒక రోజున రాత్రిపూట 8 మంది మహానుభావులైనటువంటి యువకులు బ్రాహ్మణోత్తములు వచ్చారట. వాళ్ళొచ్చి రేపు యుద్ధంలో ఈ కుర్రవాడు పడిపోతాడు, అప్పుడు వీడిని రక్షిద్దాం అనుకుంటూ ఉంటే భీష్ముడు అది విన్నాడు. వాళ్ళు ఎవరైతే తెలియడంలా అన్నట్టే మర్నాడు యుద్ధంలో, ఘోర యుద్ధంలో పరశురాముడు పెద్ద అస్త్రం వేశాడు, ఆ అస్త్రం భీష్ముడి గుండెల్లో నుంచి బయటకు వచ్చేసింది ఏకంగా, దాంతో రథంలో స్పృహ పడిపోయాడు భీష్ముడు. దాంతో రథసారథి రథాన్ని దూరంగా పట్టుకుపోయాడు. అప్పుడు 8 మంది బంగారపు రంగులో ఉన్నటువంటి బ్రాహ్మణులు వచ్చి చేత్తో నిమిరి గాయం తొలగించి అతనికి మళ్లీ ప్రాణం పోశారు. అప్పుడు భీష్ముడు లేచి నిలబడ్డాడు, శరీరం కాంతివంతమయ్యింది, ఆ 8 మంది ఎవరు అన్నాడు. నిజానికి భారతంలో వాళ్ళు ఎవరో చెప్పలేదు తెలుసా, కానీ వాళ్ళు వసువులు, అష్టవసువులు, అష్టవసువులు అనే పేరుతోటి పైన ఉన్నారు వాళ్ళు. ఒక ఆయన 8 ఆయన ఇక్కడ ఉన్నాడుగా, మరి మరో 8 వాడు ఎవరు అంటే, ఈ 8 వసువులకి ఒక నాయకుడు ఉంటారు, ఆయన పేరు ద్రోణుడు, ఆయన భార్య ధర, వాళ్లే నందుడుగా యశోదగా పుట్టారన్నమాట. పైన దేవుడిగా ఉంటారు, కిందకి దిగిరాగలుగుతారు వాళ్ళు. అటువంటి వసువులు బ్రాహ్మణ రూపంలో వచ్చి అతనికి మళ్ళీ బలమిచ్చారన్నమాట. దాంతో భీష్ముడు కోలుకుని యుద్ధానికి వచ్చాడు. ఘోర యుద్ధం జరుగుతూ ఉంటే ఇలా ఎన్నాళ్ళు యుద్ధం జరిగినా నువ్వు గురువుని చంపలేవు, ఎందుకంటే ఆయన చిరంజీవి, నిన్ను ఆయన అసలు జయించలేడు, కాబట్టి నీకు మేము ఒక అస్త్రం ఇస్తాం, ఆ అస్త్రంతో అతన్ని పడగొట్టు అని రాత్రిపూట కలలోకి 8 బ్రాహ్మణులు వచ్చారట. వచ్చి అర్ధరాత్రి వేళ అది కళ అనుకున్నట్టు భీష్ముడు, కానీ కళ కాదు, కలలా అనిపిస్తోంది అనమాట. కనబడి నీకు ఒక అస్త్రం ఇస్తున్నాం, ఈ అస్త్రం పేరు సమ్మోహనాస్త్రం, ఈ మంత్రం నువ్వు 1-2 సార్లు జ్ఞాపకం పెట్టుకో, ఈ అస్త్రం పరశురాముడి దగ్గర లేదు, నువ్వు ఈ అస్త్రం వేస్తే పరశురాముడు కళ్ళు తిరిగి పడిపోయి ఇక లేవలేడు, 3 రోజుల పాటు లేకపోతే వాడు ఓడిపోయినట్టే లెక్క, ఈ అస్త్రం వేసేయి అని అస్త్రం ఇచ్చారట 8. అస్త్రాన్ని పుచ్చుకుని మంత్రం గుర్తు పెట్టుకున్నాడు ఈయన. రేపటి యుద్ధంలో గురువుగారు వేద వేయడానికి సిద్ధపడ్డాడు. మర్నాడు యథాప్రకారంగా రథం పుచ్చుకుని బయలుదేరుతూ ఉంటే అప్పుడు భీష్ముడికి రాత్రి కలొచ్చిందా అని అనుమానం వచ్చిందిట. అది కళ నిజమా అనుకుంటూ ఉంటే కళ కాదు అనడానికి వీలుగా రాత్రిపూట 8 బ్రాహ్మణోత్తములు ఇచ్చిన అస్త్రం పక్కన కనపడిందిట రథంలో. అంటే ఇది కళలా అనిపించేలా చేశారు వాళ్ళు తప్ప కళ కాదు, ఇది అస్త్రం కనపడుతోంది. ఈ అస్త్రానికి వాళ్ళు ఇచ్చిన మంత్రం గుర్తుందా అని మళ్ళీ ఇంకోసారి గుర్తుకు తెచ్చుకున్నట్ట. మంత్రం కూడా గుర్తుకొచ్చింది, మంత్రం గుర్తొచ్చింది, అస్త్రం ఉన్నది, కాబట్టి ఇది కళ కాదు, స్వప్న భ్రాంతే తప్ప నిజమే అని గ్రహించాడు ఆయన. ఆ అస్త్రం పుచ్చుకుని యుద్ధానికి వచ్చాడు. మహాభయంకర యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో 28 పరశురాముడు బ్రహ్మాస్త్రం వేశాడు భీష్ముడి మీద. భీష్ముడు బ్రహ్మాస్త్రమే వేశాడు. ఆ 2 అస్త్రాలు ఢీ అంటే ఢీ కొడుతున్నాయి. అవి ఎప్పటికీ యుద్ధం చేస్తాయి తప్ప జయాపజయాలు తేలవు. దాంతో ఈ భీష్ముడు అంతం చూస్తానని అలికి మహానుభావుడు భీష్ముడు పరశురాముడు అంతం చూడడానికి సమ్మోహనాస్త్రం తీశాడు. వెంటనే నారదుడు వచ్చాడు. ఆగు 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 భీష్మ ఆగు అని గందరగోళం చేసుకుంటే అక్కడికి వచ్చి భీష్ముడు చేయి గట్టిగా పట్టేశాట. ఇది సమ్మోహనాస్త్రం. ఈ అస్త్రం గురువుల మీద వేయకూడదు. నువ్వు గురువుగారి మీద వేస్తే ఆయన చచ్చినంత పని అవుతుంది, స్పృహ కోల్పోతాడు, లేవడు ఎప్పట్లో. గురువుని స్పృహ తప్పించి చంపడంతో సమానమైన పని చేయడం న్యాయమా, అంటే గురువుగారిని జీవచ్ఛవం చేస్తావా, తప్పు సుమా అనగానే వెంటనే ఈ 8 కూడా దిగారు. నాయన మేము నీకు అస్త్రం ఎందుకు ఇచ్చామంటే భీష్ముడివి, నువ్వు మా సోదరుడివి పూర్వకాలంలో, ఇప్పుడు ఈ భీష్ముడి రూపంలో ఉన్న నువ్వు ఒకప్పుడు ప్రభాసుడు లేక ద్యో అని పిలువబడే వసువువి, అందుకని అభిమానంతో ఈ అస్త్రం ఇచ్చాం. ఈ అస్త్రంతో పరశురాముణ్ణి చంపమని మాత్రం ఆ ఉద్దేశం కాదు, నారదుడు వద్దన్నాడు గనక అస్త్రం వెయ్యకు అన్నారట. దాంతో అక్కడ పరశురాముడు గెలబోతున్నాడు. పరశురాముడి దగ్గరికి జమ దగ్గర వచ్చి పితృదేవతలతో పాటు, నాయన పరశురామ, ఇప్పుడు జరగబోయేటటువంటి దృశ్యం మేము కాదు, ప్రపంచంలో ఎవరూ చూడలేరు, నువ్వు బ్రహ్మాస్త్రం వేశావు, ఆయన బ్రహ్మాస్త్రం వేశాడు, ఆ అస్త్రాలు కొట్టుకుంటూ ఉంటే లోకాలు నాశనం అవుతున్నాయి, అది సరిపోదా అన్నట్టుగా ఈ భీష్ముడేమో భయంకరమైన సమ్మోహనాస్త్రం వేయబోతున్నాడు, అది వేస్తే నువ్వు స్పృహ తప్పి కింద పడాలి, నువ్వు స్పృహ తప్పి కింద పడిపోవడం అంటే శ్రీమన్నారాయణుడికి అపచారం చేసినట్టు అవుతుంది, ఎందుకంటే నువ్వు విష్ణువు యొక్క అవతారం, కాబట్టి మేము అతనికి నచ్చ చెబుతాం, నీకు నచ్చ చెబుతాం, యుద్ధం ఆపేయండి ఇద్దరు అనగానే పరశురాముడు తండ్రి మాట విన్నాడు, అస్త్రాన్ని ఉపసంహరించాడు. వెంటనే భీష్ముడు అస్త్రాన్ని ఉపసంహరించాడు. ఇప్పుడు ఏమన్నారట, ఈ వసువులు నారదుడును ఆయన గురువుగారు అస్త్రం ఉపసంహరించాడు, నువ్వు వెళ్ళి కాళ్ళ మీద పడన్నారట. భీష్ముడికి గురువుగారి మీద ద్వేషం ఎక్కడుంది, వెంటనే ధనుస్సు కింద పెట్టి గురువు పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి నన్ను క్షమించండి, ధర్మం కోసం గురువుతో కూడా యుద్ధం చేశానన్నట్ట. ఆయన ఏమన్నాడు తెలుసా, ధర్మం కోసం గురువుతో అయినా యుద్ధం చేసే నీలాంటి శిష్యుణ్ణి పొందడం నా అదృష్టం ఆయన. ఆయన కోపగించలా, ఆయన ఉడికిపోలా, నీ దగ్గర సమ్మోహనాస్త్రం ఉన్నది, అది నా మీద వెయ్యలేదంటే నా మీద నీకు ఎంత అభిమానం ఉన్నది, గురువు కోసం ప్రాణం ఇవ్వచ్చు, ఒక్క గురువు చెప్పిన అనుచితమైన పనులు చేయకూడదు, శాస్త్ర ప్రమాణంతో కూడిన పనులు చేయొచ్చు, అశాస్త్రీయం చేయకూడదు, కాబట్టి అశాస్త్రీయమైన పని కోసం నేను యుద్ధం చేస్తే నన్ను కూడా జయించినంత పని చేశావు, నీకు శుభమే కలుగుతుంది, భూమి ఉన్నంతకాలం నీ కీర్తి ప్రవృద్ధమానమవుతుంది అని దీవించి ఇప్పుడు అంబకేసి తిరిగాడు. అంబ వీడి చేతిలో నేను ఓడిపోయాను, ఓడిపోయాక వాడిని ఆజ్ఞాపించే శక్తి నాకు లేదు,
కాబట్టి నీకు ఇచ్చిన మాట ఇక్కడతో చెల్లు, నేను పోతున్నాను అని వెళ్ళిపోయాడు. ఆయన అదృశ్యమైపోయాడు. ఆ విధంగా మా గురువుగారిని జయించి నేను గురువుగారి ఆశీస్సులు కూడా పుచ్చుకుని అమ్మవారి యొక్క పాదాలకి, అంటే ఎవరికి, గంగాదేవికి నమస్కరించి ఇంటికి వచ్చేసాను. అప్పుడు ఏమందో తెలుసు, అంబ వెనక నుంచి, భీష్మ ఇల్లలకగానే పండక్ కాదు, ఇవాళ గురువుగారిని జయించాననుకోకు, నన్ను నువ్వు భవిష్యత్తులో జయించలేవు, తపస్సు చేసి రుద్రుణ్ణి మెప్పించి నీ అంతం చూస్తాను, నువ్వు చచ్చేదాకా మాత్రం నేను శరీరాన్ని మాట వరసకు కూడా సుఖపెట్టను, అంటే నువ్వు చచ్చేదాకా నేను సుఖపడను, తపస్సు చేస్తాను అని ప్రతిజ్ఞ చేసింది. ఆ ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు ఆవిడ కళ్ళు ఎర్రగా ఉన్నాయి, అది మాత్రం నాకు భయం కలిగించింది. అప్పటి నుంచి ఆవిడ ఏం చేస్తోందో తెలుసుకోవడానికి ప్రయత్నించాను, కానీ ఆవిడ ఏం చేస్తోందో నాకు తెలియలేదు. ఒక రోజున నారద మహర్షి నా దగ్గరకు వచ్చాడు. వచ్చి, భీష్మ నీ రాజ్యం ఎలా ఉందని అడిగితే, మహాత్మా నా రాజ్యానికి ఏమైంది అది పక్కన పెడదాం, నన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేసిన అంబ ఏమైంది అని అడిగితే, అప్పుడు నారదుడు చెప్పాట, ఏమని, నాయన నీ మీద కసికొద్ది అంబ గంగానదీ తీరంలో భయంకర తపస్సు చేసింది, సంవత్సర కాలం తపస్సు చేసింది, అన్నం విడిచిపెట్టింది, మంచినీళ్లు విడిచిపెట్టింది, కేవలం గంగానదిలో స్నానం చేయటం, ఆచమన జలం మాత్రం, ఆచమ్యాన్ని పొద్దున్నే చెయ్యాలి గనక కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః అని ఆచమనం చేసి నీరు తాగింది. ఇంక వేరే నీరు తాగల, కేవలం ఊపిరి తీసుకుంటూ ప్రాణాయామ పరాయణురాలై ఓం నమశివాయ అంటూ శివుణ్ణి, రుద్రమైనటువంటి మూర్తిగా ఉన్న శివుణ్ణి, అంటే భయంకర రూపంతో ఉన్న శివుణ్ణి అర్చించిందిట. ఒక అద్భుతమైన పాటని ఆరుద్ర రాశాడు. భారతం బాగా చదువుకున్నాడు గనక ఆయన. మహాదేవ శంభో, మహాదేవ శంభో, మహాదేవ శంభు అనే సంబోధన ఎంత గొప్పదండి. ప్రతీకార శక్తి ప్రసాదింప రావా, ప్రత్యక్షమ్ము కావా, ఈ మూడు ఆవిడికి ప్రతీకార శక్తి ఇవ్వాలి నాకు, నేను శత్రువుని చంపడానికి తగిన శక్తిని ప్రసాదించు నాకు ప్రత్యక్షం కా అని భక్తి శ్రద్ధలతో ఆవిడ సంవత్సర కాలం తపస్సు చేసిందిట. అప్పుడు గంగ ప్రత్యక్షమై ఒక స్త్రీ రూపంలో, నువ్వు ఎంత గింజుకున్నా నా కుమారుణ్ణి నువ్వు చంపలేవు, నీ శరీరం నదిగా మారిపోగాక అని చెప్పించింది. గంగాదేవి శాపానికి గురైతే ఏమవ్వాలి శరీరం, వెంటనే ఆవిడ చచ్చిపోయి ఆవిడ శరీరం ఒక నది అవ్వాలి. కానీ ఆవిడ తపశ్శక్తి ఎంత గొప్పదో తెలుసునా, భీష్మ నీ తల్లి గంగా శాపానికి గురై కూడా ఆవిడ శరీరంలో సగభాగం నదిగా మారిపోయింది, మిగతా శరీరం మళ్లీ అంబగా మారి తపస్సు చేయడం మొదలుపెట్టింది. అంత తపశ్శక్తి ఆవిడది. గంగ శాపానికి తిరిగి ఉండకూడదు కదా, అందుకని వెంటనే ఆవిడ శరీరం రెండుగా చీలిపోయిందిట. ఆవిడ శరీరం రెండుగా చీలిపోతే ఒక భాగమేమో నదిగా ప్రవహించిందిట, అంబా నదిగా, మరో సగం శరీరం మళ్లీ పూర్తిగా అంబ కింద మారిపోయి, నువ్వు ఎన్ని శాపాలు పెట్టుకున్నా శివుడు ప్రత్యక్షం అయ్యేదాకా నేను మాత్రం శరీరం విడిచిపెట్టను, ఓం నమశివాయ అంటూనే ఉన్నదట ఆవిడ. ఈ విధంగా ఆ గిరీశుణ్ణి ఆవిడ తపస్సు చేసి మెప్పించింది. మరొక ఆరు నెలలు అలా తపస్సు చెయ్యగా రుద్రుడు పరమ పవిత్రమైన తన శరీరంతో ఆవిడికి దర్శనమిచ్చాడు. ఏం కావాలో కోరుకో అనగా, భీష్ముడు నా వల్ల చావాలన్నది, నా చేతిలో అన్న నా వల్ల చావాలంది ఆవిడ. తొందరపాట్లు ఏమందనమాట, నా వల్ల చావాలి, తన చేతిలో చావాలంటే వెళ్ళి తలకే నరకాలి కదా, అందుకే భగవంతుడు వరం అలాగ ప్రసాదించడానికి ఆవిడ నోటి నుంచి నా వల్ల నా కారణముగా భీష్మునికి మరణము సంభవించుగాక ఈ వరం ఇయ్యి అన్నది ఆవిడ. తథాస్తు, నీ నిమిత్తమై భీష్ముడు కూలిపోతాడు. అంబా వసువు అని పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు ప్రభాసుడనేవాడు భీష్ముడిగా పుట్టాడు. అతడు ఎవరి చేతిలో చావడు, ఒక్క అర్జునుడి చేతిలోనే వాడికి పడిపోయే యోగం ఉన్నది, చావు ఉన్నది. కానీ ఆ అర్జునుడి చేతిలో చచ్చే ముందు నిన్ను అడ్డం పెట్టుకుంటాడు అర్జునుడు, నువ్వు శిఖండి అనే పేరుతోటి భవిష్యత్తులో ద్రౌపదుడు అనే రాజుగారికి కూతురుగా పుడతావు, ముందు కూతురుగా పుడతావు, ఆ తర్వాత కొద్ది రోజులకి నువ్వు మగవాడి అవుతావు. నీకు శిఖండిగా ఉన్నప్పుడు 1101 మంది సంతానం కలుగుతారు, 1101 అంటే 1101 మంది కొడుకులు పుడతారు. నీ కొడుకులతో పాటు నువ్వు యుద్ధరంగంలో శరీరం విడిచిపెట్టి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతావు. నీ నిమిత్తమై భీష్ముడు పడిపోతాడు. అనగా నువ్వు శిఖండిగా ఉండగా నువ్వు అడ్డంగా ఉంటావు, నువ్వు ఉండడం వల్లేమో భీష్ముడు అర్జునుడితో యుద్ధం చెయ్యడు, అప్పుడు అర్జునుడు బాణాలేస్తాడు, నువ్వు బాణాలేస్తావు, నీ నిమిత్తం ఆయన నిమిత్తమై భీష్ముడు పడిపోతాడు. ఇదంతా భీష్ముడు దుర్యోధనుడికి చెబుతున్నాడు కర్ణాదులు వింటూ ఉండగా, నారదుడు నాకు చెప్పాడని. అంటే దీనికి మీ క్లైమాక్స్ తెలిసిపోతుంది కదా, దుర్యోధన
నాకు చావు తప్పదురా, శిఖండి వల్ల అర్జునుడి వల్ల నేను పడిపోతానని ముందే చెప్పాడు ఆయన. అయినా దుర్యోధనుడికి అర్థం కావడంలా, ఎందుకంటే వాడి మందం బుర్ర, అది కొంచెం బండబుర్ర కనుక. నేను ఈ విధంగా వరమిస్తున్నానని శివుడు అదృశ్యమైపోయాడు. వెంటనే నేను ద్రౌపదుడికి కూతురిగా పుట్టి కొడుకునవుతానా, అలా కూతురిగా పుట్టి కొడుకు అవ్వాలంటే ఇప్పుడు నేను బతికి ఉండకూడదు, ఎక్కువ కాలం నేను బ్రతకను అని వెంటనే ఏం చేసింది, మొండిగా అంబ పెద్ద పెద్ద కట్టెలు తెచ్చి, ఎండిన కట్టెలు తెచ్చి దానికి నిప్పు పెట్టి బాగా నిప్పు ప్రజ్వరలు చేసి ఋషులు చూస్తూ ఉండగా వాళ్ళందరికీ దండం పెట్టి అందులో దూకి కాలిబూడిదైపోయింది. ప్రతీకారం. అంత కసి ఎప్పుడో చచ్చి, తనంత తాను చచ్చి, ఆయనకి ఎవడికో కూతురు కాబట్టి, తర్వాత కొడుకయ్యి, ఇవన్నీ జరగాలంటే లేట్ అవుతుందిట, అందుకని వెంటనే ఆత్మాహుతి చేసుకున్నది. ఇదంతా నారదుడు నాకు చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందిట, వెంటనే అంబ చచ్చిపోయి ఆ క్షణమే ద్రుపద మహారాజు గారి భార్యలో ఒక భార్య పేరు కోకిలాదేవి. ఆ కోకిలాదేవితోటే కలిసేగా ఆయన యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞగుండం నుంచే దృష్టజ్యుమ్నుడు, ద్రౌపది పుట్టారు. ఆ పుట్టడానికి దాదాపు ఒక దశాబ్దం ముందు జరిగిన ఘట్టం అన్నవాటిది. ఈయన పుట్టడానికి ముందే, దృష్టజ్యుమ్నాదులు పుట్టడానికి చాలా ముందే జరిగింది. కోకిలాదేవి గర్భవతి అయ్యింది. ఆ కోకిలాదేవి కడుపున ఒక ఆడపిల్ల పుట్టింది, అందమైన ఆడపిల్ల పుట్టింది. ఇదేమిటిది, శివుడి కోసం నేను తపస్సు చేశాను. ఇంతకుముందు కొంతకాలం క్రితం శివుడి కోసం తపస్సు చేశాడు ద్రౌపదుడు. 6 నెలల పాటు శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు ఏమన్నాడు తెలుసా, నీకు ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకు మహావీరుడు అవుతాడు, ఆ మహావీరుడి వల్ల భీష్ముడు యుద్ధరంగంలో కూలిపోతాడని వరం ఇచ్చాట. అలా శివుడు వరమిస్తే ఈ ఆడపిల్ల పుట్టిందేమిటి, నేను ఇంక ఈ క్షణమే నా శరీరాన్ని కోసుకుని శివుడికి ఆహుతిస్తాను అని ఒక యజ్ఞగుండం తయారు చేసి తలకాయని కత్తితో నరుక్కోబోయాట. ఈ యజ్ఞగుండంలో నా తల నేనే నరుక్కుని నా శరీరాన్ని రుద్రుడికి ఆహుతిస్తానని శపథం చేసి అందులో తల నరుక్కోబోతూ ఉంటే శివుడు టక్కన యజ్ఞగుండంలోంచి ప్రత్యక్షమై చేయిపుచ్చుకుని కంగారు పడకు, ఈ కూతురు కూతురు కింద కాకుండా కొడుకు కింద పెంచు, మగవేషం వేసి పెంచు, చిన్నప్పటి నుంచి నిక్కర్లు అవి వేసి పెంచు, పెద్దయ్యాక ఫ్యాంటు షర్టు వేసి పెంచు, బాబ్డ్ హెయిర్ తయారు చేయవాడికి చక్కగా అందంగా మగవాడి కింద పెంచు. నీకు తెలియకుండానే కుర్రాడు మధ్యలో మగవాడు అవుతాడు, మహాపురుషుడు అవుతాడు, ఇతనికి పెళ్ళవుతుంది, 5 భార్యలుంటారు, 1101 మంది సంతానం అవుతారు, ఈతడి వల్ల భీష్ముడు పడిపోతాడు అని వరమిచ్చాట. దాంతో ఈ కోకిలాదేవి ద్రుపదుడు చిన్నప్పటి నుంచి ఈ కుర్రాన్ని మగాడి కింద పెంచారు. అందరితో ఏమని చెప్పారట, ఆడపిల్లని చెప్పకుండా మాకు పుట్టింది మగవాడే, శిఖండి అని పేరెట్టామన్నారట. ఎవరో కొంతమంది అంతఃపురకాంతలకి తప్ప ఈ పెంచుతున్న వాళ్ళకి, తక్కిన వాళ్ళకి ఈ రహస్యం తెలియదు, రాజరహస్యం బయటికి రాలేదు. కొంత పెద్దయ్యాక నారదుడు వచ్చి పెళ్లి చేస్తే మీ అమ్మాయికి పురుషయోగం వస్తుందన్నట్ట. అప్పుడు దశార్ణ మహారాజు అని ఉన్నాడు హేమవర్మ, దశార్ణ మహారాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. ఆయన పెళ్లి చేశాడు. పెళ్లిన తర్వాత మొదటి రాత్రి గదిలోకి వెళ్ళిన తర్వాత కౌగిలింత ద్వారా నా భర్త భర్త కాదు స్త్రీ అని కనిపెట్టేసింది ఆవిడ. చాలా తెలివిగా అక్కడ ఎవరికీ చెప్పకుండా పొద్దున్నే ఒకసారి మా అమ్మని చూస్తానండి అందేట అత్తగారితో, చూడమ్మా అంది ఈవిడ. అమ్మా నా బతుకు వ్యర్థమైపోయింది, నేను పెళ్లి చేసుకునేది అమ్మాయినే అని చెప్పేసింది ఈవిడ. దాంతో ఈవిడ వెళ్లి భర్తకి చెప్పింది. దశార్ణ మహారాజు మహాపరాక్రమవంతుడు, వాడి దగ్గర పెద్ద ఏనుగు ఒకటి ఉన్నది, ఆ ఏనుగ యుద్ధరంగంలో ఎన్నో ఏనుగుల్ని పీనుగు చేసిన ఏనుగు. వాడు వెంటనే, ద్రుపద మనం మిత్రులం కదా, అటువంటిది నన్ను మోసగిస్తావా, ఒక ఆడదాన్ని మగాడిని పెంచి పైగా ఆడదానికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఆ కూతుర్ని కోడలుగా పట్టుకెడతావా, రేపు యుద్ధానికి వస్తున్నాడు కాసుకో యుద్ధరంగానికి అన్నట్ట. ఇంకా ద్రుపదుడు ఏం చెప్పినా వినిపించుకోలేదు. దాంతో ఈయన ఏకాంతంగా కూర్చుని, ఇది ఎక్కడ కనబరా బాబు, ఈ నారదుడు ఆ శివుడు మా కొంప ముంచారు వీళ్ళు, చిన్నప్పటి నుంచి నేమో ఆడపిల్లని మగపిల్లాడిగా పెంచడం వల్ల వచ్చిన నష్టం ఇది అని ఏడుస్తూ ఉంటే, అప్పుడు తెల్లవారితే యుద్ధం, యుద్ధం వల్ల మా నాన్నకి గండం, నాకు పరువు పోతుంది, రేపు పొద్దున్న ఏది అమ్మాయిని ఇలా తీసుకురా అంటారు, అప్పుడు నన్ను అంతా అక్కడికి తీసుకెడతారు, నన్ను పరీక్షిస్తే నేను ఆడదానని బయటకు వస్తుంది. ఈ గందరగోళం కంటే ఆత్మహత్య చేసుకుంటే ఇక్కడితో ఈ ఘట్టం ముగుస్తుంది, నేను చచ్చిపోదాం అనుకున్నాడు ఈ శిఖండి. రాత్రికి రాత్రి, అర్ధరాత్రికి అర్ధరాత్రి చచ్చిపోవడానికి ఆ పాంచాల నగరానికి దగ్గరలో ఉన్న ఒక యక్ష పర్వతం పర్వతం ఉన్నది, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాట పైకెక్కి కిందకు దూకి చచ్చిపోదామని. తీరా దూకి చచ్చిపోయే సమయానికి ఆ పర్వతం కొండగుహలో నుంచి ఒక యక్షుడు బయటకు వచ్చాడు. వాడి పేరు స్థూలకర్ణుడు. యక్షులు ఆ కొండ మీద ఉంటారు గనక ఆ పర్వతానికి యక్ష పర్వతం అని పేరు. ఆ కొండగుహలో చాలా కాలం నుంచి కుబేరుడు మిత్రుడు స్థూలకర్ణుడు అనేవాడు ఉంటున్నాడు. వాడు బయటకు వచ్చి, ఆగమ్మాయి ఆగు, ఏమిటి సాహసం అని జబ్బుచ్చుకుని వెనక్కలేగట. సాహసం కాకేం చేయనండి, నా బ్రతుకు వ్యర్థమైపోయింది, నేను ఆడపిల్లగా పుట్టాను కానీ నన్ను మా నాన్న మగపిల్లాడి కింద పెంచాడు, పైగా శివాజ్ఞ అన్నాడు, ఇప్పుడు నా కర్మగారి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, అమ్మాయి బతుకు పాడయ్యింది, తెల్లారితే నా బతుకు పాడవుతోంది. యుద్ధం అంటూ జరిగితే జయాపజయాలు, దైవాధీనాలు, నా రాజ్యం నాశనం అవ్వచ్చు, లేదా మా మామగారి రాజ్యం నాశనం అవ్వచ్చు. ఇంత పాపానికి మూట కట్టుకోవడం కంటే, ఈ పాపం అంతా నానెత్తి మీద పడడం కంటే ఆత్మాహుతి చేసుకోవడం మంచిదని ఇక్కడికి వచ్చాను. చస్తే ఈ ఉభయపక్షాల వాళ్ళకి కూడా ఏ తగాదా ఉండదు. రేపు తెల్లారాక పరీక్షించడానికి నన్ను పిలిపిస్తాడు మా మామగారు. నేను బతికుంటే కదా పరీక్షించేది, నేను ఇక్కడ రహస్యంగా చచ్చిపోతే అసలు నేనున్నాననే విషయం తెలియదు, దాంతో యుద్ధం ముగిసిపోతుంది అనగానే వెర్రిదానా, ఏదో కష్టం వచ్చిందని చచ్చిపోతావా, 10th class ఫెయిల్ అయిపోతే చచ్చిపోవడమేనా, సింహాద్రి ఎక్స్ప్రెస్ కింద తలపెట్టి చచ్చిపోవడమేనా, తప్పు కదా, పైగా సింహాద్రి ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఆ మధ్యలో ఒకసారి ఇలాగే జరిగింది, ఓ భార్యాభర్తలకు మధ్యలో తగాదా వచ్చింది, భర్త గారు భార్య మీద అలిగాడు, ఇక నీకు నాకు పడదు, రేపు పొద్దున వెళ్ళాను చచ్చిపోదాం అనుకుంటున్నాను, రైలు కింద తలబెట్టి చచ్చిపోతాను అన్నట్ట. ఆవిడ పతివ్రత పో అంది. సరే పొద్దున్నే బయలుదేరాడు ఈయన, వెళ్ళిరా అంది ఈవిడ, అప్పుడైనా ఆపుతుందేమో అనుకున్నాడు ఈయన, ఆపట్ల వెళ్ళిరా అంది. అయితే పూరి కూర పార్సిల్ చెయ్యి అన్నాడు ఈయన. చచ్చిపోవడానికి సింహాద్రి కింద పడి తెచ్చేవాడివి, పూరి కూర పార్సిల్ ఎందుకంది ఆవిడ, సింహాద్రి లేటుగా వస్తే ఆకలేదా అన్నట్ట. చచ్చేవాడికి మళ్ళీ పూరి కూర ఎందుకు చెప్పడు, ఆలస్యం అయితే. ఇది జరిగింది ఏలూరులో నా శిష్యుడు. సరే అదృష్టవశాత్తు ఇది నాకు తెలిసి ఈ పూరి కుర్ర పుచ్చుకుని వాడిని మళ్ళీ మా ఇంటికి లాక్కొచ్చి, అప్పుడు నేను పవర్పేటలోనే ఉండేవాడిని కనుక, ఒరే చావకరా బాబు అని ఆవిడ కూడా పిలిచి వాళ్ళిద్దరిని కలిపాను అనుకోండి, వాళ్ళిద్దరు ఇప్పుడు బాగానే ఉన్నారు, 17 ఏళ్ల క్రితం అన్నమాట. ఇప్పుడైతే ఆపలేము. కాబట్టి ఎవరైనా మీరు అలా ఆత్మహత్య చేసుకునే ముందు ఏంటంటే నాకు చెప్పండి, మీ ఆవిడ చేత, మగవాళ్ళకైతే ఆవిడ చేత పూరి కూర ఇప్పిస్తాను, ఆవిడకైతే ఈయన ద్వారా 40వ పాకం పెసరట్టుప్ప ఇప్పిస్తాను, మధ్యలో వీలుంటే నేను రక్షిస్తాను, నేను తినలేండి, తింటే ఈ గొడవ అంతా ఎందుకు, నేను భోజనం చేస్తానంటే మొత్తం గుంటూరు అంతా తరలి వచ్చేది, మా ఇంటి కంటే మా ఇంటి కానీ, మా నియమాలు మాకుంటాయి, మళ్ళీ మీకు వాటా ఏమి రావు. సరే ఎందుకు చెబుతున్నానంటే, వెర్రిదాన కష్టం వచ్చిందని తొందరపడి ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం, అంతకంటే మరో పాపం లేదు. నీకు గండం గడిచి సుఖం కలిగేందుకు నేను ఒక ఉపాయం చెబుతాను. మేము కామరూపులం, అనేక మంత్రతంత్రాలు శక్తులు కలిగిన వాళ్ళం. ఒక 10 రోజుల పాటు నేను నా పురుషత్వం నీకు ఇస్తాను, నీ స్త్రీత్వం స్వీకరిస్తాను, నేను మంత్రం నీకు ఇస్తాను, ఆ మంత్రం చదవగానే నా పౌరుషం నీకు వస్తుంది, అంటే నా పురుషత్వం నీకు వస్తుంది, అప్పుడు నీ ఆడతనం నాకు వస్తుంది, నువ్వు హాయిగా లక్షణంగా పురుషుడిగా 10 రోజుల పాటు అక్కడికి పో, వాళ్ళందరూ నిన్ను పరీక్ష చేసుకుంటే నువ్వు పురుషుడు అని తెలియపోతుంది. అన్నీ అయిపోయాక, నీ పనులు పూర్తయ్యాక 10 రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చేయాల్సిన, మళ్ళీ ఆ మంత్రం నువ్వు చదివితేనే నా పురుషత్వం నాకు, నీ స్త్రీత్వం నీకు వస్తాయి. కృతజ్ఞత కలిగి ఉండే, మళ్ళీ ఆఫ్టర్ 10 డేస్ నువ్వు మర్చిపోయావు అనుకున్నా బతుకు అర్థం అయిపోతుంది, నేను ఆడదానిగా నువ్వు మగాడిగా ఉండిపోతావు అనగానే, చచ్చా కృతజ్ఞతకి ఈ పంచాల వీరులు ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటారు, చేసిన మేలు మర్చిపోలేరు అని దండం పెట్టి, దేవుళ్ళే కాపాడావు, నీ మేలు మర్చిపోలేను, రేపటి యుద్ధం నుంచి మేము బయటపడతాం, మా తల్లిదండ్రుల పొరుగు నా పొరుగు నిలబడుతుంది అని ఆ మంత్రం పుచ్చుకుని శిఖండి చదవగానే, చూస్తూ ఉండగా శిఖండి కాస్త పురుషుడైపోయాట, నాలాగా మాయించి పౌరుషంతో అందంగా తయారైపోయాడు. ఇక పాపం స్థూలకర్ణుడు కాస్త సన్నగా ఉన్న స్త్రీగా మారిపోయాడు. కొండగుహలో దక్కుని మగవాడి వేషంలో బయటకు వస్తాను కానీ ఆడవేషంలో బయటికి రావడానికి నాకు సిగ్గుగా ఉంది, అయ్యో కొప్పెలా ఉందో, ఓహో ఓహో అని సిగ్గుపడిపోతూ కొండగుహలోకి వెళ్ళి 10 డేస్ తర్వాత మాత్రం వచ్చిపోక, ఆఫ్టర్ 10 డేస్ అన్నట్ట గ్యారంటీగా వస్తానన్నాడు ఆయన. ఇప్పుడు శిఖండి మంచి పురుషుడై కోరమీసంతో చక్కని నడువుతో కవచంతో చక్కని జుట్టుతో అందమైనటువంటి కళ్ళతో నిజమైన అసలు సిసలి అయిన పురుషుడై, పైగా యక్ష సౌందర్యం కదా అది, పైగా అటువంటి సౌందర్యంతో ఇంటికి వచ్చాడు. వచ్చి ఇంకా తెల్లవారుజాము అవుతోంది అప్పటికే తల్లిదండ్రిని పిలిచి యుద్ధం ఆగిపోయినట్టే అన్నట్ట. ఎలా ఆగిపోతుంది ఆయన అంటే, ఎలా ఆగిపోవడం ఏంటి, యక్షుడి దయతో నేను నిజంగా పురుషుడిని అయ్యాను అనగానే వాళ్ళు ఆనందపడిపోయా, యక్షుడు కదరా బాబు మన పాలిటి మహాపరమేశ్వరుడు, త్రిక్షుడు త్రేక్షణుడు ఆయన అని శివుణ్ణి పొగిడినట్టు ఆ యక్షుణ్ణి పొగిడారు. పొద్దున్నే ద్రౌపదుడి కొడుకుని వెంట పెట్టుకుని, హేమవర్మ యుద్ధానికి సంసిద్ధమై వచ్చావు, అసలు యుద్ధానికి ఎందుకు రావాలి, నా కొడుకో కాదో పరీక్షించుకో కావాలంటే ఏదో నీ కూతురు చెప్పిందని తొందరపడకు, నీ కూతురు ఏందో ఆ జరిగిందో ఆ పూట ఎందుకు పొరపాటు పడిందో ఈ కుర్రాన్ని పరీక్షించుకో అన్నట్ట. రాజుగారు కొంతమంది మహావైద్యుల్ని పిలిచి ఈ కుర్రాన్ని పరీక్షించండి అన్నారట. ఆ పరీక్షలు ఉంటాయి లేడా అని మనకెందుకు కానీ, స్కానింగ్లు తీశారు అవన్నీ చేశారు, ఇతడు పురుషుడని బయటకు వచ్చింది. ఆహాహా ఎంత పొరపాటు పడ్డాం అని కుమార్తెని పిలిచి మందలిస్తే, ఆ కుమార్తె కూడా మొన్న అలా ఎందుకో భ్రమపడ్డానన్నా, ఇప్పుడు చూస్తే పురుషుడే అందిట. ఒక 3 రాత్రులు గడిచిన తర్వాత అప్పుడు నువ్వు కంప్లైంట్ ఇస్తే వీడి సంగతి చూస్తానన్నట్టు ఆయన. ఈ 3 రాత్రులు శుభరాత్రులు గడిచిన తర్వాత అబ్బే మీ అల్లుడు మహావీరుడు నాన్న, పరమపురుషుడు అందిట ఆవిడ. ఎందుకే తొందరపడతావు ఇలాగా అని కూతుర్ని మందలించి, నాయన ద్రుపద చాలా పొరపాటు చేశాను, తొందరపడ్డాను, నన్ను క్షమించన్నట్టు. అక్కడ వారం రోజులుండి వాళ్ళు వెళ్ళిపోయాక పదో రోజున యథాప్రకారంగా శిఖండి తన స్త్రీత్వం స్వీకరించడానికి, పురుషత్వాన్ని ఆయనకి ఇవ్వడానికి బయలుదేరాడు. ఈలోపు ఏం జరిగింది, కుబేరుడు ఒకరోజున భూలోకానికి వచ్చాడు. రావడంతో యక్షపర్వతం కనబడింది. ఆ యక్షపర్వతంలో నా మిత్రుడు స్థూలకర్ణుడు ఉండాలి అనుకుని విమానంలో అక్కడ ఆగి మిత్రుడిని చూడటం కోసమని ఆ పర్వత గుహ దగ్గర నిలబడ్డాడు. ఒక భటుణ్ణి పిలిచాడు, లోపలున్న స్థూలకర్ణుడి బయటికి రమ్మను, నేను వచ్చాను అని కబురు పెట్టు అన్నట్ట. వెంటనే ఈ భటుడు లోపలికి వెళ్ళి, అయ్యా మీ మిత్రుడు స్థూలకర్ణుడు మిమ్మల్ని చూడడానికి రాలేను అని చెప్పమన్నాడండి అన్నాడు. ఎందుకు రాడు, రాజుగారు వస్తే రాడా అన్నట్ట. ఆయన ఏమొస్తాడండి, ఆయన ఆడ రూపంలో ఉన్నాడండి, ఆడదైపోయాడండి అనగానే ఒళ్ళు మండిపోయి, నాకు చెప్పా పెట్టకుండా ఎవడికి పెడితే వాళ్ళకి తన పురుషత్వం ఇచ్చి స్త్రీగా మారతాడా, శాశ్వతంగా స్త్రీగా ఉండిపోతాడు వాడిని చెప్పించేశాడు. ఆయన చెప్పించగానే ఆయన వణికిపోతూ వచ్చి, ఇదేమిటయ్యా నేను నీ మిత్రుణ్ణి ఏదో ఒక చిన్న వరం ఎవరికో ఇస్తే నన్ను ఇలా శాపం పెడతావా అంటే, అరే రే నోరు జారాను, శాపం పెట్టాను, ఇప్పుడు నాకు అర్థమైంది, ఇది అంతా కూడా శివానుగ్రహం. శిఖండి భూమి మీద బతికున్నంత కాలం నీ పురుషత్వం శిఖండి దగ్గరే ఉండి వాడు పురుషుడుగానే పరాక్రమవంతుడుగానే ఉంటాడు. శిఖండి యుద్ధంలో చచ్చిపోయాక అప్పుడు తిరిగి నీ పురుషత్వం నీకు వస్తుంది, అప్పటిదాకా నువ్వు స్త్రీగానే ఉంటావన్నట్ట. కర్మగాలి వరమిచ్చిలా అయిపోయానా అనుకున్నట్టు ఆయన కుబేరుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాపం శిఖండి గారు సంతోషంగా వచ్చి, మిత్రమా స్థూలకర్ణ నా పాలిటి దేవుడివి, నీ వల్ల నా గండం గడిచి పిండం బయటపడింది, ఇక నాకు ఇక భయం లేదు, ఇప్పుడు ఒకవేళ మా ఆవిడ వెళ్ళి చెప్పినా నేను స్త్రీగా మారాక మా మామగారు నమ్మేటట్లేడు, ఎందుకంటే అన్ని పరీక్షలు అయ్యాయి కాబట్టి, ఇప్పుడు నిశ్చింతగా నీ పురుషత్వం స్వీకరించి నా స్త్రీత్వం ఇమ్మనగానే ఇంక ఇవ్వడానికి నాకు శక్తి లేదు నాయన, నువ్వు మంత్రం చదివినా నే మంత్రం చదివినా మన మంత్రాలు తంత్రాలు పారవు అని జరిగింది చెప్పి, నీ అదృష్టం అలా ఉన్నది, శివానుగ్రహం అలా ఉన్నది, నీకు 1101 మంది సంతానం కలుగుతారు, నువ్వు సుఖంగా ఉంటావు, నువ్వు యుద్ధరంగంలో ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు తిరిగి నాకు నా పురుషత్వం వస్తుంది, అప్పటిదాకా స్త్రీ రూపంలో కొండగుహలో కూర్చుని తదీంధీంతనన్నా అని నృత్యం చేసుకుంటూ ఉంటాను, ఎవరైనా వస్తే వాళ్ళకి ఆటాపాట నేర్పుతాను, తప్పదు వెళ్ళిరా అన్నట్ట. ఈయన ఆనందపడిపోయి, ఆహా పరమాత్ముడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు అనుకుని ఆ యక్షుడికి నమస్కరించి, ఈక్షణుడు త్రీక్షణుడికి నమస్కరించి మహావేగంగా బయలుదేరాడు. బయలుదేరి తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నోయ్ 10 రోజుల తర్వాత మళ్ళీ నేను స్త్రీని అవుతానని వెంగలేదు, శాశ్వతంగా పురుషుణ్ణి అయ్యానని చెప్పాడు. ఈ విధంగా శిఖండి ఈశ్వరానుగ్రహంతో స్త్రీగా పుట్టి పురుషుడయ్యాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంత గొప్ప కథనే ఎందుకో తెలియదు కానీ, కొంతమంది సినిమా వాళ్ళు దౌర్భాగ్యులు అనకూడదు కానీ, వాళ్ళు అటు స్త్రీ పురుషుడు కానీ నపుంసకుడు కానీ చూపిస్తారు శిఖండి అంటే. శిఖండి మహాపురుషుడు, వాడు యక్షుడి యొక్క అంశ పుచ్చుకున్నవాడు, వాడు వీరుడు, వాడేం చవట కాస్తమా. శిఖండి యుద్ధరంగంలో 1000 మంది కౌరవులను చంపినవాడు, ఎటొచ్చటిపోయినా భీష్ముడికి సాటిరాడు, అది వేరే విషయం. కాబట్టి ఇలాంటివి తెలుసుకోకుండా పొరపాటున అటువంటి వాడిని నపుంసకుడిగా చిత్రీకరించడం మహాపాపం. అందులో ఏ దౌర్భాగ్యంలో బొట్టుకురావడం, వాడేమో తదీయంతనని వంపుకున్న వాడిని చూపించడం, అది మహాపాపం. సుమా శిఖండి మహావీరుడే సందేహం లేకుండా. ఆ శిఖండి ఈ విధంగా నీకోసం కాసు కూర్చునున్నాడు అని ఒకప్పుడు నారదుడు నాకు చెప్పాడు. దుర్యోధన ఈ కథంతా విన్నావు కదా, నారదుని ద్వారా అంబయే శిఖండి అయ్యిందని తెలిసింది. నేను ఒకప్పుడు పరశురాముడి దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నప్పుడు ఒక శపథం చేశాను. ఏమిటా శపథం? ఆడవాళ్లతో యుద్ధం చెయ్యను, ఆడవాళ్లుగా పుట్టి మధ్యలో పురుషులైన వాళ్లతో యుద్ధం చెయ్యను, స్త్రీ పురుషులు కాని నపుంసకులతో యుద్ధం చెయ్యను అని మా గురువు గారు నా చేత ఒట్టేయించుకున్నారు. కాబట్టి ఆ శపథాన్ని చచ్చేదాకా పాటిస్తాను. అందువల్ల అంబ శిఖండి గనక ఆ శిఖండి నా ఎదురుగుండా వస్తే నేను ధనుస్సు పక్కకు విడిచిపెడతాను తప్ప యుద్ధం చేయననగానే, హయ్యయ్యో మా తాతగారు ఎంత గొప్ప శపథం చేశాడు, ఇంత పౌరుషవంతుడు ఎవడన్నా ఉంటాడా, కానీ తద్వారా నాకు అపజయమా అని లోపల కొంచెం బెంగ కలిగింది అతనికి. అయినా ఏం చేయలేక, సర్లే పర్వాలేదు నీకు శిఖండి భయం, ఆ శిఖండి మాకేం పరాక్రమవంతుడు కాదు, మాకేం శపథాలు లేవు కాబట్టి వాడి సంగతి మేము చూసుకుంటాం అన్నాడు దుర్యోధనుడు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు, తాతయ్య గారు శిఖండి మీ దగ్గరికి రాకుండా వాడిని ఎలా ఖండించాలో మేమంతా చూసుకుంటాం, మీ దగ్గరికి వాడు రాకుండా మేము కాపాడుకుంటాం మిమ్మల్ని, కానీ యుద్ధం అంటూ జరిగితే పాండవుల్ని ఎన్నాళ్లలో చంపుతారు మీరు అని అడిగాడు. పాండవులు 5 సంగతి నేను చెప్పలేను, వాళ్ళని నేను చంపలేను, తక్కిన పాండవ బలగాన్ని
నెల రోజుల్లో మట్టు పెట్టగలను, ఒకప్పుడైతే ఇంకా చాలా తొందరగా చంపగలను, ఇప్పుడు నేను ముసలాండి అయ్యాను, ఇప్పుడు కర్ణుడు చెప్పినట్టే రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్నాను గనక ఎక్కువ టెన్షన్ పడలేను గనక 30 రోజుల్లో పాండవుల యొక్క సైన్యం మొత్తం కూల్చగలను. ఏది? అర్జునుడు అడ్డుపడకపోతే. అర్జునుడు అడ్డుపడితే ఇవన్నీ ఏమీ చేయలేను. అనగానే ఇప్పుడు వీడు అక్కడితో అక్కడగా ద్రోణాచార్య మీరైతేను అన్నాడు. నేను కూడా అంతే, నేను మహావీరుడైనా ముసలాండి అయిపోతున్నాను గనక నెలలాళ్ళు పడుతుంది అన్నట్ట. కృపాచార్యుడికేసి తిరిగాడు. కృపాచార్యుడు నేనంత తొందరగా చంపలేను, నాకు కనీసం 2-3 నెలలు పడుతుంది అన్నట్ట. అశ్వత్థామకేసి తిరిగాడు. నాకెంత 10 డేస్ చాలన్నాడు. కుర్రాళ్ళు అలాగే మాట్లాడతారు, ఎందుకంటే పాండవుల్ని చంపడం ఎంత కష్టమో ద్రోణుడికి భీష్ముడికి జ్ఞానం ఉన్నవాళ్ళకి తెలుసు, అశ్వత్థామకి అదేం తెలుసు, ఎంతసేపు కొంచెం కండ కావరం తప్ప. అందుకని 10 రోజులు చాలన్నట్ట. ఇప్పుడు కర్ణుడు అసలు అడగలేదు, కర్ణుడు ఇంకెవరు, వీళ్ళంతా అలాగే చెబుతారు, నేనా 5 రోజుల్లో పీనుగు పెంట చేసేస్తాను, మొత్తం భీముణ్ణి అర్జునుణ్ణి దుర్యోధనాదులు అందరూ చూస్తూ ఉండగా కూల్చి పెంట చేసేస్తాను, దుర్యోధనాదులు చూస్తూ ఉండగా మొత్తం పాండవ సైన్యాన్ని 5 రోజుల్లో పడగొట్టేస్తాను, నాకు 5 డేస్ చాలు, ఓన్లీ 5 డేస్ అన్నట్ట. నువ్వు ఎన్ని కబుర్లేనే చెబుతావులే, వినేవాళ్ళు ఉండాలే గాని చెప్పేవాళ్ళకి లోటు లేదు అని పరిహాసం చేశాడు భీష్ముడు. ఇక్కడ సిబిసిఐడి ఉన్నారు, ధర్మరాజు గారి గూఢచారులు, వాళ్ళు ఇక్కడ సైనికుల కింద నటిస్తూ అక్కడికి వెళ్ళి రహస్యాలు చేరేస్తారు. ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటారు సుమండి, తెలిసినా ఇప్పుడు పురాణాలు వినే చోట్ల కూడా సిబిసిఐడి ఉంటారు, ఎవరికైనా పనికొస్తారు వాళ్ళు కూడా, ఎక్కడైనా అన్ని చోట్ల ఉంటారు తెలిసినా మీకు. వీడియోలు తీసి ఒక మహానుభావుడి దాంట్లో ఏదైనా తప్పుందా, దాన్ని 24 గంటలు స్క్రోలింగ్ వేయించి అవతలాన్ని పడగొట్టడానికి ప్రయత్నించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు తెలుసా? నాకు అది ఈ మధ్యనే అనుభవం ద్వారా తెలిసిందనమాట. పురాణానికి 99 మంది మంచివాళ్ళు వచ్చినా ఒక్కడైనా వస్తాడు ఒక పాపాత్ముడు. వీడు ఏమంటాడు, ఏమిద్దాం వీడికి సలహా, లేక వీడిని ఎలా పడగొడదామని వచ్చేవాళ్ళు ఉంటారనే విషయం ఇంతో పూర్వం నాకు జనవరిలో తెలిసింది, అప్పటిదాకా నాకు తెలియదు. అదృష్టవశాత్తు అలాంటి వాళ్ళని కాపాడే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను వాళ్ళకి అండగా ఉన్నాను. కానీ లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి కదండి పాపం వాళ్ళకి. ఎందుకు చెబుతున్నానంటే ప్రతి ప్రాంతంలో ఒక గూఢచారు ఉంటాడు, వాడు ఇక్కడ ఏం జరుగుతుందో చెబుతాడు, పడగొట్టడానికి ప్రయత్నిస్తాడు. పాండవుల్లో కౌరవుల శిబిరంలో ఉన్నటువంటి దూతలున్నారు, కౌరవ శిబిరంలో పాండవచారులున్నారు, ఈ చారులు పరుగు పరుగునొచ్చి ఈ ప్రతిజ్ఞల గురించి చెప్పారట. ధర్మరాజు ఒక క్షణం తెల్లబోయి మొత్తం తన వాళ్ళందరినీ సమావేశపరిచి, అర్జున కర్ణుడు 5 రోజుల్లో మన వాళ్ళని కూలుస్తానంటున్నాడు, మిగతా వాళ్ళ గురించి నాకు భయం లేదులే, వాళ్ళు ఊరికే శపథాలు చేసినా వాళ్ళు ఏం చేయలేరు, కానీ కర్ణుడి గురించి నా భయం, 5 రోజుల్లో పడగొడతాట, నీ సంగతి ఏమిటంటే నవ్వాయినా అన్నయ్య, ఎందుకు చీటి వాటికి వాళ్ళ గురించి భయపడతావు? అనుమానం బదియేల నీ మది మదీయ స్ఫార బాహాబలంబు నిరూపింపదలంచితే నివినుమే పుంజేవయుం చూపి కృష్ణుని తోడ్పాటున పేర్చి ఏ కడగిన చూర్ణంబుగా వింతు ఒక్క నిమేషం బున దేవదానవులతో కోడం త్రిలోకంబును. అర్జునుడి యొక్క గొప్ప మాట వినండి, ఎందుకు ఇన్నిసార్లు అనుమానం నీకు, నా బాహుబలం నీకు నిరూపించాలి అనిపిస్తే నేను ఆగ్రహిస్తే ఉట్టినే నేను ఆగ్రహించను. కృష్ణుని తోడ్పాటున ఎప్పుడూ అర్జునుడి గొప్పతనం అది, ఈ శ్రీకృష్ణుడు నాకు సాయం చెయ్యాలే గాని నా రథం నడపాలే గాని నేను తలుచుకుంటే ఒక్క నిమేషంలో దేవదానవులతో కూడిన త్రిలోకాన్ని భస్మం చేస్తాను. ఎలాగా నువ్వు అడగచ్చు? ఈశ్వరుడు నాకు పాశుపతమని ఒక అస్త్రం ఇచ్చాడు, ఈ అస్త్రం 3 లోకాలని 1 నిమిషంలో కాలుస్తుంది అన్నాడు, కాబట్టి నేను తలుచుకుని ఆ అస్త్రం వేస్తే 3 లోకాలు బూడిదైపోతాయి, కానీ నేను ఆ పిచ్చ పని చెయ్యను, ఇతరులకు మళ్ళీ 2 రోజుల్లో చంపుతానని ప్రతిజ్ఞ చెయ్యను, నేను తలుచుకుంటే పాశుపతం వేస్తాను, ఎందుకంటే పాశుపతం మొత్తం కౌరవ సైనికుల్లో ఒక్కరి దగ్గర కూడా లేదు, ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద ఉన్న వాళ్లలో పరమాత్ముడైన కృష్ణుడు తప్ప మరెవ్వరూ పాశుపతం ఎరిగిన వాళ్ళు లేరు, కాబట్టి పాశుపతమే వేశానంటే యుద్ధానికి అళ్ళక్కర్లా, ఇక్కడి నుంచే భస్మం చెయ్యొచ్చు, అది అధర్మం. వెంటనే మళ్ళీ చెబుతున్నాడు అర్జునుడు, నేను చెప్పిన మాట అహంకారంతో చెప్పడంలా న్యాయమే, కానీ అయినప్పటికీ అధర్మానికి పూనుకోను, అధర్మంతో శివుడు వద్దన్న పనిచేసి అత్యావశ్యక స్థితిలో తప్ప ఎవరి మీద పాశుపతం వెయ్యను అనే మాట ఇచ్చిన నేను ఎలా వేస్తాను ఈ అస్త్రం? ఆ అస్త్రం వేసి చంపితే యుద్ధం మాత్రమే ఉంటుంది, నాకు పేరేం వస్తుంది, ఆ శివుడిచ్చాడు పాశుపతం, దాంతో అందరినీ బూడి చేశాడంటారు, కాబట్టి నేను సరదాగా యుద్ధం చేస్తాను, నా ఓపినంత యుద్ధం చేస్తాను, నిన్ను మాత్రం ఎవ్వరూ బంధించకుండా నేను అడ్డం కొడతాను, నీకు నీ పరివారానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు, మీకు ఏ విధమైన గాయం కాదు, నేను వాళ్ళకి వల్లే ప్రతిజ్ఞలు చేయను, నెల్లాళ్ళు 10 రోజులు అనను. శ్రీకృష్ణుడి అనుగ్రహంతో ఓపినంత యుద్ధం చేస్తాం, వాళ్ళని పడగొడతాం, చిట్ట చివరికి మాత్రం మనకి విజయం కలిగి తీరుతుంది, అందులో సందేహం లేదు. ఇంత వట్టుకి ఖాయమని చెప్పాడు ఆయన. యుద్ధం మంది కానీ వాళ్ళకి వల్లే లేనిపోయిన కబుర్లు చెప్పను నేను. ఎన్ని రోజులు జరగాలో అదంతా కాలం నిర్ణయిస్తుంది, పరమాత్ముడు నిర్ణయిస్తాడు అనగానే ఆయన సంతోషపడ్డాడు. క్రమంగా తెల్లవారింది. యుద్ధక్షేత్రంలో అక్కడ పాండవ కౌరవులంతా ఇటు హిరణ్వతీ నది దగ్గర నుంచి కురుక్షేత్రం వరకు డేరాలు వేసుకున్నారు. విశాలమైనటువంటి మైదానం యుద్ధానికి సంసిద్ధం చేసుకున్నారు. ఒకేసారి 23 అక్షౌహిణీల సైన్యం నిలబడ్డానికి పనికొచ్చేంత భూమి అది ఆ కురుక్షేత్రం అంటే. ఆ రాదు, అదంతా కూడా కేవలం ఖాళీ స్థలం కదా, ఇప్పుడంటే నగరాలు వచ్చాయి. కానీ అటు కౌరవులు ఇటు పాండవులు అంతా సంసిద్ధంగా ఉన్నారు. ఇది విన్న ధృతరాష్ట్రుడు సంజయుడిని పిలిచాడు వెంటనే. ఇక్కడతోటి మనకి ఉద్యోగ పర్వం పూర్తి అయిపోయిన సుమ అందరూ కూడా ఉద్యోగ పర్వానికి ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టచ్చు. ఇంకెక్కడి నుంచి భీష్మ పర్వం. ఈ భీష్మ పర్వంలో హైలైట్ భగవద్గీత. కాకపోతే భగవద్గీత ఎప్పుడు విడిగా చెప్పాలని ఒక నియమం వల్ల మేము సారాంశమే చెబుతాం, కానీ దాన్ని చెప్పాలంటే నాకు 40 రోజులు పెడితే కూడా 40 రోజులు చెప్పినా పూర్తిగా చెప్పలేదు భగవద్గీత. ఒకనొకప్పుడు అంటే ఆ కాలం వేరు. ఇప్పుడు భగవద్గీత యొక్క సారాంశం క్లుప్తంగా చెప్పుకుంటాం మనం. కాబట్టి ఎందుకని, ఇప్పటికి మనకి 25వ రోజు, ఇంక 29 రోజులు మిగిలింది. 29 రోజుల్లో ఇంకా ఎంత భారతం ఉందో ఆలోచించండి. మీకు ఇంత చేసి 5 పర్వాలు అయ్యింది మనకి, 13 పర్వాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చిన్నవి అనుకోండి పక్కన పెట్టండి, కానీ మొత్తం మీద అందువల్ల భగవద్గీత మీకు క్వాచిత్కంగా కొంచెం అలా అలా అంటించి వదిలేస్తాం మీకు. సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు పిలిచాడు, తన బాధ చెప్పుకున్నాడు. కొంచెం దుఃఖం పట్టుకుంది వాడికి, యుద్ధం ప్రారంభమవుతోంది, కొడుకులు బతుకుతారో లేదో అనుమానం, అంతలోనే మళ్ళీ ఆశ. అందుకని, సంజయ నా కుమారుడు గురించి నువ్వు ఏం చెబుతావో చెప్పనగా అయిపోయిందానికి ఏడుస్తావేమి, ఇంక ఇప్పుడు నువ్వు చేసేదేమీ లేదన్నాడు సంజయుడు. సరిగ్గా సమయానికి వేదవ్యాస మహర్షి అక్కడికి వచ్చాడు. ఓదార్చి, కుమార ఇది నీ చేతిలో నా చేతిలో ఉన్న పని కాస్తుమా. కాలం బగుటయు నృపులకు ఆలము సమకూరే, దీని కడలకు మది నీవాలోకింపగవలసిన నే లోనికి దివ్య దృష్టినిచ్చద పుత్ర. ఇప్పుడు కాలం దగ్గరకు వచ్చింది, రాజులందరికీ పోయే కాలం వచ్చింది. మృత్యుదేవత ఇప్పుడు ప్రస్తుతం ఆకాశ మార్గంలో నిలబడి ఉన్నది, వీళ్ళందరినీ చంపడానికి సిద్ధంగా ఉంది. ఈ భూమండలం మీద పాపాత్ములు పెరిగిపోతే ఈ పాపాత్ముల్ని నాశనం చేయడానికి పరమాత్ముడైన శ్రీకృష్ణుడు అవతరించాడు. అవతారమూర్తి యొక్క సంకల్పం వల్ల ఈ భూలోకంలో కొంతమంది కౌరవుల వైపు కొంతమంది పాండవుల వైపు చేరి ఘోర యుద్ధం చేసుకుని చావబోతున్నారు. ఈ దుర్మార్గులంతా పోతారు, మొత్తం భూమి అంతా కూడా మళ్ళీ స్వచ్ఛమైపోతుంది. దీని గురించి నువ్వు ఆలోచించకు, భయపడకు, దుఃఖించకు. ఈ యుద్ధానికి మూల కారణమంతా కాలప్రభావం. నీకు యుద్ధం చూడాలని కోరికుంటే చెప్పు, నేను నీకు లోపలకు ఒక దివ్య దృష్టి ఇస్తాను. ఆ దివ్య దృష్టి వల్ల ఈ కళ్ళు కాదు కానీ నీ మనస్సులోకి 2 కళ్ళు వస్తాయి. వాటితో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. పాండవుల కౌరవులు ఎలా యుద్ధాలు చేస్తున్నారో, ఎవరు ఎలా సంభాషిస్తున్నారో తెలుస్తాయి. దివ్య దృష్టి ఇవ్వనా అన్నాడు. ధృతరాష్ట్రుడు వణికిపోయి, నాకొద్దు బాబోయ్, నా కొడుకులు పాండురాజు కొడుకులు కొట్టుకు చచ్చిపోతూ ఉంటే ఇందులో ఎవరు చచ్చినా నాకు వెంగే, అందులో దుర్యోధనుడికి ఏదన్నా అవుతుందేమో అని అసలే అడిగిపోతూ ఉంటే, ఇప్పుడు ఆ దుర్యోధనుడో దుశ్శాసనుడో ఎవరన్నా చంపేస్తూ ఉంటే నేను ఆ దృశ్యం చూడలేను. ఆ దృశ్యం అదృశ్యం అయిపోవాలి తప్ప నేను చూడలేను. కానీ వినాలనుంది నాకు భారతరణం అన్నట్ట. వెంటనే అప్పుడు ఆయన ఏం చేశాడు వేదవ్యాసుల వారు, సంజయ ఈ ధృతరాష్ట్రుడు నీకు ఆత్మీయుడు, ఈ నా కుమారునికి భారత యుద్ధాన్ని ఎప్పటికప్పుడు నువ్వు వివరించు. భీష్ముడు కొంతకాలం యుద్ధం చేసి చచ్చిపోతాడు, ఆ తర్వాత ద్రోణుడు పోతాడు, తర్వాత కర్ణుడు పోతాడు, ఆ తర్వాత అందరూ పోతారు. నువ్వు ఎప్పటికప్పుడు యుద్ధరంగానికి వెళ్ళి కొద్ది రోజులు ఆ యుద్ధం చూసి ఆ మొత్తం యుద్ధం అంతా కూడా ధృతరాష్ట్రుడికి వివరించు. ఈ వివరించడానికి వీలుగా నేను నీకు కొన్ని అతీత శక్తులు ఇస్తున్నాను. నువ్వు ఈ క్షణంలో ఇక్కడ కావాలంటే ఇక్కడ మాయమై యుద్ధరంగానికి వెళ్ళగలవు, మళ్ళీ యుద్ధరంగం నుంచి ఇక్కడికి రాగలవు. నీ వీలును బట్టి అలా ఎక్కడికైనా వెళ్ళగలిగే దూర గమన శక్తిని కూడా ఇస్తున్నాను నీకు. చక్షుష సంజయో రాజన్ దివ్యేనైవ సమన్వితః కథయిష్యతి తే యుద్ధం సర్వజ్ఞశ్చ భవిష్యతి. ఈ సంజయుడు ఈరోజు నుంచి దివ్య చక్షువులు పొందుతాడు. ఓ ధృతరాష్ట్ర, సంజయుడికి నేను దివ్య దృష్టి ఇస్తున్నాను. ఈ దివ్య దృష్టి వల్ల మొత్తం యుద్ధరంగంలో ఏమోలేం జరుగుతుందో తెలుస్తుంది. ఏమండి యుద్ధరంగం అంటే మాటలా? అది దాదాపు 30 చదరపు మైళ్ళు విస్తీర్ణంలో జరుగుతుంది యుద్ధం అంటే. కొన్ని కోట్ల మంది యుద్ధం చేస్తున్నారు, ఇంతమంది మధ్యలో ఏమోలో ఏదో జరిగితే ఇతనికి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇక్కడి నుంచి ఆ చివరి ఉన్నవాడే నాకు కనబడ్డంలా. నేను ఇక్కడ కూర్చుంటే గట్టిగా కొంతమంది కనబడరు. కాబట్టి అందరూ ఏ మూల ఎక్కడ ఎవరేం చేస్తున్నా అవన్నీ చూడగలిగే దివ్య నేత్రాలు ఈ సంజయునికి ఇస్తున్నాను. ఎక్కడ ఏ మూల ఎవరు మాట్లాడుకున్నా అవన్నీ అతనికి వినబడతాయి. సర్వజ్ఞుడు అవుతాడు ఇతడు. ప్రకాశం వా ప్రకాశం వా దివావా యదివా నిసి మనసా చింతితమపి సర్వం వేత్స్యతి సంజయః. ఇతడు ఎవరైనా పబ్లిక్గా మాట్లాడుకున్నా వినటాడు, రహస్యంగా మాట్లాడుకుంటారుగా అవి తెలుస్తాయి ఇతనికి. ఇప్పుడు రాత్రిపూట గుడారాలలో రకరకాల చర్చలు చేస్తారు కదా, పగటిపూట యుద్ధరంగంలో మాట్లాడుకునే మాటలు ఎలాగో కొంతవరకు వినబడచ్చు, కానీ రాత్రిపూట కౌరవుల యొక్క శిబిరాల్లో వాళ్ళు చర్చలు చేస్తారు, పాండవ శిబిరాల్లో రహస్య చర్చలు ఉంటాయి. ఈ రహస్య చర్చలు కానీ బయటికి మాట్లాడుకుంటున్న మాటలు కానీ ఎవరైనా ఎవరికి తెలియకుండా మూడో కంటి వాడికి తెలియకుండా కాగితం మీద రాసుకున్నవి కానీ ఇవన్నీ వీడికి తెలిసిపోతాయి. కానీ నీకు తప్ప ఇతరులకు చెప్పలేడు వాడు. మళ్ళీ బయటవాడికి చెప్తే ప్రమాదం కదా, అందుకని నీకు మాత్రం చెప్పగలుగుతాడు. పగలు కాని రాత్రి కాని కటిక చీకట్లో కూడా ఎవరూ చూడలేని చోట కూడా ఇతను చూడగలుగుతాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఈ కృష్ణుడు అర్జునుడు మొదలైన వాడు రహస్యంగా ఏ మూల ఏం చేసినా తెలుస్తుంది, దుర్యోధనాదులు చేసినా తెలుస్తుంది. యుద్ధరంగంలోకి వెళ్ళి అన్ని చూస్తున్నప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు పొరపాటున బాణాలు తగలచ్చుగా, ఆ బాణములు తగిలిన కత్తులు తగిలిన గదలు తగిలిన వీడికి ఏమవదు. నైనం శస్త్రాణి ఛేత్స్యంతి నైనం బాధిష్యతే శ్రమః. ఈతడు యుద్ధములో స్వేచ్ఛగా తిరగచ్చు. ఏ అస్త్రములు శస్త్రములు కత్తులు గదలు కటార్లు ఇతన్ని ఏం చేయలేవు. పొరపాటున భీముడు దుర్యోధనుడు యుద్ధం చేస్తుంటే మధ్యలో వెళ్ళాడు అనుకోండి, వాళ్ళు కొట్టుకుంటే ఆ దెబ్బలు వాళ్ళకి తగులుతాయి కానీ వీడికి తగలవు. రెండు గొర్రెలు కొట్టుకుంటుంటే మధ్యలో వెళ్ళినటువంటి పిల్ల చచ్చిపోదు కానీ వీడికి మాత్రం ఏమవదు. ఇతడికి శ్రమ అలసట కూడా నయేనం బాధిష్యతే బాధించదు. ఎంత పరిగెత్తినా తిరిగినా ఎన్ని కథలు చెప్పినా వీడు అలిసిపోడు. సాధారణంగా రెండు గంటలు ఉపన్యాసం చెప్పాక ఎవరికైనా సరే కొంచెం అలసట వస్తుంది, గొంతుకులో తేడా వస్తుంది. కానీ ఇతనికి మాత్రం 18 గంటలు కాదు 30 గంటలు ఉపన్యాసం చెప్పినా అలసట రాదు. ఈ విధంగా ఈ యుద్ధం అయ్యేదాకా మాత్రం వీడికి శక్తి ఉంటుంది, యుద్ధం అయిపోయాక వీడి శక్తి పోతుంది. మళ్ళీ అది ఎల్లకాలం ఉంటే అది ప్రమాదం కనుక. ఇక నీకు ఒక విషయం చెబుతున్నాను విను, ఈ కౌరవ పాండవుల కీర్తి నేను కావ్యంగా రాస్తా అన్నాడు ఆయన. అహంతు కీర్తిమేతేషాం ఇక్కడ ప్రకటించాడు ఆ మహాత్ముడు. నేను ఈ వంశాన్ని నిలబెట్టాను, నువ్వు పాండురాజు నా కొడుకులే, తద్వారా ఈ వంశాభివృద్ధి కలిగింది. ఇంత మహావంశ యొక్క కథని ఈ పవిత్ర భారత కథని పంచమ వేదంగా లోకంలో కీర్తిస్తాను. అహంతు కీర్తిమేతేషాం కురూణాం భరతర్షభ. ఈ కురువంశస్థుల యొక్క యుద్ధం, వాళ్లల్లో ధర్మం ఎక్కడున్నది, అధర్మం ఎక్కడున్నది, ఎవరు ఏం చేశారు, భగవంతుడు ఎక్కడున్నాడు, ఇవన్నీ విశేషాలన్నీ నేను జయ అని పేరు కలిగిన, భారతమని మరో పేరు కలిగిన ఒక ఉద్గ్రంథం 100,000 శ్లోకాలకు పైబడిన గ్రంథం రాసి లోకానికి అందిస్తాను. అది భూమి ఉన్నంతకాలం ఆ గ్రంథం ఉంటుంది, తద్వారా మీ కీర్తి కూడా వ్యాపిస్తుంది. కాబట్టి ఈ భారత కథ పరమ పవిత్రమైన కథ, చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పుడున్న శకునములు బట్టి చెబుతున్నాను, కౌరవులకు క్షయం తప్పదు. సుస్పష్టంగా చెప్పాడు, నాకు శకునములు తెలుసు, మీ వైపు వాళ్ళకి అపశకునాలు వస్తున్నాయి, పాండవులకు శుభశకునములు ఉన్నాయి, యుద్ధంలో చివరికి పాండవులు మిగులుతారు, అయినా అటు ఇటు జనక్షయం కాక తప్పదు అని, సంజయ ఇక నీకు అన్ని శక్తులు వచ్చాయి, నువ్వు ఈ ధృతరాష్ట్రుడికి కథా కమావేశులు వివరించు, రేపటి నుంచి ఉపన్యాసం అంతా నీదే, స్పీచ్, 2 మైకులు నీకు ఇచ్చేశాం, ఈ ధృతరాష్ట్రుడికి చెప్పు అని అదృశ్యమైపోయాడు. అప్పుడు సంజయుడికేసి తిరిగి ధృతరాష్ట్రుడు, సంజయ ఈ భూమి కోసం ఈ వెర్రిజనం ఎందుకు ఎంత కొట్టుకుంటారు, ఈ భూమి ఎంత తీపే అన్నాడు. అనగానే, అవునయ్యా అదే విచిత్రం, ఈ భూమి ఒకనొకప్పుడు శ్రీమన్నారాయణుని దివ్యానుగ్రహంతో ఆవిర్భవించింది, దీని మీద కొండలున్నాయి గుట్టలున్నాయి, కృష్ణ గోదావరి చర్మణవతి గంగ యమున సరస్వతి వంటి పవిత్రమైన నదులున్నాయి, ఈ నదులన్నీ కూడా భోజనమునకు కావలసినటువంటి అంటే పంటలన్నీ ఇస్తాయి, సారవంతమైన భూములను ఏర్పాటు చేశాయి, కొండలున్నాయి అవి అనేక రకాల సంపదలకు నిలయం, అరణ్యాలు సక్రమంగా ఉపయోగించుకుంటే అవి సంపదలు ఇస్తాయి, ఈ భూమి అనేక విధములైన బంగారము వెండి తగరం సీసం ఇనుము వంటి ధాతువులకు నిలయం, ఈ భూమండలాన్ని 9 ఖండముల కింద ఆ కాలంలో విభజించారట. ఇప్పుడంటే మనం 7 ఖండాలు అంటున్నాం కానీ పూర్వం 9 ఖండ మండలాలుగా ఈ భూమండలాన్ని బృహస్పతి లాంటి మహాత్ములు విభజించారు. ఇందులో అనేక ద్వీపములున్నాయి. జంబూద్వీపం, ప్లక్షద్వీపం, కుశద్వీపం, క్రౌంచద్వీపం వంటి ద్వీపాలు ఎన్నో ఉన్నాయి. అందులో మన భరతవర్షం జంబూద్వీపం. ఈ జంబూద్వీపంలో ఎన్నో సంపదలున్నాయి. ఇక్కడున్నంత సంపద ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ఈ సంపదని ఇతర దేశస్థులు తరచుగా ఎత్తుకుపోతూ ఉంటారు. అటువంటి ఈ భూమి ఒక్కసారి తనకి లభిస్తే దాన్ని విడిచిపెట్టడానికి జనం అంత తేలిక ఇష్టపడరు. సూది మనం ఓపినంత భూమి కూడా పక్క వాళ్ళకి ఎవరు మహారాజులు. ఒకసారి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఈ భూమి మీద పెచ్చబట్టుకుంటుంది. అందుకేగా భూములు కబ్జాలు చేసేస్తున్నారు. ఈ విధంగా ఈ భూమి మీద వ్యామోహం పెరుగుతుంది. ఎవడికి వాడికి ఈ భూమి వదలడట. సరిహద్దు తగాదా కోసం ఆస్తి అంతా తగలబెడతాడు, గాని పక్కవాడికి ఒక గజం ఇవ్వడు. మీరు చూశారు కదా ఈ మాట, సంజయుడు చెప్పిన మాట. పక్కరాజు గారికి ఒక గజం ఇవ్వడు, కానీ తన ప్రాణం పోగొట్టుకుంటాడు, చస్తాడు, చివరికి ఆస్తి పోగొట్టుకుంటాడు. ఆస్తి పోయినా పర్వాలేదట, ఇది మాత్రం నాస్తి అంటట. దాంతో వీడికి తగిన శాస్తి అయిపోతుంది. అప్పుడు ఎలా చెప్పాడు, ఇప్పుడు అంతే. నేను చూస్తున్నాను చాలా చోట సరిహద్దుకి తగాదా వచ్చింది. ఒక గజం వాడు కలుపుతానంటాడు, వీడు కలుపుతానంటాడు. కొట్టుకుని కోర్టుకు వెళ్ళారు, ఇద్దరు ఆస్తి పోయింది. చివరికి ఇద్దరు కలిసి లాయర్లను బతికించారు, కోర్టులని అనవసరంగా వ్యర్థాన్ని చేశారు కోర్టు టైం అంతా. చివరికి ఇద్దరు ఎందుకు వెలికి రాకుండా పోయారు, ఇద్దరికి కలిసి రాలేదు. కానీ ఒక్కడు కూడా కాంప్రమైజ్ అవ్వడు. పోనీ ఒక్క గజం ఏమైంది పక్కవాడికి పెడితే, ఇప్పుడు ఒక గజమేమో పద్మాకర్ గారికి పెడితేనే, రత్నాకర్ గారికి పెడితేనే. కానీ ఆ గజం కోసం దిగ్గజాల్లో కొట్టుకుని చివరికి ఎందుకు వెలికి రాకుండా పోతారు. ఆస్తి పోతే పోయింది కానీ లా తెలిసింది అన్నాడు ఆఖన్నవాడు. పైగా ఆస్తి అంతా పోయింది లా తెలిసింది వీడికి. ఏం కర్మయోగం అండి ఇది. అందుకనే సంజయుడు అన్నాడు, ఈ భూమి చాలా తీపైనది, దీనిని ఒకసారి పొందినవాడు ఆ రుచి మరిగినవాడు వదులుకోడు. ఇంకా 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 రియల్ ఎస్టేట్ పొందుదాం చేద్దాం అనుకుంటాట, దీనిని రాజులు వదులుకోరు. అనగానే సరే అయ్యింది, ఏదో అయ్యింది, ఇక నువ్వు నన్ను దెప్పుతున్నట్టుగా నాకు అనిపిస్తోంది అని వీడికి అర్థమైంది లోపలికి. నీ కొడుకు అందుకే సూది మనం పోయినంత భూమి కూడా ఇవ్వనంటున్నాడని అర్థమైపోయి వెళ్ళి యుద్ధ భూమికి వెళ్ళి చూసి వచ్చి చెప్పన్నట్ట. వెంటనే సంజయుడు రణభూమికి వెళ్ళి 10 రోజుల తర్వాత పరిగెత్తుకొచ్చాడు. మహారాజా 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 అని కాళ్ల మీద పడి ఏడ్చాడు. భీష్ముడు 10 రోజులు ఘోర యుద్ధం చేశాడు. ప్రపంచానికి ఆధారమైన ఆయనకి ఇప్పుడు బాణములు ఆధారమై అంపశయ్య మీద పడిపోయాడని ఏడవగానే ధృతరాష్ట్రుడు గుండెలు బాదుకుని ఏడ్చి, అయ్యయ్యో మా తాతగారు మహానుభావుడు అంతటి ఉత్తమోత్తముడు శరీరం విడిచిపెట్టాడా, మహాత్ముడు పితామహుడని పిలువబడినటువంటి ఆ శాంతనవుడు, సంజయ నా హృదయం రాయా ఇనుమ, నాయుల్ల మరయ నినుమో రాయో రూపరకనిట్లు విననర్చన్. నా హృదయం ఇనుమో రాయో తెలియటం లేదు. భీష్ముడు పడిపోయాడని తెలిస్తూ కూడా ఇంకా బ్రతికున్నది. అయ్యిందేదో అయ్యింది, ఇప్పుడు వివరాలు చెప్పన్నట్ట. అప్పుడు ఆయన చెప్పాడు, నమస్కృత్వ పితుస్తేహం పారాశర్యాయ ధీమతే యస్ ప్రసాదాత్ యస్య ప్రసాదాత్ దివ్యం తత్ ప్రాప్తం జ్ఞానం ఉత్తమం. నేను ముందుగా నీ తండ్రి నా గురువు, నీ తండ్రి అంటే ధృతరాష్ట్రుడి తండ్రి ఎవరు, వ్యాసుడు అనమాట, ఆ వేదవ్యాసుడికి పరాశర పుత్రుడికి భక్తితో నమస్కరిస్తున్నాను. ఆ మహానుభావుడి దయవల్ల నేను పొందిన ఉత్తమ జ్ఞానంతో నీకు అంతా చెబుతాను అని ఎంతో భక్తితో ముందు వ్యాసుడికి నమస్కరించాడు. అద్భుతమైన పద్యం రాశారండి ఇక్కడ తిక్కన గారు, భీష్మ పర్వంలో తెలుగులో తిక్కన గారు ఆంధ్ర భారతంలో రాశారు. ప్రాంసు పయోదని ఎల్లతను భాసితు ఉజ్వల దండధారు పింగాంసు జటాచటాభరణు ఆగమపుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు కృష్ణ మృగ చర్మ కృతాంబర కృత్యు భారతీవంశ వివర్ధను త్రిదశ వందితు సాత్యవతే యుగల్ చదన్. సత్యవతీ పుత్రుడు, వ్యాసుడి తల్లి సత్యవతి కదా, సత్యవతీ పుత్రుడైనటువంటి ఆ వ్యాసునికి నమస్కరిస్తున్నాను. ఆయన ఎంతవాడో తెలుసా, త్రిదశవందితుడు. దేవతల చేత నమస్కారాలు అందుకుంటాడు. దేవతలు దండం పెడతారండో ఈ భూలోకానికి వచ్చి ఆయనకి. ఆయన ఇప్పుడు హిమాలయాల్లో ఉన్నాడు, చిరంజీవుల్లో ఒకటి కదా, అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః. అశ్వత్థామ బలి వ్యాసుడు పరశురాముడు కృపాచార్యుడు హనుమంతుడు విభీషణుడు ఈ 7 చిరంజీవులు, మహానుభావులు వాళ్ళు హిమాలయాల్లో ఉన్నారు. అటువంటి మహాత్ముడు వేదవ్యాసుడు దేవతల నమస్కారాలు అందుకుంటాట. రోజు రాత్రిపూట దేవతలు వెళ్ళి, తండ్రి నువ్వు విష్ణువి, నీ వల్ల కదా ఈ భారతం అనే వేదం వచ్చింది, వేదాలు విభజించావని దండం పెడతారు. అందుకని త్రిదశవందితు, దేవతల చేత నమస్కారాలు అందుకునే సాత్యవతేయుణ్ణి కొలుస్తాను. ఆయన పరాంశు పొడుగ్గా ఉంటాడు, చాలా పొడుగ్గా ఉంటాడు వేదవ్యాసుడు అంటే. పయోదనీలతను భాసితు, ఆకాశంలో వర్షాకాలంలో నల్లని మేఘం ఎలా ఉంటుంది, అలాంటి నల్లని మేఘము రంగులో ఉంటాడు, నీలంగా ఉంటాడు ఆయన, నీలమేఘ ఛాయ శరీరుడు. చేతిలో దండం ఉంటుంది, ఎప్పుడు సన్యాసులకు దండం ఉండాలి, త్రిదండం, అటువంటి పరమ పవిత్రమైన దండం ధరిస్తాడు ఆయన. పింగాంసు జటాఛటాభరణం, ఆయన జడలు పింగళ వర్ణంలో, ఒక రకమైన గోరోచన వర్ణం, ఎరుపు కాదు, తెలుపు కాదు, నలుపు కాదు, మధ్యలో చిగురు టాకులు ఎలా ఉంటాయి, అలాంటి చిగురు టాకుల వంటి జుట్టు అనమాట, ఆ జుట్టు ముడితో ఉంటాడు ఆయన. ఆగమపుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు, వేదములు ఒకప్పుడు కలగాపులగంగా ఉండేవి, ఎక్కడ మొదలెట్టాలో ఎక్కడ ఆపాలో తెలిసేది కాదు. అటువంటి వేదములను చక్కగా ఒక క్రమ పద్ధతిలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదంగా విభజించి వాటికి అర్థమును లోకానికి చెప్పి సందేహాలు తొలగించేట. అందుకే వేదముల యొక్క సందేహాలు తొలగించిన వాడు నిస్సంశయకారుడు, వేదాల్లో ఏ విధమైన సందేహం లేకుండా లోకానికి అందించిన వాడైన. కృష్ణ మృగ చర్మ కృతాంబర కృచ్చు, నల్లని జింక చర్మం ధరిస్తాడు ఆయన. భారతీయ వంశ వివర్ధనున్, భారత వంశాన్ని నిలబెట్టాడు ఆయన, లేకపోతే ధృతరాష్ట్రుడు పాండురాజు లేడు, తద్వారా వంశం లేదు కదా. ఇది రెండు అర్థాలు ఉండేవి దీనికి, భరత వంశం నిలబెట్టాడని ఒక అర్థం, భారతీయ వంశం అంటే భారత కథను అందించిన వాడు, భారతి అంటే సరస్వతి, సరస్వతి యొక్క వంశం అంటే మాలాంటి కవుల్ని అభివృద్ధి చేసిన వాడు ఆయన, లేకపోతే కవులు ఎక్కడున్నారు. మూడు అర్థాలు వచ్చేలా చేశాడు ఆయన, ఒకటి పాండవ వంశం నిలబెట్టాడు, రెండవది కౌలను నిలబెట్టినవాడు, మూడవది సరస్వతీ కటాక్షాన్ని, ఈ పరమ పవిత్రమైన భారత కథను లోకానికి అందించినవాడు, అటువంటి ఆయనకి నమస్కరిస్తున్నాను అని మొదలు పెట్టేట. ఈ అద్భుతమైన కథ ఇక్కడ రేపటి నుంచి ఎక్కడికక్కడ రక్తి కడుతూ ఉంటాయి. చాలా పవిత్రమైన భారత కథ, పూర్వజన్మ సుకృతం వల్ల మీరు ఏకధాటిగా వింటారు. నేను నిజం చెబుతాను, ఇన్నిసార్లు చెప్పడం కోసం కాదు, ఒక మహాత్ముడి యొక్క సంకల్పం అది, నా సంకల్పం కదా, ఆయనదేది. హరిప్రసాద్ గారికి లోపల కోరిక రావడం, రావడానికి భగవంతుడు మాకు కూడా సాయం చేయడప్పుడు మాకు కూడా భగవంతుడు శరీర శక్తిని ఇవ్వాలి కదా, ఆరోగ్యం ఇవ్వాలి కదా, ఏ ఇబ్బంది లేకుండా చేయాలి కదా, ఇన్ని శక్తులు ఇచ్చాడు. ఇవన్నిటికీ సద్గురువుల యొక్క కటాక్షం, ఇవన్నీ కలిసి ఈ భారతాన్ని మీకు ఇస్తున్నాయి. ఈ భారతాన్ని మీకు రోజు సద్గురువు ఈయనే వినిపిస్తున్నాడు, నేను కాదు, గుర్తుపెట్టుకోండి. రోజు మీకు చెబుతున్నది కృష్ణం వందే జగద్గురు, ఆయనకే మీ నమస్కారం, నా నమస్కారం. ఇంకా మిగిలిన 29 రోజులు శ్రద్ధగా విని సంపూర్ణముగా భారతం వింటే మాత్రం మీ జీవితానికి అదొక గొప్ప వరం, మీకు ఎప్పుడో ఒకప్పుడు కృష్ణుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, నేను మాట ఇస్తున్నాను. శ్రద్ధగా వచ్చి వినండి, ఒక్కటి అర అప్పుడప్పుడు కొంచెం ఆ సెల్లు మోగుతున్నాయి, ఆ హెల్లు మాత్రం నాకు రాకుండా రేపటి నుంచి ఇంకా జాగ్రత్త పడతారని ఆశిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.